ವಿದ್ಯಾನಾಮಂತಸ್ತಿಮಿರಮಿಹಿರದ್ವೀಪನಗರೀ ಜಡಾನಾಂ ಚೈತನ್ಯಸ್ತಬಕಮಕರಾಂದಸ್ರುತಿಝರೀ ದರಿದ್ರಾಣಾಂ ಚಿಂತಾಮಣಿಗುಣನಿಗಾ ಜನ್ಮಜಲಧೌ ನಿಮಗ್ನಾನಾಂ ದಂಷ್ಟ್ರಾ ಮುರರಿಪುವರಾಹಸ್ಯ ಭವತಿ. ಶುಕ್ಲಾಂಬರಧರಂ ವಿಷ್ಣುಂ ಶಶಿವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನವದನಂ ಧ್ಯಾಯೇತ್ ಸರ್ವವಿಘ್ನೋಪಶಾಂತಯೇ. ವಂದೇ ಗುರುಪದ್ವಂದ್ವಮವಾಂಗ್ಮಾನಸಗೋಚರಂ ರಕ್ತಶುಕ್ಲಪ್ರಭಾಮಿಶ್ರಂ ಅತರ್ಕ್ಯೋ ತ್ರಯೀಪುರಂ ಮಹಃ. ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂ ಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವೀಂ ಸರಸ್ವತೀಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಮುದೀರಯೇತ್. ಸಚ್ಚಿದಾನಂದ ರೂಪಾಯ ವಿಶ್ವೋತ್ಪತ್ತ್ಯಾದಿ ಹೇತವೇ ತಾಪತ್ರಯ ವಿನಾಶಾಯ ಶ್ರೀಕೃಷ್ಣಾಯ ವಯಂ ನಮಃ. ಓಂ ಕ್ಲೀಂ ಕೃಷ್ಣಾಯ ಗೋಪೀಜನವಲ್ಲಭಾಯ ನಮಃ. ಧರ್ಮರಾಜುಕಿ ಭೀಷ್ಮಡು ಶ್ರೀಕೃಷ್ಣನ ಯೊಕ್ಕ ಮಹಿಮನ್ನು ತಿಳುಪುತೂ, ಒಕನೊಕಪ್ಪುಡು ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮಡು ರುಕ್ಮಿಣೀ ಸಮೇತಂಗಾ ಸಂತಾನ ಪ್ರಾಪ್ತಿ ಕೋಸಂ ಹಿಮಾಲಯ ಪರ್ವತಾಲಲೋ ತಪಸ್ಸು ಚೇಸಾಡನಿ, ಆ ತಪಸ್ಸು ಚೇಸ್ತುನ್ನಪ್ಪುಡು ಆಯನ ಮುಖಂ ನುಂಚಿ ಒಕ ಅಗ್ನಿ ವಚ್ಚಿಂದನಿ ಚೆಪ್ಪಾಡು. ಆ ಅಗ್ನಿನಿ ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮಡು ಮಳ್ಳಿ ಉಪಸಂಹರಿಂಚಾಕ ಚುಟ್ಟುಪಕ್ಕಲ ಋಷುಳಂತಾ ಚೇರಿ ಕಾರಣಂ ತಿಳಿಸುಕೊನಿ ಚಾಲಾ ಸಂತೋಷಿಂಚಾರು. ಇದಂತಾ ಮನಂ ಯತಃಪೂರ್ವಂ ಚೆಪ್ಪುಕುನ್ನಾಂ. ಇಪ್ಪುಡು ಅಕ್ಕಡ ಪರಮಾತ್ಮಡು ಸ್ವಯಂಗಾ ನಾರದುನಿ ಕೇಸಿ ಚೂಸಿ, ನಾರದ ಈ ಹಿಮಾಲಯ ಪರ್ವತ ಪ್ರಾಂಗಣಂ ಚಾಲಾ ಕಾಲಂ ನುಂಚಿ ಪ್ರಾಚೀನ ಕಾಲಂ ನುಂಚಿ ಸಕಲ ದೇವತಲಕಿ ನಿಲಯಂ, ವೇದ ಶ್ರವಣಾನಿಕಿ ಶ್ರವಣಮುನಕು ರೆಂಡಿಂಟಿಗೆ ನಿಲಯಂ. అంటే అక్కడ అంత పూర్వం వేదం వినేవారు వినిపించేవారు. సకల ధర్మాలు ఈ హిమాలయాలలోనే పుట్టాయి. సృష్టిలో ఎంతో మంది మహానుభావులు ఈ పర్వత ప్రాంగణంలోకి అడుగుపెట్టి కఠోర దీక్షతో యోగాభ్యాసం చేశారు, తపస్సు చేశారు, తమ జీవితాలు చరితార్థం చేసుకున్నారు. అందువల్ల నీ ద్వారా నేను కూడా కొన్ని పురాణ రహస్యాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. నీకు వీలున్నన్ని శాస్త్రీయ రహస్యాలు, పురాణ రహస్యాలు, ఇతిహాస రహస్యాలు నాకు ఇక్కడున్న ఋషులకి చెప్పన్నాడు. ఇప్పుడు నారదుడు ఎంత అదృష్టవంతుడయ్యాడు, అడిగినది సాక్షాత్తు జగద్గురుడైన కృష్ణుడు, అది కూడా అమ్మవారితో సహితంగా రుక్మిణీ సమేతంగా అడిగాడు ఆయన. మరో పక్కన నారదునితో సమానులైన మహానుభావులు, సనక సనందనాథులు, వశిష్ఠాదులు, ఇటువంటి ఎంతోమంది ఒకరిని మించిన వారొకరు అన్ని రంగాలలో ఆరితేరిన ఋషులున్నారు. వీరందరి సమక్షంలో నాకు అధ్యాత్మ విషయాలన్నీ, రహస్యాలన్నీ వివరించు అనగానే నారదుడు ఆ కృష్ణుడికి నమస్కరించి ఆ ఋషులకి కృష్ణుడికి అక్కడ అనేక విషయాలు చెప్పాడు. అవి నీకు చెబుతున్నానని భీష్ముడు ధర్మరాజుకి చెప్పాడు. నారదుడు అన్నాడు, చాలా కాలం క్రితం ఈ హిమాలయ పర్వతాలలో పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంగా ఒకరితో ఒకరు సంభాషించుకుంటున్నారు. ఇక్కడ ఏకాంతం అంటే నిజానికి ఒక్కళ్లే ఉంటే ఏకాంతం అంటాం, కానీ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఏకాంతంగా ఉన్నారంటాడేమిటి అని మళ్ళీ మనకు అనుమానం రాకుండా ఆ దంపతులు ఎప్పుడూ అభేద స్థితిలో ఉంటారు. అమ్ముంటే అయ్యున్నట్టే, అయ్యుంటే అమ్మున్నట్టే, వారిద్దరూ ఉంటే ఇద్దరున్నట్టు కాదు, ఒక్కరే ఉన్నట్టు. అందువల్ల అది ఏకాంతం. ఏకాంతం అనే శబ్దం ఎప్పుడు వాడాలి? తానొక్కడు తప్ప మరొకడు లేకుండా ఉన్నప్పుడే ఏకాంతం అంటాం. ఈ ప్రపంచంలో సర్వాంతర్యమైన భగవంతుడు ఒకడిని పక్కన పెడితే ఇంకా తక్కిన జీవులందరూ ఒంటరిగా ఉంటే అప్పుడు మాత్రమే వాడు ఏకాంతంగా ఉన్నాడనాలి. మీరెవరైనా దంపతులు ఇద్దరూ కలిసి ఉంటే అది ఏకాంతం అవదు, దంపతులు ఇద్దరూ మాత్రమే ఉన్నారనాలి. అవి కొన్ని నియమాలు ఉన్నాయి. కానీ ఇక్కడ అర్ధనారీశ్వర తత్వం ఎరిగినవాడు కాబట్టి నారదుడు ఏమన్నాడు, పార్వతీ పరమేశ్వరుడు ఏకాంత సంభాషణలో ఉన్నారు, ఆ సమయంలో నేను భూమండలం అంతా తీర్థయాత్రలు చేస్తూ 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 అనుకోకుండా హిమాలయానికి వచ్చాను, ఆ దంపతులను చూడగానే పులకించాను, మీ ఏకాంతానికి భంగం కలిగిస్తున్నానా అని దూరం నుంచే సాష్టాంగపడితే పర్వాలేదో రావచ్చు నారద అన్నట్టు ఈశ్వరుడు. వెంటనే నారదుడు వాళ్ళ సన్నిధానంలో కూర్చున్నాడు. నారద, పార్వతీదేవి నన్ను కొన్ని రహస్యాలు అడుగుతోంది, వాటికి నేను సమాధానం చెబుతాను, వాటికి నువ్వు శ్రోతగా ఉండు. పార్వతికి నేను చెప్పే ధర్మ సందేహాల యొక్క సమాధానాలు నువ్వు వింటే లాభమేమిటి? అంటే లోకానికి నువ్వు దాన్ని చెప్పగలుగుతావు, వ్యాపింపచేస్తావు. ఎప్పుడైనా ఒక శ్రోత ఉంటే అదే లాభం. ఆ రోజుల్లో నారదుడు కెమెరా అన్నమాట, వీడియో రికార్డ్ చేస్తాడు ఆయన. ఆ తర్వాత కార్యక్రమం అయిపోయిన అందరికీ ప్రసారం చేయాలంటే ఒకటి కావాలిగా మరి. అందువల్ల ఇప్పుడు పార్వతి ఏమో ప్రశ్నలు వేస్తుంది, నేను సమాధానాలు చెబుతాను, నువ్వు వాటిని ధారణ చెయ్యి, సర్వలోకాలలో దానిని వ్యాప్తి చేయించు, ఈ ధర్మ సందేహాల కార్యక్రమాన్ని నువ్వే వ్యాపింపచేయాలి అనగా సంతోషంగా నారదుడు వాళ్ళ సన్నిధానంలో కూర్చున్నాడు. అప్పుడు పార్వతి రకరకాల ప్రశ్నలు వేసింది. అందులో మొదటి ప్రశ్న, స్వామి ఒకనొకప్పుడు నువ్వు ఈ ప్రాంతంలో ఏకాంతంగా ఉన్నావు, ఆ సమయంలో ఎంతోమంది ఋషులు నీ దగ్గరకు వచ్చారు, వాళ్ళందరికీ నువ్వు దర్శనము ఇచ్చావు, ఆశీర్వచనము ఇచ్చావు. ఆ సమయంలో నేను వెనక నుంచి వచ్చాను. నిజంగా పార్వతి ఒకసారి అలాగే చేసింది. ఒకసారి హిమాలయ పర్వతాల్లో ఈశ్వరుడు కొలువై ఉన్నాడు, ఆయన ఒక దివ్య సింహాసనం మీద కూర్చునున్నాడు. ఈశ్వరుడు అంటే ఎప్పుడు నందీశ్వరుడి మీద కూర్చుంటాడు, కేవలం పాములు వేసుకు కూర్చుంటాడు అనుకోకండి సుమా. ఈశ్వరుడు పరమసుందరుడు, ఆయనకున్న ఆభరణాలు ఎవరికీ లేవు, ఆయన అనేక రూపాలతో ఉంటాడు. ఒక్కొక్కప్పుడు యోగిగా, ఒక్కొక్కప్పుడు విరాగిగా, ఒక్కొక్కప్పుడు సకల లోకాలకి ఈశ్వరుడిగా అధిపతిగా ఉంటాడు. ఈశ్వరుడు అనే శబ్దం వరకు అధిపతి అని అర్థం. సర్వలోకేశ్వరుడిగా, కామేశ్వరుడిగా ఉన్నప్పుడు ఆయన ఉంటాడు, ఎంత అందంగా ఉంటాడో, అసలు ఎప్పుడు అందంగా ఉంటాడు, అప్పుడు ఇంకా అందంగా ఉంటాడు. ఆ సమయంలో ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటం ఉంటుంది, ఆ కిరీటానికి నవరత్నములు ఖచ్చితం చేయబడి ఉంటాయి, తాపడం చేయబడి ఉంటాయి, అనేక ఆభరణాలు ధరిస్తాడు ఆయన. అందుకే పరమేశ్వరుడి యొక్క వివిధ రూపాలు చూసిన వాళ్ళు ఆశ్చర్యపోతారు. అలా ఒకప్పుడు ఆయన సర్వావయవ సౌందర్యముతో సర్వాభరణ భూషితుడై హిమాలయ పర్వతములో కొంతమంది ఋషులకు దర్శనమిస్తూ ఉండగా వెనక నుంచి పార్వతీదేవి వచ్చింది. హాస్యపట్టించడానికి, వేళాకోళమాడడానికి వెనక నుంచి చటాత్తుగా ఆయన కళ్ళు మూసేసింది. మళ్ళీ ఇక్కడ మనకి ఇంకో అనుమానం, ఇదేమిటండి, పెద్దలు గొప్ప గొప్ప వాళ్ళు, వయస్సులో కూడా పెద్దవాళ్ళు, జ్ఞానంలో గొప్పవాళ్ళు లేని వాళ్ళు ఎదురుగుండా ఉంటే భార్యాభర్తలు సరసాలు ఆడచ్చు, ఆవిడొచ్చి కళ్ళు మూయొచ్చానని. వీళ్ళంతా ఆవిడికి పిల్లలు. మనం ఊరికే వయస్సులో 90 ఏళ్ళు, 100 ఏళ్ళు, 100 ఏళ్ళు అవ్వచ్చు, లేక మంచి చదువుకున్న వాళ్ళం అవ్వచ్చు. ఈ ఎంఏలు, ఈ పిహెచ్డీలు, ఈ డాక్టరేట్లు, ఈ త్రిభాష మహాసహస్రవధనలు, ఇవే ఇవి పరమేశ్వరుడు ముందు ఆనవు. ఆయన దగ్గర మనం ఎప్పుడు చిన్న పురుగులు, స్వల్పమైన రేణువులు లాంటి వాళ్ళం. అందుకే అమ్మవారు ఎప్పుడూ కూడా మనల్ని చంటిపిల్లల కింద భావించి, చంటిపిల్లల్ని పూర్వం అనసూయాదేవి త్రిమూర్తులను ఆడించినట్టుగా ఆడిస్తూ ఉంటుంది మనల్ని. పిల్లల దగ్గర ఒక ఔత్సుక్యాన్ని, ఆనందాన్ని ప్రదర్శించడానికే ఆవిడ ఈశ్వరుడి కళ్ళు మూసింది. ముయ్యకపోతే లోకానికి సందేశాలు వెళ్ళవు కనుక. అలా ముయ్యగానే మొత్తం లోకం అంతా కటిక చీకటి అయిపోయింది. ఒక్కసారి పార్వతి శివుడి రెండు కళ్ళు అలా ముయ్యడంతో అప్పటి వరకు లోకంలో ఉన్న వెలుతురంతా పోయింది. భయంకరమైన కటిక చీకటి దిక్తటములలో అలుముకున్నది. ఏ వైపు చూచినా చీకటి చీకటి చీకటి, అంతా తమోరాశి అన్నమాట. ఆ భయంకరమైన చీకటిని లోకాలు తట్టుకోలేకపోయాయి. అప్పుడు హఠాత్తుగా శివుడు మూడవ కన్ను తెరిచాడు. ఆ మూడవ కన్నులోంచి అగ్నిజ్వాలలు పుట్టాయి, మళ్ళీ లోకానికి వెలుతురు వచ్చింది. కాకపోతే ఈ అగ్ని చాలా వేడిగా ఉంటుంది, దీనివల్ల లోకాలు నాశనం అయిపోతాయని భయపడిపోయిన పార్వతి, నేనేమో కళ్ళు మూశాను, ముయ్యగానే చీకటి అయ్యింది, దాంతో ఈయన మూడవ కన్ను తెరిచాడు. మూడవ కన్నులో ఉన్న అగ్ని బయటకొస్తే లోకములండి దగ్ధమవుతాయి అని భయపడి టక్కన ఆయన కళ్ళను మూసిన తన చేతులు పక్కకి తీసేసింది. దాంతో ఆయన మళ్లీ కళ్ళు తెరుచుకున్నాడు, ఈ మూడవ కను మూశాడు. అప్పుడు ఎందుకు ఏమిటని అడగలేదు, ఇప్పుడు అడుగుతుంది అనమాట నారద సన్నిధానంలో. స్వామి ఎందుకు మూడవ కన్ను తెరిచావు, అందులోంచి అగ్నిజ్వాలలు బయటికి ఎందుకు తీసుకొచ్చావు, నేను నీ రెండు కళ్ళు మూయగానే లోకములన్నీ ఎందుకు కటిక చీకటితో నిండిపోయాయి అనగానే ఆయన చిరునవ్వు నవ్వుతూ, అన్నీ తెలుసుండి కూడా ఈ లోకానికి ఓ సందేశం ఇవ్వడానికి నన్ను అడుగుతున్నావు కాబట్టి చెబుతున్నాను, నా కుడి కన్ను సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడు, ఈ కన్ను తెరిస్తే పగలవుతుంది, ఈ కన్ను తెరిస్తే రాత్రి అవుతుంది, రేయింబవళ్ళు, నేను నా రెండు కళ్ళతోటి లోకాలకి వెలుతురిస్తున్నాను. అమావాస్య నాడు కూడా ఎంతో కొంత కాంతి ఉండదు, అసలు మరీ బొత్తిగా అంధకారం ఉండదు. ఆ రవ్వంత కాంతి కూడా నా నేత్రాల నుంచే వస్తుంది. నువ్వేం చేసావు హఠాత్తుగా నా రెండు కళ్ళు మూసావు. ఆ మూసింది ఇంకోడు ఇంకోడైతే నాకేం అవ్వదు, కానీ నువ్వు పార్వతివి, ఆదిశక్తివి. నీ చేతులతో లోకాలన్నిటినీ ముయ్యగలిగే శక్తి ఉన్నదానివి. ఆ చేతులతో నా కళ్ళు ముయ్యగానే సూర్యుడు చంద్రుడు నక్షత్రాల వంటి వెలుతురిచ్చే అన్ని గ్రహాలు కప్పుబడిపోయాయి. అమ్మవారు కాకుండా అదే పని మీరో నేనో చేస్తే విగ్రహానికి ఏమవ్వదు ఆయనకి. ఆయన కళ్ళు మూసే శక్తి మనకెక్కడుంది, అక్కడ అమ్మవారు ఆదిపరాశక్తి కదా. అందువల్ల ఆవిడ ఒక్కసారి ముయ్యగానే ఏమైందనమాట, ఆవిడ చేతులతో లోకములన్నీ కప్పడ్డాయి. అంటే ఆ కళ్ళల్లో సమస్త లోకాలు ఉన్నాయన్నమాట, లోకాలని వెలుతురిచ్చేటటువంటి శక్తులన్నీ అందులో ఉన్నాయి. వాటిని అమ్మ మూసేసింది, ముయ్యగానే లోకాలు చీకటిమయమయ్యాయి. ఈ చీకటి వల్ల ఏమవుతుంది, ఈశ్వరుడు గనక నిజంగా కళ్ళు మూసుకుని లోకములకు చీకటిస్తే లోకములు 24 గంటల్లో అహోరాత్రములలో విధ్వంసం అయిపోతాయట. అందుకే శివుడు ఎంత యోగ నిద్రలో ఉన్నా లోకానికి మాత్రం వెలుతురిస్తాడు. అందువల్ల నువ్వు నా కళ్ళు ముయ్యగానే వెంటనే చీకటి లోకాలని కమ్మడం మొదలుపెట్టింది. దానివల్ల క్రమక్రమంగా లోకములు నాశనమయ్యే ప్రళయకాలం ఉత్పన్నమయ్యింది. ప్రళయకాలం ఇప్పుడు రాకూడదుగా, అకాల ప్రళయం రాకూడదు. ప్రళయం ఎప్పుడూ కూడా కలియుగాంతం అయ్యాక రావాలి. ఏ నిత్యము నైమిత్తికము లేకుండా హఠాత్తుగా ప్రళయం వస్తే లోకాలు విధ్వంసం అవుతాయి. ఈ సృష్టిని నాశనం చేసే అధికారం మా త్రిమూర్తులకు కూడా లేదు. మేము సృష్టిస్తాం, వాటిని పోషిస్తాం, లయం చేస్తాం, వాటికి ఒక ప్రమాణం ఉన్నది. ప్రమాణము లేకుండా, విధి విధానం లేకుండా, కాలము సమీపించకుండా ఏ పనులు మేము చెయ్యం. నీ వల్ల అకాల ప్రళయం వస్తోంది కనుక అకాల ప్రళయ నివారణ కోసం 3వ కన్ను తెరిచాను. 3వ కన్ను ద్వారా అగ్ని బయటకు వచ్చింది, ఆ అగ్ని ద్వారా వెలుతురు బయటకు వచ్చింది. ఆ వెలుతురుతో మళ్లీ లోకాలు నాశనం కాకుండా రక్షింపబడ్డాయి. కానీ ఈ అగ్ని ఎక్కువసేపు ప్రజలు తట్టుకోలేరు. నా పాలనేత్రాగ్నుందే నుదుటి నుంచి వచ్చే అగ్ని, అది లోకాలని దగ్ధం చేయగలిగే శక్తి ఉన్నది. మన్మధుండే బూడిచ్చేసింది అగ్ని. నువ్వు ఆ విషయం కనిపెట్టావు కనుక టక్కున కళ్ళు మళ్ళీ విడిచిపెట్టేశావు, లేకపోతే ఎంతో ప్రమాదం వచ్చేది. అయినా నిన్ను నేను ఏమీ అనలేను, ఎందుకంటే లీలామాత్రంగా లోకాలన్నీ సృష్టించే ఆదిశక్తివి నువ్వు, అమ్మవి నువ్వు. నువ్వు తలుచుకుంటే లోకాలు పడతాయి, నువ్వు తలుచుకోకపోతే నశించిపోతాయి. అసలు అమ్మవారి దగ్గర ఉన్న శక్తి ఇంకెవరి దగ్గర ఉందండి? అందుకే అమ్మవారికి ఒక గొప్ప నామం ఉన్నది, ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అని. ఉన్మేష అంటే ఇలా కన్ను తెరుచుట, ఇలా కన్ను తెరిస్తే దానికి ఉన్మేషము అని పేరు. నిమిషము అంటే కన్ను ముయ్యడం. ఉన్మేష నిమిష ఉత్పన్న విపన్న భువన ఆవళిహి, అది సమాసం. ఈ సమాసానికి అర్థం ఏంటనమాట, ఉన్మేష కన్ను తెరుచుట ద్వారా ఉత్పన్న సృష్టింపబడిన పుట్టబడిన భువనావళిహి భువనముల సమూహము కలది. అంటే అమ్మలా కన్ను తెరవగానే, అమ్మవారు ఒక్కసారి కన్ను విచ్చుకోగానే వెంటనే లోకాలన్నీ పుట్టాయి. ఈ సమస్త లోకములు అమ్మ కన్ను తెరిస్తే పుడతాయి. అమ్మవారు కన్ను తెరిచిందా ఈ భువన బ్రహ్మాండములన్నీ పుట్టడం పెరగడం ఇటువంటి కార్యక్రమాలలో సాగుతాయి. అమ్మ ఒక్కసారి కన్ను మూసింది విపన్న నాశనమైపోతాయి. ప్రళయం అంటే ఏమిటి, అమ్మ కళ్ళు ముయ్యడమే. అందుకే ఆవిడ ఎప్పుడు కన్ను మనకు మళ్ళీ రెప్పపాటు వేసి ముయ్యదు. మానవులు మనం ఏం చేస్తాం, చిటికి మటికి ఇలా రెప్పలు అల్లారుస్తాం. ఇలా రెప్ప కనుక అమ్మ వేసిందా లోకాలన్నీ ఒక్క క్షణంలో నాశనం అయిపోతాయి. ఒక్కసారి అమ్మ కన్ను మూస్తుంది ఎప్పుడు లోకాలని నాశనం చేయడానికి. అందుకని కన్ను తెరవడం ద్వారా లోకాలని పుట్టిస్తూ కన్ను ముయ్యడం ద్వారా లోకాలన్నీ తనలో కలుపుకుంటున్నది కనుక అమ్మవారికి ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భవనావళి అని ఒక నామాన్ని లలితా సహస్రనామంలో ఇచ్చారటువంటి తల్లివి గనక నువ్వు నా కళ్ళు మూసినా నేనేం అనలేదు అనగానే ఆవిడ చాలా సంతోషపడింది. చాలా ఆశ్చర్యకరమైన రహస్యం విన్నాను, నీ 3 కళ్ళల్లో ఇంత శక్తి ఉందని విన్నాను. సూర్యుడు చంద్రుడు అగ్ని 3 నేత్రాలు, మరి అందరికీ ఒక్క ముఖం ఉంటే నీకు ఈ ఒక ముఖంతో పాటు ఇంకో 4 ముఖాలు ఉన్నాయి. సాధారణంగా దేవతలకి ఊర్ధ్వముఖమే ఉండాలని శాస్త్రం. శివుడికి కూడా పైకి చూసే ఒక ముఖం ఉన్నది, అది కాకుండా చుట్టూ 4 ముఖాలు ఉన్నాయి. ఈ 4 ముఖాలు నీకు ఎందుకు అధికంగా ఉన్నాయి అని అడిగింది ఆవిడ. 5 ముఖాలు ఉన్నాయి, 5 ముఖాలలో 1 ముఖం పైకి ఉంటుంది, మిగతా 4 చుట్టూ ఉంటాయి. 1 పడమర, సద్యోజాతం, వామదేవం, అఘోరం, తత్పురుషం, ఈశానం అనే 5 ముఖాలు మీకు ఆలయంలో. అందుకే మీకు ఏ విధమైన అనుమానం అక్కర్లేకుండా చుట్టూతా ఏ ముఖం ఏముంటుందో చెప్పారు. సద్యోజాతము, వామదేవము, అఘోరము, తత్పురుషము. తత్పురుషం తూర్పు కేసు ఉంటుంది, సద్యోజాతం అటు ఉంటుంది, అంటే పడమర కేసు ఉంటుంది. ఉత్తరం వైపుకి వామదేవం ఉంటుంది. అఘోరం అనే శబ్దంలోనే దక్షిణం తెలిసిపోతుంది మనకు ఎలాగోనూ. ఇంకొక ఐదో ముఖం ఉన్నది, అది ఈశాన్యం, అది పైకి ఉంటుంది. అందుకే శాంతం పంచమీశ్వరస్య వదనం ఖం వ్యాప్తి తేజోమయం. ఈశ్వరుడి ఐదవ ముఖం శాంతస్వరూపం. ఆ ముఖంలో ఎప్పుడూ కోపం ఉండదట. ఆయన ఒక్కొక్క ముఖంతో ఒక్కొక్క పని చేస్తాడు. అందులో ఐదవ ముఖంతో శాంతం అంటే ఏమిటో లోకానికి చూపిస్తాడు. సత్వగుణముతో నిండినటువంటి ముఖం ఐదవ ముఖం. అది ఆకాశాన్ని వ్యాపించి ఉంటుంది. పైకి చూస్తూ మొత్తం ఆకాశం అంతా నిండి ఉంటుంది. అందుకే ఖం వ్యాప్తి, ఆకాశమును వ్యాప్తి నిండి ఉన్న శాంతం, శాంతగుణము కలిగిన పంచమం ఐదవ ముఖం. అది ఈశ్వరుడి యొక్క పవిత్ర ముఖము అని అందులో చెప్పారు సుస్పష్టంగా. శాంతం పంచమం ఈశ్వరస్య వదనం ఖం వ్యాప్తి తేజోమయం. అది తేజోమయం, కాంతితో నిండి ఉంటుంది. అది అద్భుతమైన ముఖం. ఈ ముఖాలలో ఈశానం పక్కన పెడితే మిగతా నాలుగు ముఖాలు ఎందుకు ధరించావు అని అడిగింది ఆవిడ. అప్పుడు ఆయన చెప్పాడు, పూర్వం సుందుడు ఉపసుందుడని ద్రణదములు ఉన్నారు. ఈ రాక్షసులు పరమ భయంకరులు, వీళ్ళని అంత తేలిగ్గా ఎవరూ నాశనం చేయలేరు. వాళ్లల్లో వాళ్ళు కొట్టుకుంటే తప్ప ఇంకొకడెవడు బయటి వాడు వాళ్ళని చంపలేడు. అందుకని వాళ్ళిద్దరూ వాళ్లల్లో వాళ్ళు యుద్ధం చేసి చావడం కోసమని బ్రహ్మదేవుడు తిలోత్తమ అనే ఒక అపూర్వ సౌందర్య రాశిని సృష్టించాడు. ఈ సౌందర్య రాశి, ఎంత సౌందర్యవతినైనా శివానుగ్రహం లేకపోతే నేను రాక్షస సంహారం చేయలేనని భావించి నా దగ్గరకు వచ్చి, ఈశ్వర నా సౌందర్యము రాక్షసుల్ని సంహరించడానికి పనికొచ్చేలా చెయ్యి, రాక్షస సంహార శక్తిని నాకు ప్రసాదించు అంటూ సృష్టింపబడగానే నా చుట్టూ ప్రదక్షిణ చేసింది. ఆ అమ్మాయిని అనుగ్రహించడానికి అలా చూశాను, చూడగానే నాకు నాలుగు తలలు వచ్చాయి. ఈ నాలుగు తలలు అలా సృష్టించుకుని తిలోత్తమును అనుగ్రహించి లోక కంటకులైన పరమ భయంకరులైన సుందోపసుందుల్ని వధించింది నేనే. అందుకని ఈ నాలుగు ముఖాలు ఏర్పాటు చేసుకున్నాను. అప్పటి నుంచి నేనేం చేస్తున్నాను, ఈ నాలుగు ముఖాలు పెట్టుకుని లోకములో అసురభావములు తొలగిస్తాను. ఎవరిలో అయినా క్రూరత్వం ఉంటే, రాక్షసతత్వం ఉంటే, నీచత్వం ఉంటే వాళ్ళని నాలుగు ముఖాలతో నాశనం చేస్తాను. నా చుట్టూ ప్రదక్షిణ చేసేవాడిలో రాక్షస లక్షణాలు లేకుండా చేస్తాను. భక్తితో ప్రదక్షిణ చేస్తే, ఏదో మొక్కుబడిగా ప్రదక్షిణ చేస్తే కాదు, శ్రద్ధతో భక్తితో ఈశ్వరుడి చుట్టూ ప్రదక్షిణ చేసే వారికి రాక్షస లక్షణాలు లేకుండా చేస్తాను, వారికి దేవతత్వం ఇస్తాను. అప్పుడు ఆవిడ మళ్ళీ ఏమంది, నీ కంఠంలో నలుపు ఎందుకు వచ్చింది మరి అన్నది. రెండు కారణముల చేత నలుపు తెచ్చుకున్నాను. ఒకప్పుడు నేను విష్ణువు ఒకళ్ళనొకళ్ళు కౌగులించుకున్నాం. అప్పుడు శ్రీవత్సం మీద నా త్రిశూలం గుర్తుని ఆయన ధరించాడు. శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలం మీద కుడివైపున ఇంత మచ్చ ఉంటుంది, పుట్టుమచ్చ. ఆ మచ్చకి ఆమెను పేరు శ్రీవత్సము. సంస్కృతంలో మచ్చని లాంఛనం అంటాం, తెలుగులో మచ్చ అంటున్నాం, పుట్టుమచ్చ. ఆ లాంఛనం మీదేమో నా త్రిశూలం గుర్తుని ధరించాడు ఆయన. నన్ను ఆయన కౌగిలించుకోగానే ఆయన శరీరపు నీలత్వం నా కంఠానికి వచ్చింది. అప్పటి నుంచి నేను నీలకంఠుండి అయ్యాను. ఈ విషయం మనం ఎంతో పూర్వం శాంతి పర్వంలో కూడా చెప్పుకున్నాం, కొత్తగా కాకుండా. కాబట్టి శివుడి తత్వం విష్ణువు దగ్గర, విష్ణువు తత్వం శివుడి దగ్గర ఉంటాయి. విష్ణువేమో తన వక్షస్థలం మీద నా త్రిశూలాన్ని ధరిస్తే ఆయన నీలకాంతిని నేను కంఠంలో ధరించాను. రెండవది, ఒకప్పుడు దేవదానవులకి మధ్యలో అమృతం కోసమని ఒక ఒప్పందం జరిగింది. వాళ్ళిద్దరూ కలిసి క్షీరసాగర మథనం చేశారు. క్షీరసాగర మథనం చేస్తున్నప్పుడు అందులోంచి భయంకరమైన కాలకోట విషం పుట్టింది, హాలాహలం పుట్టింది. ఆ హాలాహలం లోకాలని నాశనం చేస్తూ ఉంటే దేవతలు, రాక్షసులు ఈశ్వర రక్షించమని ప్రార్థించారు. వారి ప్రార్థన అంగీకరించి కుడి చెయ్యి చాచి అంత విషాన్ని జంబూఫలము క్రియ అంటాడు పోతన గారు కూడా. అంటే ఒక నేరేడు పండు అంత ముద్ద చేశారట. నేరేడు పండు నల్లగా ఉంటుంది కదా, చూశారుగా మీ నేరేడు పళ్ళు టపాటప రాలుతూ ఉంటాయి. అవి తింటే ఉంటే కూడా కొన్ని కొన్ని నేరేడు పండు నిజంగా విషంలాగే ఉంటాయి, అంత చేదుగా. ఆ నేరేడు పండు ముద్ద కింద దాన్ని మొత్తం మార్చి మింగి గుడ్డుక్కుమని మింగి కంఠం దగ్గర పెట్టా. ఆ విషం కంఠంలో వ్యాపించి నన్ను నీలకంఠుణ్ణి చేసింది. నీలకంఠుడు, నీల శబ్దమునకు విషమని అర్థం. శ్రీకంఠ శబ్దం కూడా అంతే, శ్రీ అంటే విషమని కూడా అర్థం. శ్రీ అంటే లక్ష్మి, శ్రీ అంటే విషం. అనేక అర్థాలు ఉంటాయి వాటికి. కాబట్టి ఈ విధంగా నీలకంఠుణ్ణి అయ్యాను. ఇప్పుడు ఆవిడ మరో ప్రశ్న వేసింది, నీకు అప్పుడప్పుడు యుద్ధం చెయ్యాలనే మక్కువ వస్తే పినాకము అనే ఒక విల్లు ధరించి అలవాటున్నది. ఈ పినాకం అనే విల్లు మీద నీకెందుకు మక్కువ అన్నదావిడ. ఈశ్వరుడు 10 చేతులు ధరిస్తాడు. ఆ 10 చేతులలో ఒక చేతిలో పినాకం అనే ధనుస్సు ఉంటుంది. ఈ ధనుస్సుని ఎందుకు స్వీకరించావు, ఆ ధనుస్సుకి ఆ పేరెందుకు పెట్టావు అని అడిగితే, ఆది యుగంబున నవల కణ్వుండను సంయమి తపము నిష్ఠా నిరూఢి మెయి చేయ పెరిగెవల్మీకంబు తనువు మునుంగన పొట్ట వేణువును బుట్టే. ఒకనొకప్పుడు స్వయంభవ మనువు కాలంలో, మనువులు 14 మందిని చాలాసార్లు చెప్పుకున్నాక, అందులో మొదటి మనువు పేరు స్వయంభవ మనువు. ఈ స్వయంభవ మనువు కాలంలో కణ్వుడు అని పేరు కలిగిన ఒక ఋషి ఉండేవాడు. ఈ కణ్వుడు శకుంతలను పెంచిన ఆయన కాస్తమా. కణ్వుడు అనే పేరు చాలా మందికి ఉన్నది, అందులో ఈయన కూడా ఒక కణ్వుడు. ఈ కణ్వుడు అనేటటువంటి వాడు ఒకనొకప్పుడు వింధ్యపర్వత ప్రాంగణంలో అద్భుతమైన శ్రద్ధతో భక్తితో నిష్ఠతో మహాతపస్సు చేశాడు. 1000 సంవత్సరముల కాలం చేశాడు. ఈ 1000 ఏళ్ళు కేవలం వాయుభక్షణ మాత్రమే చేశాడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ ప్రణవంతో కూడిన పంచాక్షరీ మంత్రమును 1000 సంవత్సరముల కాలము జపం చేశాడు. ఈ జపం చేస్తున్నప్పుడు మంచినీళ్లు కూడా తాగలేదట, కేవలం వాయుభక్షణ చేశాడు ఆయన. కొంతమంది తపస్సు చేస్తున్నప్పుడు కనీసం రాలిన ఆకులైనా తింటారు, ఈయన రాలిన ఆకు కూడా తినకుండా కేవలం వాయుభక్షణతో తపస్సు చేశాడు. ఆ తపస్సు చేస్తున్న ఆయన శరీరం మీద పుట్టలు పోసేసాయి. ఆ పుట్టల మీద పెద్ద పెద్ద వెదురు మొక్కలు మొలిచాయి. ఆ వెదురులో ఒక వెదురు మంచి దొంగగా మారిపోయింది, బొంగు వెదురైపోయింది. బొంగు వెదురుని కీచకము అంటారు సంస్కృతంలో. కీచక శబ్దమునకు లావుగా ఉన్న వెదురు, లావుగా ఉన్న వెదురులు. వెదురులో కూడా కొన్ని ఏమో సన్నగా ఉంటాయి నాకు, మళ్ళీ కొన్ని అదృష్టవశాత్తు లావుగా తయారవుతాయి, మరి ఏం ఎరువు వేస్తారో గాని. అది బొంగు వెదురు, కీచకం. ఆ వెదురు బాగా బలంగా పొడుగ్గా పెరిగింది. ఆ మహాతపస్సుకి మెచ్చుకున్నాను నేను. ఆహా, ఈ కణ్వుడు ఎంత నిష్ఠాగరిష్ఠుడు, మంచినీళ్లు కూడా ముట్టకుండా కేవలం వాయుభక్షణ చేస్తూ ఓం నమశివాయ అంటూ ఎడతెరపి లేకుండా జపం చేస్తున్నాడు. జపం చేసేటప్పుడు ఎక్కడో ఒక చోట గుక్క తిప్పుకోవాలిగా, కానీ ఈయన గుక్క కూడా తిప్పుకోవటం లేదే, ఈయనకి ఇంత శక్తి ఎలా వచ్చింది అని ఈశ్వరుణ్ణైన నేనే ఆశ్చర్యపోయి తక్షణం అతడు తపస్సు చేస్తున్న వింధ్యపర్వత ప్రాంగణానికి వెళ్ళి ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి దర్శనమిచ్చాను. లే కణ్వా, నీ తపస్సుకు మెచ్చుకున్నాను, ఆయాసమేటికి లెమ్ము లెమ్ము మహాత్మ కోరుము కోరికలు ఇచ్చేదన్నాను. ఆయాసం ఎందుకు, లేచి కోరిన కోరికలన్నీ తీర్చే నేనున్నాను గనక నీ ఇష్టం వచ్చిన కోరిక కోరుకో అనగానే ఆయన వెంటనే పుట్ట పగిలిపోయింది. ఆ పుట్టలో ఉన్నటువంటి కణ్వ మహర్షి బయటకు వచ్చాడు, నన్ను చూచాడు, భక్తితో శ్రద్ధతో నమస్కరించాడు. పరమేశ్వర అవ్యాజ కరుణామూర్తివి, ఈ మాత్రం తపస్సుకు మెచ్చుకుని ప్రత్యక్షమయ్యావు. కోటాను కోట్ల సంవత్సరాలు తపస్సు చేసిన మునీశ్వరులు కూడా నీ పాదధూళి చూడలేరు, కానీ నాకు మాత్రం కేవలం 1000 ఏళ్లకే దర్శనమిచ్చావు అంటూ పాదాలు గట్టిగా పట్టుకుని ఆనందపడి, నాకు వేరే కోరికలే ఉన్నాయి, నాకు సంపదల మీదో రాజ్యం మీదో కీర్తి మీదో ఇంకో దాని మీదో ఆఖరికి మోక్షం మీద కూడా కోరిక లేదు, ఎప్పుడూ నీ సన్నిధానంలో ఉండి నిన్ను దర్శనం చేసుకునే భాగ్యమయ్యి అన్నాడు. అంటే ఈశ్వరుడు చిరునవ్వు నవ్వి, ఈరోజు నుంచి నేను ఎక్కడుంటే అక్కడ ఉంటావు, నిత్యం నా దర్శనం చేసుకునే యోగం నీకు ఇస్తున్నాను. ఏకాంతంగా అమ్మవారు పార్వతీదేవితో ఉన్నప్పుడు కూడా నీవు అక్కడికి వచ్చి నా నెత్తి మీద కూర్చుని చూడు అంటే నేను నీ నెత్తి మీద కూర్చుని చూడటం ఇష్టపడను. నీ చేతిలో ఉండి నీ దగ్గరే ఉండి ఎప్పుడు నిన్ను పరిశీలిస్తూ చూడాలని నా కోరిక అన్నట్ట. అప్పుడైతే నా చేతిలో ఉండాలంటే ఏం చేయాలి, నువ్వు తపస్సు చేస్తుంటే పుట్టలు పోసాయి, ఆ పుట్టల్లో ఒక పెద్ద వెదురు మొక్క మొలిచింది, ఆ వెదురు మొక్కని 3 ధనుస్సుల కింద మార్చు. ఒక ధనుస్సు నాకి, ఒక ధనుస్సు విష్ణువుకి, మరొకటి బ్రహ్మదేవుడికి. నా ధనుస్సులో నీ శరీరాన్ని ఆవహింపజేస్తాను, నీ ఆత్మని నీ శరీరాన్ని. సాధారణంగా శరీరం ఆత్మ వేరైపోతాయి చచ్చిపోయాక, కానీ నీ వలా కాకుండా సశరీరంగా ఆత్మతో కలిపి నా ధనుస్సులోకి చేరిపో. ఈ ధనుస్సును ఎప్పుడూ చేతిలో పట్టుకుంటాను గనక నీవు నీ శరీరము నా ధనుస్సులో ఉంటాయి, నన్ను నిత్యం చూడగలుగుతారు అనగానే వెంటనే ఆ కణ్వుడు ఆ బొంగు వెదురుని 3 ముక్కలు చేశాడు. దాంతో 3 ధనుస్సులు తయారు చేశాడు. నాకు విష్ణునకు పినాక శారంగములగ్రఖండమున నొనర్చే గాండివంబు. 3 ధనుస్సులు చేసి శారంగమనే కోదండానేమో విష్ణువుకిచ్చాడు, పినాకమని పేరు పెట్టి ఒక ధనుస్సు నాకిచ్చాడు. అగ్రభాగం అంటే పై ముక్కతో, వెదురు చెట్టుకి పైనున్న ముక్కతో గాండివం అనే ధనుస్సు తయారు చేసి దాన్ని బ్రహ్మకిచ్చాడు. అప్పుడు ఆ బ్రహ్మగారు దానిని 60,000 సంవత్సరాలు ధరించాడు. తర్వాత ప్రజాపతికి ఇచ్చాడు. ప్రజాపతి దగ్గర నుంచి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళింది. ఇంద్రుడి దగ్గర నుంచి చంద్రుడి దగ్గరికి వెళ్ళింది. చంద్రుడు దానిని పదం పడి వరుణుడికి ఇచ్చాడు. వరుణుడు అగ్నికి ఇచ్చాడు. అగ్నిహోత్రుడు అర్జునుడికి ఇచ్చాడు. ఈ విధంగా అర్జునుడి దగ్గరికి గాంధేయం వచ్చింది. 65 ఏళ్లు అర్జునుడు దాన్ని ధరిస్తాడు. ఆ అర్జునుడి తర్వాత తిరిగి వరుణదేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇది గాంధేయం పుట్టిన కథ. ఆనాడు కణ్వ మహాముని తపస్సు చేస్తూ ఉంటే అక్కడ పుట్టినటువంటి వెదురు ఈ విధంగా 3 ధనుస్సులుగా మారింది. ఆ తర్వాత నేనేం చేశాను, కణ్వుడి యొక్క శరీరాన్ని ధనుస్సు యొక్క కింద భాగంలో పెట్టాను, ఆత్మని మధ్య భాగంలో పెట్టాను, ఆ వెదురు యొక్క శక్తిని పైభాగంలో పెట్టి దాంట్లో ఓంకారాన్ని నిక్షిప్తం చేశాను. ఈ విధంగా ప్రణవము, కణ్వుడి యొక్క శరీరము, కణ్వుని ఆత్మ, ఈ మూడు కలిసి పి నా క అనే 3 అక్షరములతో కూడిన ధనుస్సుగా మారే. పి అనేది ఆత్మకి చిహ్నం, నా అనేది ఆ కణ్వుని యొక్క శరీరానికి చిహ్నం, క అనేది ఓంకారానికి చిహ్నం. ఈ విధంగా ఈ 3 అక్షరములు కలిసి పినాకం అనే ధనుస్సుగా వచ్చి అప్పటి నుంచే చేతిలో పినాకాన్ని ధరిస్తున్నాను. పినాకపాణిని నేను అయ్యాను. అంటే ఈ పినాకం వెనక అది ఎంత కథ ఉందో ఆలోచించండి. మహానుభావులైన యోగులు తపస్సు చేసి ఎప్పుడు ఆయన దగ్గర ఉండాలనుకుంటారు. ఆయన చేతిలో ఉండే కణ్వుడు అనేవాడు రోజు ఆయన్ని చూస్తూ ఉంటాడు, అమ్మవారిని చూడగలుగుతాడు. మనం కూడా ఆయన కాళ్ళ కింద చెప్పులో లేకపోతే ఆ నందీశ్వరుడి దగ్గర ఇంకేదో కుప్పలో ఏవో ఒకటైతే ఎంత అదృష్టం అండి. ఏదో రకంగా కైలాసమో వైకుంఠమో పెడితే వాళ్ళని చూస్తూ ఉండొచ్చు. వెడతాం ఎప్పుడు ఇలా శ్రద్ధగా పురాణం వింటే. ఏడాదికి ఒకసారి వస్తే వెళ్ళేది ఓ చోటకే, కనీసం ఆ ఏడాదికి ఒకసారినా వస్తే ఎప్పుడొకప్పుడు ఆసక్తి కలుగుతుంది అనుకోండి. అందుకే భక్తితో, శ్రద్ధతో, అనురక్తితో, ఆసక్తితో, సంసక్తితో వినాలి భగవత్కథ. వినగా వినగా భగవంతుడికి కరుణ కలుగుతుంది. నిత్యం నా చరిత్ర వింటున్నారు, ఇలాంటి అద్భుతమైన అధ్యాత్మ విషయ విశద మనీషులవుతున్నారు వీళ్ళు అని ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన అనుగ్రహిస్తే క్షణాలలో ఆయన దగ్గరికి చేరతాం. ఇప్పుడు ఆవిడ మరో ప్రశ్న వేసింది, నీకు నందివాహనం ఎలా వచ్చింది, ఈ నందీశ్వరుడు ఎలా వచ్చాడు, దీని వెనకాతలు చాలా కథలు ఉన్నాయి, కానీ ఇక్కడ భారతంలో అనుశాసనిక పురంలో శివుడు చెప్పిన ఒక రహస్యం ఉంది. ఒకప్పుడు నేను హిమాలయ పర్వతాలలో నీకోసం తపస్సు చేశాను, నువ్వు సతీదేవిగా పుట్టావు, శరీరం విడిచిపెట్టావు, మళ్లీ పార్వతిగా పుట్టి నా భార్య అయ్యేలోపు నేను విరహం తట్టుకోలేక నిన్నే ధ్యానం చేశాను. అలా ధ్యానం చేస్తుంటే కొన్ని ఆవులు అక్కడికి వచ్చాయి. ఆవులు పాలనొరక నా నెత్తి మీద వేశాయి. ఆ ఎంగిలికి నాకు ఒళ్ళు మండింది. ఆవుల మీద కోపంగా చూశాను. ఆ కథ మనకి మొన్న కూడా వచ్చింది కదా. దాంతో ఆవులు నల్లబడిపోయాయి. అప్పుడు ఆవులన్నీ మళ్ళీ వచ్చి కాళ్ళ మీద పడితే నేను క్షమించాను. ఆవులలో కపిల గోవులు చాలా గొప్ప గోవులు. నా కంటి మంట వల్ల నల్లనైన ఆవులకి తక్కిన ఆవుల కంటే ఎక్కువ శక్తి వస్తుందని వరం ఇచ్చాను. అప్పుడు అవన్నీ మెచ్చుకుని, మా దగ్గర ఒక దూడ ఉన్నదండి, ఈ దూడ చాలా కాలం నుంచి నీకోసమే తపస్సు చేస్తోంది, దాని పేరు శిలాదుడు, ఈ శిలాదుడని పేరు కలిగినటువంటి ఋషీశ్వర పుత్రుణ్ణి నీకు ఇస్తున్నాము అని ఒక నందిని పట్టుకొచ్చి ఒక ఎద్దుని పట్టుకొచ్చి నాకు ఇచ్చారు. అతన్ని నందీశ్వరుడు అనే పేరు పెట్టి వాహనంగా చేసుకు తిప్పుతున్నాను. ఆనాడు ఆవులన్నీ మెచ్చుకుని ఇచ్చిన వాహనం శిలాదపుత్రుడు అనే పేరుతో నా దగ్గరే ఉన్నాడు. ఆయన నందీశ్వరుడు అయ్యాడు. నా తర్వాత ఈశ్వరుడి తర్వాత ఈశ్వరుడు అంతటి వాడు. ఈ నంది వాహనం గోవుల మీద ఆప్యాయతతో స్వీకరించాను. లేకపోతే నాకు వాహనం కావాలా, నేనే సమస్త లోకాలకి వాహకుండా అన్నాడు ఆయన. ఇప్పుడు మరో ప్రశ్న వేసిందిట, శ్మశానంలో ఎందుకుంటావు, విష్ణుమూర్తి ఏమో చక్కని వైకుంఠంలో ఉంటాడు, ఇంకా పురాణం వినడానికి వచ్చి వాళ్ళందరూ మంచి మంచి బిల్డింగుల్లోనూ వాటిల్లోనూ ఉంటున్నారు, ఎటొచ్చేటు పైన నువ్వు ఒక్కడే శ్మశానంలో ఉంటున్నావు ఏమిటి? భయంకరమైన శవాల యొక్క గొట్టలు, ఎముకలు, పుర్రెలు ఇవి కాకుండా కాలి బూడిదైపోయినప్పుడు ఆ శవాల మీద నుంచి వచ్చే దరిద్రపు కాష్టపు బూడిద, కొన్ని చోట్ల ఎముకలు, ఎముకల పక్కన తల వెంట్రుకలు, నోట్లో ఉన్న దంతాలు, ఒకటేమిటి చెత్తా చెదారం అంతా ఉంటుంది. మనిషి శరీరములో ఉన్నంత వరకు ఈ వస్తువులకు విలువట. ఒక్కసారి ఈ ప్రాణం పోయినా లేక శరీరం నుంచి బయటకు వచ్చినా ఈ వస్తువులు జుగుప్సగా ఉంటాయి. ఉదాహరణకు చూడండి, మన నోట్లో ఉంటే ఈ దంతాలకు ఎంత విలువ? అవి లేకపోతే మాట వరసగా మనం అన్నం తినలేము, ఇలా మాట్లాడలేము. దంతాలు లేకపోతే వాడు హే హే అని తాపేలా మాట్లాడతాడు, ఇబ్బంది వస్తుంది, చాలా యాతన. అందుకని కట్టుడు పళ్ళైనా పెట్టించుకోవాల్సిందే కదా. స్వరం రావాలంటే దంతాలు, నాలుక, ఈ ముఖయంత్రం బాగా పనిచేయాలి. ఏ అక్షరం ఎలా పలకాలన్నా ఈ ముఖంలో ఉన్న ఏ అవయవము లోపం లేకుండా ఉండాలి. అకుహ విసర్జనీయానాం కంఠః ఇచు యశానాం తాలుహు ఋటురషాణాం మూర్ధ ఉపు పద్మానీయానాం ఓష్ఠౌ. మనకి సంస్కృతంలో ఏ శబ్దం ఎక్కడి నుంచి ఎలా పలకాలో పాణినీయ వ్యాకరణంలో చెప్పారు సుస్పష్టంగా. ఇప్పుడు కొన్ని ఉన్నాయి, ఆ అనండి, కంఠం నుంచి పలుకుతాం. అకుహ విసర్జనీయానాం కంఠ, ఇక్కడి నుంచి పలుకు. ఆ కా అనగానే ఇక్కడి నుంచి పలకాలి. అలాగే సా అన్నాం అనుకోండి, అప్పుడు ఏమని పలకాలి? దంచం. అది సీత అన్నప్పుడు దంచం. మళ్ళీ శాంతిపురంలో ఉన్న శవం ఉందే, అది తాళవ్యం. తాళవ్యం ఎక్కడో దంచం ఎక్కడో తెలియాలి. కొంతమంది ఉపన్యాసంలో శంకరుడు అనలేరు, శంకరుడు అంటారు. చచ్చిపోతున్నాం వినలేక ఆ శబ్దాలు, అపశబ్దాలు అవి. నిజంగా చెప్తున్నాను, దానివల్ల చాలా ప్రమాదం. వ్యాకరణంలో ఒక నియమం ఉంది, వ్యాకరణం తెలియకపోవడం వల్ల వచ్చిన ఎంత యాతనంటే, శంకరుడు శాస్త్రం అంటాడు ఆయన. ఈ మధ్యన ఎవరో కానీ ఒక టీవీలో చెప్పారు, పాపం ఏ మహానుభావులు చెప్పారో కానీ, అంటే వాళ్ళని తిట్టడం కోసం కాదు, తెలుసుకోకపోతే కొన్ని ఇబ్బందులు ఉన్నాయట. మీలాంటి వాళ్ళు అంటే మిమ్మల్ని పండితులు కాదు అని అన్నం కాస్తామో, మళ్ళీ మీరు కూడా మహాపండితులు ఉంటారు, నాకు కూడా పురాణం చెప్పే గొప్పవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఏదో నా అదృష్టవశాత్తు నన్ను ఇక్కడ కూర్చొని ఇచ్చారు తప్ప, నువ్వెంత అంటే నేనేం చేయగలను. కాబట్టి లోకంలో సహజంగా వినేవాళ్లలో కొంచెం ఎక్కువ ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు, పెద్దగా సంస్కృతం మీద అవగాహన లేని వాళ్ళ కోసం అయితే భగవంతుడు కొన్ని నియమాలు పెట్టాడు. మీరు ఎలా అన్నా పర్వాలేదు, రామ అనడానికి లామ అన్నా ఏమి చేయనన్నాడు ఆయన. కానీ ఉపన్యాసం చెప్పామా, కింద కూర్చుంటే పర్వాలేదు, ఉపన్యాసం చెప్పడానికి వేదిక మీద కూర్చుంటే మాత్రం శాస్త్ర ప్రమాణంగానే ఉచ్చారణ చెయ్యాల్సిందే. స అన్నప్పుడు అలా పలకాల్సిందే తాళవ్యం, స అన్నప్పుడు దంచం పలకాల్సిందే దంతాలను ఉపయోగించి. ఇలా ప్రతి శబ్దం చాలా జాగ్రత్తగా పడాలి. ఆల్లో ఏ ఒక రకంగా ఉంటుంది, యారాల వాళ్ళలో ఏ ఒక రకంగా ఉంటుంది. అందుకే క ఏ అన్నప్పుడు ఇక్కడి నుంచి పలకాలి. పంచదశీ మహామంత్రంలో ఏ అన్నప్పుడు కంఠం నుంచి పలకాలి. కయ్యే అన్నవా, వాడు కయ్యలో పడిపోతాడు బురదలు. అక్షరం ఇంత పెసరు దోషం వచ్చిందా, మంత్రం అవదు, అది అర్థమైపోతుంది. అమ్మో, పాణినీయ వ్యాకరణములో ప్రతి శబ్దము ఎలా ఊనిక పలకాలో చెప్పారన్నమాట. అది లేకపోతే చాలా ప్రమాదం. వద్దిపర్తి అన్నప్పుడు వద్దిపర్తి అన్నవా, అది కొంపలిపోయినట్టే, నీ బుద్ధి కాస్త గడ్డిదన్నట్టే అవుతుంది అన్నాడు ఆయన. అంత ఆచితూచి శబ్దం పలుకుతారు కాబట్టి వాళ్ళు మహాత్ములు. హనుమంతుడు రాముడితో మాట్లాడితే రాముడు లక్ష్మణుడికేసి తిరిగి, చూచావా లక్ష్మణ, ఈ వచ్చినవాడు ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడో, నాన్ ఋగ్వేద వినీతశ్చ నా యజుర్వేదధారిణ నా సామవేద విదుష శక్తుమేవం విభాషితుం నూనం వ్యాకరణం కృత్స్నం అనేన బహుధాశ్రుతం బహువ్యాహరత అనేన నకించిత అపశబ్దితం. ఈతడు సంపూర్ణముగా వ్యాకరణం చదివాడన్నాడు. కృత్స్నం అంటే సంపూర్ణముగా ఈతడు వ్యాకరణమును తెలుసుకున్నాడు, కొరత లేకుండా. ఇంత పిసర తేడా లేకుండా పూర్తిగా వ్యాకరణం చదివాడు. ఇంతసేపు మాట్లాడా, నకించిత్ అపశబ్దితం, ఒక్క అపశబ్దం ఉందా అతని మాటల్లో? ఎక్కడ వ్యాకరణ విరుద్ధమైన పదం లేదు, అంత జాగ్రత్తగా మాట్లాడాడు. ఏ శబ్దం ఎలా పలకాలో అలా పలికాడు. శ్రీరాముడు అంటే శ్రీరాముడే. అలా పలకకపోతే చాలా ఇబ్బందులు ఉన్నాయి. శంకర అన్నప్పుడు శంకర అనకుండా సంగరా అన్నావా, సంభో సంగరా అన్నావా, ఇహంతే అనరాని లోకాలకు వెళ్ళిపోతాంట. నోటితో ఉచ్చరించడానికి పనికిరాని లోకాలకు పోతాం. కాబట్టి ఆచితూచి శబ్దములను వాడవలసినదే. అందువల్ల ఎందుకు చెప్తున్నారంటే, అనుక్షణము ఈ దంతములు గనక లేకపోతే మనం మాట్లాడలేము. ముఖంలో ఏ యంత్రంలో లోపం వచ్చినా మనలో తేడా వచ్చేస్తుంది. ఆ మాట్లాడడానికి ఎంతో ఉపయోగపడే దంతాలు, తినడానికి ఉపయోగపడే దంతాలు, అసలు మనిషికి అందం ఇచ్చేవే దంతాలు కదా. చక్కగా కొంతమంది ఆడవాళ్ళు నవ్వుతూ ఉంటే ముత్యాలు పెట్టుకున్నట్టు ఉంటాయి, కొంతమంది మాట్లాడుతుంటే బొగ్గులు పెట్టుకొచ్చి అక్కడ పెట్టినట్టుగా ఉంటాయి. వాళ్ళు సిగ్గుపడితే అది బొగ్గులో ఉంటుంది, సిగ్గులో ఉండదు. కాబట్టి దంతములకి ఎక్కడ ఎలా ఉండాలో అందం ఎలా ఉంటుంది. ఇవే దంతములు ఊడిపోయి కింద పడినవండి, ఇంట్లో తెచ్చిపెట్టుకుంటారా? మన దంతాలే ఊడిపోయాయి. అయ్యో దంతమా, నిన్నటిదాకా నాకు బజ్జీ నవ్వడానికి పనికొచ్చావు, పకోడీకి పనికొచ్చావు, బయట పులిహార తినడానికి పనికొచ్చావు, ఇవాళ నీ మీద నాకు ఎంతో ప్రేమ ఉన్నది, నువ్వు ఊడిపోయినా నేను విడిచిపెట్టను అని ఒక్కడైనా లాకర్లో పెడతాడా? లంచగొడ్డి సామానంతా తీసుకెళ్లి లాకర్లో దాస్తారు గాని, బీరువాలో బంగారు నగలు పెడతారు గాని, ఒక్కడు దంతం దాచడు. అంటే స్థానభ్రంశము చెందితే ఈ దంతములకి విలువ లేదు. గోల్డ్, ఈ గోల్డ్కి నెయిల్ పాలిష్లా, గోరింటాకులా, చక్కగా వాటిని తీర్చిదిద్దుకుంటున్నావా, ఎంతో అందంగా తయారు చేస్తున్నావు, ఈ గోళ్లకు అందం ఉందని. ఈ గోరే ఇంత అందంగా ఉన్న గోరే పటక్కని పైకొస్తుంటే దెబ్బ తగిలి ఊడిపోయింది, అప్పుడు అయ్యో నా గోరు అని ఈ నోరుతో పాటుగా దాని ఇంట్లో తీసుకెళ్లి దాచట్లేదుగా. మాట వరుస కూడా ఊడిపోయిన గోరును దాచుకునేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా మీలో? ఏమో చెప్పలేము. ఉంటే ఇంకా పులిగోరుకు విలువ ఉంది, పులిగోరు కనీసం మెళ్ళ వేసుకుంటారు. ఈ మనిషికి ఏం విలువ లేదు, ఈ గోళ్ళు ఎవ్వరూ ఇంట్లో దాచుకోరు. ఇంకా తల వెంట్రుకలు, ఈ నెత్తి మీద అవి లేకపోతే దానికోసం ఎంత యాతన పడిపోతారో, ఓ రే నాయనో అవేవో ఆయిల్స్ అంటారు. ఆయిల్ ఏంటనుకుంటున్నారు? వాడు జుట్టు కోసం ఆయిల్ అంటాడు, అంటే జుట్టు పోవడానికి అని అర్థం. మీకు తెలియకేమో బోల్ డబ్బులు పెట్టుకొనుక్కుని రాసుకోగానే ఉన్న జుట్టు పడుతుంది. హెయిర్ ఆయిల్ కదా అది, హెయిర్ స్మాషింగ్ ఆయిల్ అనమాట అది. పాపం ఈ వెంట్రుకలు ఎలా ఊడిపోతాయో అని వెంగ పెట్టుకుని దీనికోసం అవిరాసి ఆయిల్సిరావి విసిరావి అవి నానా యతన పడిపోతున్నాడు. అంటే కేశ సంరక్షణకి వీడిచ్చే విలువ అంతుంది. ఆ కేశములే ఒక్కసారి ఊడిపోతే ఈ ఊడిపోయిన తల వెంట్రుకని ఆహా తల వెంట్రుక కిందటి క్షణం వరకు నా నెత్తి మీద ఉన్నావు, నీ మీద నాకు కృతజ్ఞత అని దీన్ని జాగ్రత్తగా పట్టుకెళ్ళి ఇంట్లో అన్నంలో వేసుకుని ఎవడన్నా పకోడీ తిన్నట్టు తింటాడా, బీరువాలో దాస్తాడా ఒకసారి చూడండి మీరు ఎవరన్నా. అంటే ఈ తల వెంట్రుకకు విలువ లేదు. కేశ నఖ దంత అస్థి ఎముకలోటి, ఎముకలు కూడా అంతే శరీరంలో ఉంటే విలువ. ఇప్పుడు ఈ శరీరంలో విరిగిపోయిన తర్వాత నా ఎముకని తీసుకొచ్చి ఎంత ఎముక కావాలా అని ఇలా విరగ తీసి ఇచ్చాను అనుకోండి మీకు, అబ్బే గురువు గారి మీద ఎంత అభిమానం ఉన్నా ఆయన ఎముకని మాత్రం తీసుకెళ్లి బీరువాలో మాట వరసకు కూడా దాచుకోలేము. ఈ భయంకరమైన వస్తువులు ఇవన్నీ శరీరములో ఉన్నంత వరకు, జీవమున్నంత వరకు ఈ చర్మమునకు, ఈ గోళ్లకు, ఈ వెండ్రుకలకు, ఈ ఎముకలకి, వీటన్నిటికీ విలువ. శరీరం విడిచిపెట్టాక అందరూ అసహ్యించుకుంటారు. అటువంటి చుగుప్సాకరమైన వెంట్రుకలకి దంతాలకి ఎముకలకి నిలయమైన శ్మశానంలో నువ్వు ఎందుకు కాపురం ఉంటున్నావు? ఏ ఆ మాత్రం నువ్వు అడిగితే ఇంతమంది ఇల్లు ఇవ్వరా నీకు మాత్రం, ఆ మాత్రం ఇల్లు ఏర్పాటు చేసుకోవాలని లేదా అంటే, అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి అన్నీ తెలుసుండి కూడా అడుగుతున్నావు. చిట్ట చివరికి మానవుడికి మిగిలిన సత్యం ఆ ఎముకలే. మానవుడికి మిగిలిన సత్యం వాడి శరీరం కాలిపిడికెడు బూడిదవ్వడమో లేక మట్టిలో మట్టి అయిపోవడమో. ఈ ప్రాణం ఉన్నంత వరకే అందరూ వీటిని ఆదరిస్తారు. ప్రాణం పోయాక ఎవరూ విలువనివ్వరు. ప్రాణం పోవడం చివరికి ఎప్పటికైనా ఖాయం. అటువంటి వాళ్ళని ఎవరూ ఆదరించరు గనక, నేను కరుణాస్వరూపుణ్ణి గనక వాళ్ళని దగ్గరికి తీసుకుని ఆదరించి వాళ్ళని తరింపజేస్తున్నాను. నాకు వాళ్ళ మీదే ప్రేమ అన్నాడు ఆయన. శ్మశానంలోనే ఎందుకుంటున్నానని మళ్ళీ అడిగావు నువ్వు, దానికి ఇంకొక కారణం ఉన్నది. ఈ ప్రపంచంలో ప్రతి చోట పక్షపాతం ఉంటుంది. డబ్బుంటే ఒక రకం, లేకపోతే ఒక రకం. కులాన్ని బట్టి, మతాన్ని బట్టి ఎన్ని సంఘాలు, ఎన్ని గొడవలు, ఎక్కడికక్కడ అన్ని చోట్ల కుళ్ళు కుతంత్రాలు కుట్టలే. ఈ మానవ శరీరంలో ఉన్నంత పక్షపాతం ఇంకెక్కడ ఉండదు ఈ సృష్టిలో. వాడెక్కువ వీడు తక్కువ, నా జాతి నా కులం నా గోత్రం నా మతం, మళ్ళీ ఉన్న కులంలో కూడా మళ్ళీ ఎన్ని శాఖలు, మా ఐదారు శాఖలు. ఈ శాఖలన్నీ కలిసి చివరికి ఏవి శాఖలు కలుస్తాయో తెలియదు. ఇంత పిచ్చతోటి రకరకాలైనటువంటి వైరుధ్య భావనలతో మానవులు కొట్టుకు చచ్చిపోతున్నారు. ఒరే పిచ్చివాళ్ళలారా, మీరు ఎంత కొట్టుకు చచ్చిపోయినా చివరికి అందరూ ఇక్కడికి రావలసిందే. రాజైనా బంటైనా ఏ కులం వాడైనా ఏ మతం వాడైనా చిట్ట చివరికి లాస్ట్ అండ్ ఫైనల్ డెస్టినేషన్ ఇదే, చివరి గమ్యం ఇదే. ఇక్కడ మాత్రం నా దగ్గర పక్షపాతం లేదు. వాడు ధనవంతుడా పేదవాడా, వాడి కులమేమిటి వాడి మతమేమిటి, స్త్రీయా పురుషుడా నపుంసకుడా అనే భేదం లేకుండా అందరినీ ఆదరించి వాళ్ళని నా ఒళ్ళోకి చేర్చుకుని వాళ్ళని తరింపజేస్తాను. నిష్పక్షపాతంగా ఉండే ఏకైక స్థలం అని చాటడానికి ఈ శ్మశానాన్ని స్వీకరించుకున్నాను. ఈ శ్మశానంలో పంచాక్షరి మంత్రపూర్వకంగా, శ్మశానంలో కూడా పూర్వం పంచాక్షరి జపం చేసేవారు. మీకు రహస్యం చెప్పరా, సామవేదాన్ని ఎవరైనా చచ్చిపోతే పారాయణ చేయాలి. పూర్వకాలంలో అది నియమం. భీష్ముడు చచ్చిపోతే శవం దగ్గర సామవేద పారాయణ చేసినట్టు ఉంటుంది. చూడండి మీరు, నేను చెప్పలా, భారతంలో చెప్పారు. అసలు వేదమంత్రాలు అప్పుడే చదివేవారు. మనిషి చచ్చిపోతే వేదమంత్ర పఠనం చేస్తే వాడు వేదన లేకుండా స్వర్గానికి ఎడతాడు. ఈ క్రమంగా పిచ్చలు పెరిగేయలేండి. ఈ మధ్యకాలంలో చాలా పిచ్చలు వచ్చాయి. చివరికి ఇంకా ఏం వస్తాయో నాకు తెలియదు, కానీ అన్ని అనుమానాలు ఏకవాడికి. ఏమండి మా వియ్య పురాలు చచ్చిపోతే నేను పలకరించకూడదట. ఎవడు పలకరించకూడదని చెప్పాడు? నీకేమైనా గరుడ పురాణంలో చెప్పాడా? రేపు పొద్దున్న నువ్వు పోతావా, నువ్వు పోవా, నువ్వు మాత్రం ఉంటావా శాశ్వతంగా? ఇంత కఠినంగా అడగాలి అసలు మనం? అన్నీ లేనిపోని కల్పితాలన్నమాట. అజ్ఞానం కొంత ఎక్కువ వచ్చింది. దానికి గల మూల కారణం ఏమిటంటే భాషా పాండిత్యం లేదు, పురాణాల మీద పట్టు ఉండదు. ఉత్తమమైన బృహస్పతి లాంటి వాళ్ళు శ్మశానాలకి సంబంధించినటువంటి కార్యక్రమాలు, అశుచికి సంబంధించిన కార్యక్రమాలు రాశారు. వాటిని పట్టించుకోవట్లా. గరుడ పురాణంలో సుస్పష్టంగా స్త్రీవాధ పురుష కశ్చిత్ అని ఉంది. ఆడ కాని మగ కాని ఎవరైనా తగలబెట్టచ్చు అని ఉంది. మీరు చూడండి, గరుడ పురాణంలో గనక ఆ శ్లోకమే లేకపోతే నేను పురాణం చెప్పడం మానేస్తాను కావాలంటే. అంత గట్టిగా చెబుతున్నాను ఆ మాట నేను. అవి ఉన్నాయి అందులో. కాకపోతే ఆడవాళ్ళు సున్నితమైన వాళ్ళు గనక వాళ్ళు అడి శ్మశానానికి వెడితే కొంచెం దెబ్బతింటారు, ఎందుకు వచ్చిందని మధ్యలో కొంతమంది నిషేధించుంటారు. అంత మాత్రం చేత అది నిషేధం కాదు, అది మనం పెట్టుకున్న నిషేధం. శాస్త్రం వేరు, మానవులు పెట్టుకున్న ధర్మాలు వేరు. మానవ ధర్మాల కంటే శాస్త్రములు గొప్పవి. ఈ మనుషులకేముంది, రోజుకో ధర్మం పెట్టుకుంటారు, మనిషికో చట్టం చేసుకుంటాడు. ఒకప్పుడు బాల్య వివాహాలు పనికొచ్చాయి, ఇప్పుడు పనికిరావు. ఒకప్పుడు ఏది ద్వాపరయుగంలో బాల్య వివాహాలు లేవు. ఆ కాలంలో ప్రతి వాళ్ళు కూడా రజస్సులు అయిన తర్వాతే పెళ్లి చేసుకున్నారు. ద్రౌపది చూడండి, రుక్మిణి చూడండి. రుక్మిణికి వివాహం నాటికి 18వ సంవత్సరం వచ్చింది. అప్పటికి ఆవిడ సుస్పష్టంగా ఏమని చెప్పారు, ఆవిడికి ఎటువంటి యౌవనం వచ్చిందో వర్ణించారు. కాబట్టి కాలములను బట్టి, చట్టాలను బట్టి కొన్ని ధర్మములు మారతాయి. శాస్త్రములు అలా కాదే, దేశకాలమాన పరిస్థితులకు అతీతంగా కొన్ని ఎప్పుడు పాటించవలసిన ఉంటాయి. అలా సర్వకాల సర్వావస్థల్లో పాటించే వాళ్ళని శాస్త్ర నియమాలు అంటారు. అలాంటి శాస్త్ర నియమముల ప్రకారముగా పరమేశ్వరుడికి ఏ పక్షపాతము లేదు, అందరినీ తాను స్వీకరిస్తాడు. అక్కడికి వచ్చిన తర్వాత పంచాక్షరీ మంత్ర జపం చేస్తే, శవాన్ని తగలబెట్టేటప్పుడు వేద పఠన చేస్తే అటువంటి వాళ్ళని నా లోకానికి పట్టుకుపోతాను. ఇక్కడ నా సన్నిధానంలో ఈ శ్మశానంలో చచ్చిన శవం దగ్గర ఎవడన్నా రవ్వంత వేద పఠన చేస్తే వాడిని నాలో కలిపేసుకుంటానన్నాడు ఆయన. ఇక ఆవిడేముందో తెలుసా, బానే ఉంది శ్మశానంలో ఉన్నారు, కానీ బూడిదలు ఎముకలు ఎందుకు ధరిస్తారు ప్రత్యేకంగా అంది. చచ్చినవాడు, వాడిని ప్రేమగా స్వీకరిస్తున్నారు. ఒక వ్యక్తిని తగలబెట్టగానే వాడి శరీరం నుంచి బూడిద వస్తుంది, ఎముకలు బయటకు వస్తున్నాయి, వాటిని ప్రత్యేకంగా ఎందుకు ధరిస్తున్నావు అన్నది. అప్పుడు ఆయన చెప్పాడు, లోకస్వరూపంబు లోలాక్షి రెండు విధములు సీతము ఉష్ణము నాగజను నివిరంటను సకలంబు గ్రథితమయ్యుండు సౌమ్యాగ్నేయ యోగ కలితమఖిల జగంబు సౌమ్యము విష్ణుడు ఆగ్నేయమేను వహిల్తుమును. ఈ లోకమును నేను విష్ణువు కలిసి రెండు విధములుగా సృష్టించాం. ఏమిటా రెండు రకాల సృష్టి? ఒకటి శీతం, రెండోది ఉష్ణం. అనగా ఒకటి సౌమ్యం, ఒకటి ఆగ్నేయం. ఒకటి సౌమ్యం, ఒకటి క్రోధం. ఈ విధంగా లోకాన్ని ఇటు సౌమ్యము ఇటు క్రోధముతో సృష్టించి, ఈ రెండు ఉంటే కానీ లోకం నిలబడదు. విష్ణువుని నువ్వు సౌమ్యాన్ని ధరించు అన్నాను నేను. అగ్నిని ఆయన భరించలేడు గనక ఆగ్నేయం నేను స్వీకరించాను. అప్పటి నుంచి సౌమ్యము అంటే చల్లని చందనం పూసుకోవటం, హాయైన బట్టలు ధరించటం, కిరీటం ధరించటం, ఇదంతా సౌమ్యంలోకి వస్తాయి. అందుకే విష్ణుమూర్తి ఎప్పుడు కూడా చందనం పూసుకుని కిరీటం పెట్టుకుని మంచి పట్టు వస్త్రాలు ధరిస్తాడు. చందన చర్చిత నీల కళేబరుడు అయ్యాడు ఆయన. ఇక నేను ఆగ్నేయాన్ని ధరించాను. అగ్నితో లోకాలను తగలబెడుతూ, ఆ తగలబడినటువంటి శవం మీద ఉన్నటువంటి బూడిదని ఒంటికి పూసుకుంటూ ఎముకల్ని ధరించి వాళ్ళని ధరింపజేస్తున్నాను. సౌమ్యము ద్వారా ధరింపజేసేవాడు విష్ణువు, ఆగ్నేయము ద్వారా అగ్ని సంబంధమైన వస్తువుల ద్వారా తరింపజేసేవాడిని నేను అయ్యాం. అందుకని నేను ఎప్పుడూ కూడా ఈ బూడిదని ఎముకల్ని ధరిస్తాను. పైగా ఆ ఎముకలని నేను ధరిస్తే ఆ వ్యక్తికి నరకం ఉండదు. అందరి ఎముకలు ధరించడీనా. శ్మశానంలో కూడా మనకి రోజు కొన్ని వందలు లక్షలు కోట్లు కూడా శవాలు తగలబడుతున్నాయి. ఈ ఎముకలు ధరించట. శాస్త్ర ప్రకారముగా అక్కడికి శవాన్ని తీసుకొచ్చాక శివశివ శివశివ అని పంచాక్షరీ జపం చేసేవాళ్ళు, వేద పఠన చేసేవారు, తల్లిదండ్రుల మీద భక్తితో శవాన్ని తగలబెడుతున్నంతసేపు ప్రదక్షిణ చేసేవాళ్ళు, శవం తగలబడేదాకా అక్కడ పిల్లలుండి ఏవైనా ధర్మ సంబంధమైన కార్యాలు చేసినా లేక భగవన్ నామస్మరణ చేసినా అప్పుడు అటువంటి వాళ్ళ ఎముకలు బూడిది ఆయన స్వీకరిస్తాడు. ఓ చిన్న విషయం చెబుతాను ఉదాహరణకి. ఒక ఆయనకి తల్లి చచ్చిపోయింది, శవం తగలబడేదాకా పిల్లలు అక్కడ కూర్చోవాలి. అక్కడ కూర్చుని పనికిమాలిన కబుర్లు చెప్పకూడదు, మళ్ళీ సోది అవి చెప్పకూడదు. ఈశ్వర కథలో విష్ణునామస్మరణమో వేద సంబంధమేదో చేసుకోవాలి. నిజంగా కిందటి సంవత్సరం మా అమ్మగారిని తగలబెడుతున్నప్పుడు మేము పిల్లలం అలాగే చేసాం. ఆ శ్మశానంలో చివరి క్షణం వరకు ఉన్నాం. ఎందువల్లంటే ఈ కథ చాలాసార్లు ఇంత పూర్వం ఆనుశాసనిక పూర్వం చెప్పున్నాను గనక, దైవం అనుగ్రహించాడు గనక, మా సోదరులంతా కూడా తల్లి మీద తండ్రి మీద అంత భక్తి ఉండి శాస్త్రాన్ని నమ్ముతారు గనక ఆరుగురు అన్నదమ్ములం కూర్చుని కరెక్ట్గా కిందటి సంవత్సరం మేము జూన్ 8వ తారీఖు నాడు 9వ తారీఖు నాడు అనుకుంటాను ఆ శ్మశానంలో ఐదా కూర్చున్నామండి శుభ్రంగాను. మాతో పాటు మా అదృష్టం ఏంటంటే పాపం వారణాసి నాగేశ్వర శాస్త్రి గారు ఉన్నాడు. ఆయన ఈ అపరకర్మలకి పెట్టింది పేరు. చాలా నేనంటే పరమభక్తి. అందుకే ఆయన కూడా ఆయన ఒక మాట కూడా అన్నాడు, గురువుగారు మీకు ఒక దండం పెడుతున్నాను, నన్ను దీవించండి అన్నాడు ఆయన శవదహనానికి వస్తూ. ఏమిటన్నాను, ఏదన్నా కేసు వచ్చిందంటే డబ్బుల మీద ఆశ ఉంటుంది కదండి, ఇంకో కేసు రాకుండా దీవించండి అన్నాడు ఆయన. పాపం అంటే ఆయన నా మీద ఎంత అభిమానం ఆలోచించండి ఒకసారి. ఈ కార్యక్రమం పూర్తయ్యేదో ఇంకేదైనా శవం వచ్చిందంటే మాకు ఏదో 10 రూపాయలు వస్తాయనిపిస్తుంది కదండి, మానసిక బలహీనత ఉంటుంది కదండి, మీ దగ్గర మొర పెడుతున్నాను, ఆ కేసులు ఏమి రాకుండా చూడండి అన్నాడు. అలాంటి మంచి మనుషులు ఉంటారు కొందరు. అంతేగాని ఆ పుర్యం చూడగానే వీడు ఎప్పుడు పోతాడా, వీడు వెనకాతలు ఎప్పుడు మళ్ళీ లాగుదామా అనే బుద్ధి అందరికీ ఉండొచ్చుమా. ఆయన వల్ల కూడా మేము చక్కగా చేసుకోగలిగాం. దాదాపు 4-3 గంటలు అక్కడే కూర్చున్నాం, హాయిగా కార్యక్రమాలు చేయగలిగాం, పరమేశ్వర సంకీర్తనం చేసుకున్నాం, ఏమి చదవాలో అవన్నీ అక్కడ చదివాం శాస్త్ర ప్రకారంగా. ఇలా చదివితే చివరి క్షణం వరకు కూడా పూర్తిగా నిప్పులు చల్లారేదాకా అక్కడ ఉంటే, అటువంటి వారి చితాభస్మమును ఎముకలను నేను ధరిస్తాను, వారికి శాశ్వతమైన కైవల్యం ఇస్తాను అని శివుడు చెప్పాడు ఇందులో. అందువల్ల తప్పక మనం అలా చెయ్యాలి. అలా చేస్తే ఆ ఎముకలను ఆయన సేకరిస్తాడు. అలా చితికి నిప్పెట్టేసి పారిపోవడమే, అన్ని రాజకీయం అయిపోయేవాడు కర్మకారి. అరే చచ్చిపోతే కూడా శవం కోసం కూడా 10 మంది వస్తున్నారా, లేదా దండ వస్తున్నారా, లేదా ఫోటోలు తీస్తున్నారా, లేదా అక్కడ ఫోటోలు తీసుకోవడం ఏంటంటే, లేకపోతే ఎవడన్నా ఏంటని అవుతాడు, అది వీడియోయా? ఇంత దౌర్భాగ్యస్థితి వచ్చింది ఒకటి తెలియదు. ఏదో ఉపన్యాసంలో అంటే వీడియో తీశారంటే అర్థం ఉంది. అందుకని వాడు దండేసి తీసావా ఫోటో అంటున్నాడు. చాలా చిత్రంగా అనిపిస్తున్నాయి ఈ మనుషుల్లో, ఎంత పైశాచిక లక్షణాలు వస్తున్నాయి మీరు చూస్తున్నారు లేదో. ఫోటోలు పేపర్లో వేయించుకోవడానికి ఇష్టపడిపోతున్నారు. కాలప్రభావం ఇది. అలా కాకుండా శ్రద్ధాశక్తులతో మనం కనుక దహన సంస్కారం చేస్తే, శాస్త్ర సమ్మతమైన రీతిలో కార్యక్రమాలు చేస్తే ఈ పితృదేవతలు తరిస్తారు, పాపం వాళ్ళంతా మోక్షానికి ఎడతారు. వాళ్ళు బతికొండగా పుణ్యమే చేశారో పాపమే చేశారో అనడానికి ఉదాహరణ మనం అక్కడ చేసే కర్మకాండే. తణుకులో ఒక శ్మశానానికి తప్పనిసరి నేను వెళ్లాల్సి వచ్చింది. ఎందుకంటే నాకు ఎవరి మీదైనా శిష్యుల మీద ఎక్కువ ప్రేమ. శిష్యుడు చచ్చిపోయాడు, వాడు చచ్చిపోయే ముందు గురువు గారు తలుచుకుని చచ్చిపోయాడు. అందుకని అతని దగ్గరికి వెళ్ళా. వెడితే తగలబెట్టడానికి అక్కడ చితి దగ్గర కూర్చుని ఉన్నారు కొడుకులు, బంధువులు వచ్చారు. చితికి నిప్పు పెట్టేలోపు పెద్ద డబ్బాతోటి టీ తెచ్చారు. దాని ఏమంటాం మనం ఇప్పుడు ఫ్లాస్క్ అట, ఈ మధ్యన స్టీల్ ఫ్లాస్క్ అనమాట. దాని నిండా టీ తెచ్చి చితికి నిప్పెట్టే ముందు ఒకసారి వచ్చి పుచ్చుకుంటారు అంటే అందరూ వచ్చి ప్లాస్టిక్ గ్లాసులో ఇంత టీ పుచ్చుకుని, ఎక్కడ శ్మశానం, శవం ఉంది, ఇంకా చితికి నిప్పు పెట్టలేదు. పురోహితుడు తెల్లబోయి చూస్తున్నాడు, గురువుని నేను వచ్చి చూస్తున్నాను. అందరికీ ముందు టీలు ఇచ్చారు. ముందు టీ పుచ్చుకున్నాక ఆ ఒక్కటి పనిచేస్తారట. అప్పటిదాకా ఆ ఒక్కటి కూడా చేయరన్నమాట, ముందు టీ పడాలి. అక్కడ శ్మశానంలో శుభ్రం కూర్చొని టీ తాగి 3-4 సార్లు అనమాట. ఈలోపు ఎవడ పనులు వాడివి కబుర్లు అనమాట. వీడండి వీడు బతుకొండగా ఎవడికైనా రూపాయి ఇచ్చాడని ఒకడు, లేకపోయా ఇవ్వపోవడం నాకు 100 ఇచ్చాడని ఒకడు, ఇక రకరకాల కబుర్లు వస్తాయి కదా. మా నాన్నండి పెద్దాడికి ఎక్కువ ఆస్తి ఇచ్చాడండి, నాకు తక్కువ ఆస్తి ఇచ్చాడండి. ఏమి ఇచ్చాడు పెద్ద తేడా? 2 ఇళ్ళు కట్టేట తణుకులు అయినా, ఒక ఇల్లేమో 176 గజాలు, ఒకటి 175. ఒక గజం ఏం చేస్తాడు తండ్రి, నాకు తెలియక అడుగుతాను. ఇప్పుడు 176, 175, పోనీ 275, 275. పాపం ఈయన మరీ వెతికి వెతికి 275, 275 ఏం విభజిస్తాడు? ఒకడికి ఒక గజం తక్కువ వచ్చిందిట. ఆ తక్కువ వచ్చినందుకు శ్మశానంలో తండ్రిని తిట్టుకుంటాడు ఒకడు. ఇది దౌర్భాగ్యమే, సందేహం లేకుండా ఇది మహాపైశాచిక లక్షణం. ఇది కలిప్రభావం అనమాట. ఈ కలిప్రభావం నుంచి బయటపడాలి. పిల్లలు ఎప్పుడూ కూడా తల్లిదండ్రులు ఏమిచ్చారు ఏమివ్వలేదని ఆలోచించకండి. వాళ్ళని తరింపచేయటం మన ధర్మం. చితికి నిప్పు పెట్టండి, అక్కడున్న కాసేపు శివనామస్మరణ చెయ్యండి, చెయ్యవలసినవి చెయ్యండి. ఈ టీలు కాఫీలు అక్కడ తాకండి. అసలు శ్మశానంలో తాగడం ఏమిటి, శ్మశానంలో తినడం ఏమిటి దరిద్రం? మహాపాపం అనమాట. అంత నీచం మరొకటి లేదు. అప్పుడు మనం తల్లిదండ్రులకి శాస్త్రోక్త రీత్యా ఈ నామస్మరణాదులు చేస్తే, కాసేపైనా మనం అక్కడ ఉండగలిగితే, చితికి నిప్పెట్టి పారిపోకుండా ఉంటే వాళ్ళు ధరిస్తారు. లేదా వాళ్ళు ధరించకపోతే దానివల్ల మనము శములు కూడా ధరించం. ఇది ఈశ్వరుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆజ్ఞ. ఇప్పుడు ఆవిడ చంద్రరేఖ ఎందుకు ధరించావన్నది. ఒకనొకప్పుడు దక్షయజ్ఞ వినాశన కాలంలో వీరభద్రుడు చంద్రుడు ఒక్క తొక్కు తొక్కాడు, దాంతో చంద్రుడి శరీరం అంతా పచ్చడైపోయింది, వెన్నుపూస విరిగినంత పరయ్యింది. వెంటనే పరుగు పరుగున నా దగ్గరకు వచ్చాడు, పాహి పాహి అన్నాడు, జాలిపడ్డాను. వెంటనే ఆయన్ని శిరస్సు మీద ధరించాను. ఎవడైనా ఈశ్వర నేను నీకెంకరుణ్ణి, శంకర కెంకరుణ్ణి అని అహంకారం విడిచిపెడితే, బెంకం విడిచిపెడితే, పొంకం విడిచిపెడితే, అటువంటి వాడు కెంకరుణ్ణి అంటే వాడిని శంక లేకుండా నెత్తి మీద ధరిస్తాను. వాడిని అలా ధరించాను. ఇప్పుడు ఆవిడ మళ్ళీ అడిగింది, అసలు సుఖదుఖాల కారణం ఏమిటి? ఈ ప్రజల్లో కొంతమంది ఏమో నానాయాతన పడతారు. ఎంత కష్టపడినా 1 రూపాయి సంపాదించలేని వాడు ఒకడు, నిశ్చింతగా ఇంట్లో కూర్చుని పీకి దాక తినేవాడు ఒకడు. నేను మానవ కథలో అదే రాశాను, ఓ పద్యం రాశాను. ఎంత శ్రమించిన తినగా తిండి లభించని వాడొకండు, నిశ్చింతగా ఇంట కూర్చొని. ఒకడేమో నిశ్చింతగా ఇంట్లో కూర్చొని తింటాడు, వాడేం కష్టపడ్డు, పెద్దలు ఇచ్చిన ఆస్తి ఉంటుంది వాడికి. ఒక్కొక్కడు ఎంత శ్రమించినా తినడానికి తిండి లభించదు. ఒక్కొక్కడికి వద్దంటే పదవులు వచ్చి పడతాయి, ఇంట్లో కూర్చుంటే తీసుకెళ్ళి ఉపరాష్ట్రపతిని చేస్తారు. ఒక్కొక్కడు ఎంత గింజుకుంటాడు, ఎన్ని ప్రయత్నాలు చేస్తాడు, చచ్చిన వాడికి పదవి రాదు. ఏమిటి కారణం అని లక్ష్మీదేవిని ఒక యోగి అడిగితే అప్పుడు ఆవిడ సమాధానం చెప్పింది. అలాగే ఇప్పుడు పార్వతీదేవి కూడా అంటోంది, ఈ సుఖదుఖాల కారణం ఏమిటి? పాప ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటారు కొందరు, యావజ్జీవితం అలాగే ఉంటారు. మరి కొంతమంది ఏమీ కష్టపడకుండానే ఉంటారు, సుఖంగా ఉంటారు, ఒక్కొక్కరు ఆనందంగా ఉంటారు ఏమీ లేకపోయినా. ఒక్కొక్కడికి అన్నీ ఉంటాయి, అశాంతి. కారణం ఏమిటంటే అప్పుడు ఆయన చెప్పాడు, ఇదే కర్మ ఫలితం. ఎవడు ఏ విధమైన కర్మ చేశాడో ఆ కర్మకి తగిన ఫలితం ప్రతివాడు అనుభవిస్తాడు. సౌమ్య కర్మలు చేసిన వాళ్ళు సౌమ్యంగా ఉంటారట. కొందరు చూశారో లేదో, ఉపన్యాసం విన్నంతసేపు ప్రశాంతంగా ఆనందం అనుభవిస్తారు. కొంతమంది ఏదైనా చెబితే అని దెయ్యాల్లో మూలుగుతారే. వీళ్ళు ఏంటని ఉన్నారు, పూర్వం పిశాచాలు, పిశాచ కర్మలు చేసిన వాళ్ళకి మూలుగు వస్తుంది. ఈ మూలుగులకు కూడా కారణం నేను చెప్పలేదు సుమ్మా, మళ్ళీ ఇందులో చెప్పారు, నా మీద పడకండి. ఆయా మూలుగులకు కానీ ఆనందానికి కానీ వీటన్నిటికీ మూల కారణం కర్మములే. సుఖ దుఃఖాలకి మూల కారణం కర్మమే. కర్మమ సుఖము నసంగును కర్మమ దుఃఖంబు నసగు. కర్మమే సుఖమిస్తుంది, కర్మమే దుఃఖమిస్తుంది, కర్మమే బ్రహ్మంతటి వాడికి కూడా పదవినిచ్చింది. కర్మమే సుఖదుఖములకు కారణమధిప. సుఖదుఖాలకు పూర్వ కారణం, పూర్వ జన్మలో మనం చేసిన కర్మమే కారణం. అందుకే వీలున్నంత వరకు ఈ జన్మలో సక్రమంగా ప్రవర్తిస్తే వచ్చే జన్మ మంచి జన్మ వస్తుంది. ఈ జన్మలో రోజు పురాణం వింటే వచ్చే జన్మలో అద్భుతంగా పురాణం చెప్పగలుగుతారు, పురాణాల మీద ఆసక్తి ఉంటుంది, వాటిని పోషించగలుగుతారు. ఈ జన్మలో ఈ వెండం మానేసి సీరియల్స్ చూశారనుకోండి, వచ్చే జన్మలో ఆ సీరియల్స్ దగ్గర ఉండే ఈ ప్రొడక్షన్ బాయ్లు ఉంటారే, కెమెరాలు పట్టుకునేవాళ్ళు, లేకపోతే లైట్లు వేసేవాళ్ళు అవుతారు. ఇంకా లేకపోతే ఆ కెమెరాల నుంచి లైటింగ్ వస్తూ ఉంటే దాని మీదకి వచ్చిన పురుగులు వాడిపోయి కాలిపోతాయే. ఆ పురుగులు ఎవరు అనుకుంటున్నారు, ఆ సినిమాలు పెద్ద తట్టుకుని అలా గుడ్లు అప్పగించుకుని బ్లాక్లో టిక్కెట్లు కొనుక్కుని సినిమాలు చూసిన వాళ్ళు ఉంటారు కదా, ఆ సినిమాల పెచ్చతో చచ్చిపోవటం వల్ల ఏమవుతుందనమాట, వచ్చే జన్మలో ఆ కెమెరా లైటింగ్ దగ్గరకు వెళ్ళి ఆ లైటింగ్లో కాలిపోయే పురుగులు అయిపడతారు, దీప పురుగులు అయిపడతారు. కాబట్టి ఎప్పుడూ కూడా సద్వినియోగం చేసుకుంటే జన్మని, మంచి పనులు చేస్తే మంచి జన్మలు వస్తాయి, మంచి పని చేస్తే దానికి తగిన సుఖానికి సంబంధించిన వస్తువులన్నీ పరమాత్మ ఇస్తాడు. భగవద్ధ్యానం, దానం, ధర్మం, పెద్దలని పూజించటం, ఇటువంటి శుభాచారాలని తాను కలిగి ఉంటే, శుభలక్షణాలు కలిగి ఉంటే అటువంటి వాడికి వచ్చే జన్మ ఉత్తమ జన్మ వస్తుంది. సత్కర్మాచరణ వల్ల ఇహం పరం రెండూ లభిస్తాయి. కాబట్టి సుఖదుఖములంటే తాను చేసుకున్న పాపపుణ్యములే. ఇవాళ నీ సుఖం అంటే అది నీ పుణ్యం, దుఃఖం అంటే పాపం. పిల్లలు బాగా ఆనందపడుతున్నారంటే తల్లిదండ్రుల్ని, అది వారి పుణ్యం అన్నమాట. నేను నీలకంఠేశ్వర శతకంలో 1987లో ఓ పద్యం రాశాను, తన పుణ్యంబును పాపమున్ జగతిన ఆత్మాపుత్ర నామాశివయ్యను వేదోక్తికి సాక్ష్యమై తన కపత్యశ్రేణిగా వచ్చిచ్చును సౌఖ్యంబును దుఃఖమున్ తెలియకి సూక్ష్మంబు పుత్రాళి బాగునకు పొంగున రెండు కీడునకు కృంగున్ నీలకంఠేశ్వర. కాశీపాడని ఒక ఊరున్నది, తాడేపల్లిగూడెం నుంచి పిప్పర వెళ్లేదారిలో ఒక పల్లెటూరు అనమాట. నా చిన్నప్పుడు అక్కడ ప్రవచనానికి వెళ్ళాను, చాలా చిన్నప్పటి నుంచి ప్రవచనాలు చేశానని చెప్పాను కదా. ఆ రోజుల్లో రోడ్డు లేదు, కాలవ దాటి పడవ దాటి అవతలకి వెళ్ళి నడిచి వెళ్ళేవాళ్ళం 4 కిలోమీటర్లు. ఇప్పుడంటే బ్రిడ్జీలు వేశారు, కానీ ఆ రోజులలో సైకిళ్ల మీద కాలినడకన వెళ్ళి పురాణం చెప్పాను. నేను చెప్పింది ఎప్పుడు, 1985 నుంచి 1987 మధ్యలో. 90 దాటాక క్రమంగా 91లోనూ ఆ కాలువ మీద బ్రిడ్జి వేశాక ఇప్పుడు బస్సులు పడ్డాయి. అంటే ఇంచుమించుగా 90 వరకు బ్రిడ్జీలు లేని ఊళ్ళు ఉన్నాయి, బస్సులు లేని ఊళ్ళు ఉన్నాయి. ఆ ఊర్లో నీలకంఠేశ్వరాలయం ఉన్నది. ఆ ఊళ్ళో ఒక మంచి కోటీశ్వరుడు అని ఒక రాజుగారు ఉన్నారు, ఒక జమీందారు గారు. ఆయనకి పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే ఒక రోజున ఒక యోగి వచ్చాడు. ఆ యోగి ఊళ్ళోకి అడుగుపెట్టి 1000 ఎకరాల స్థలంలో నువ్వు చెరువు కట్టి ఆ చెరువుకి ఎదురుగుండా ఒక శివాలయం కడితే నీకు సంతానం కలుగుతుంది అన్నట్ట. వెంటనే ఆయన ఆ యోగీశ్వరుడు చెప్పినట్టే నమస్కారం చేసుకుని, ఆయన జమీందారు కదా, ఆ రోజుల్లో మొత్తం ఊళ్ళో ఆయనకి ఏకకొన్ని 1000 ఎకరాల పొలాలు ఉన్నటువంటి జమీ అనమాట. అందుకని 1000 ఎకరాల్లో చెరువు కడతానండి, 10 ఎకరాల్లో గుడి కడతానండి అని ఆ సన్యాసికిలా దండం పెట్టి చూసేసరికి సన్యాసి మయమైపోయాడు. అప్పుడు ఆయన ఆశ్చర్యపోయి ఆనందపడిపోయి నిజంగానే 1000 ఎకరాల్లో చెరువు తవ్వించారు. దానికి తూర్పు వైపునేమో ఒక అద్భుతమైన గుడి కట్టించారు. ఆ గుడిలో స్వామివారిని ప్రతిష్ఠించి శ్రీ నీలకంఠేశ్వరుడు అని పేరు పెట్టారు. అలా గుడి కట్టించి ప్రతిష్ఠించగానే వాళ్ళ ఆవిడ గర్భవతి అయ్యింది. శ్రీకృష్ణాష్టమి నాడు కొడుకు పుట్టాడు ఆయనకి. ఎంత విచిత్రం చూసారా, కట్టించింది నీలకంఠేశ్వరాలయం శివాలయం, శివాలయం శివరాత్రి నాడు ప్రతిష్ఠించారు, కృష్ణాష్టమి నాడేమో కొడుకు పుట్టాడు. ఆయనకి శ్రీ నీలకంఠమరాజు, నీలకంఠేశ్వరరాజు అని పేరెట్టారు. సరిగ్గా 56 ఏళ్ళు బ్రతికి మళ్ళీ కృష్ణాష్టమి నాడు చచ్చిపోయారు ఆయన. ఎంత విచిత్రమో తెలుసా, నేను అదే రాశాను, నీ మహామహిమ వల్ల నీలకంఠేశ్వర రాజు గారు కృష్ణాష్టమిని అడుగుపెట్టి మళ్ళీ కృష్ణాష్టమిలో నీలో కలిసిపోయాడు. అంటే శివుడైనా మాధవుడైనా ఒకటి అనే అద్వైత తత్వాన్ని నిరూపించే నీలకంఠేశ్వర లింగమా నీకు నమస్కారం. అద్భుతమైన చెరువు ఉంటుంది, అక్కడ ఆవులు మంచి ఎద్దులు తిరుగుతూ ఉంటాయి. ఆ నీలకంఠేశ్వరుడు ఆలయం చూస్తే చాలా పొంగిపోయేవాడు నేను. ఆ చిన్న వయస్సులో నా హృదయం కరిగిపోయి శ్రీ నీలకంఠేశ్వర అనే ముకుటంతో 108 పద్యాలు మొదలెట్టాను. మొదలుపెట్టిన తర్వాత మధ్యలో ఎందుకు ఆగిపోయి ఆగిపోయి కొన్ని పద్యాలు అయ్యాక మళ్ళీ మా నాన్నగారు శరీరం విడిచిపెట్టాక ఆ పద్యాలు పూర్తయ్యాయి. అందులో ఓ పద్యం రాశానమాట, తన పుణ్యం తన పాపం ఈ జగత్తులో ఆత్మావై పుత్రనామాసి అనే వేదమంత్రమునకు సాక్షిగా పిల్లల రూపంలో వస్తోంది. అంటే మనిషికి సంతానం కలిగిందంటే అది ఏమిటనమాట, నీ పుణ్యము లేక పాపం. పుణ్యమైతే పిల్లల రూపంలో సంతోషాన్ని ఇస్తుంది. నీ పిల్లలు ఇవాళ బాగా చదువుకుంటున్నారు, నిన్ను పూజిస్తున్నారు, నీకు కీర్తి తెచ్చి పెడుతున్నారంటే నీ పుణ్యం. ఈ పిల్లలు ఏడిపిస్తున్నారు, డబ్బంతా తగలబెడుతున్నారు, సినిమాలు షికారులు తిరుగుతున్నారు, బయట అపకీర్తి తెచ్చి పెడుతున్నారంటే నీ పాపం. అందుకే పుణ్యము పాపము ఆత్మావై పుత్రనామాసి అనే వేదమంత్రమునకు సాక్షిగా మన సంతాన రూపంలో వచ్చి సౌఖ్యమిస్తారు దుఃఖమిస్తారు. ఇది తెలియక అజ్ఞాని ఏమనుకుంటాట, నా పిల్లలు బాగుపడ్డారండో అది అదృష్టం అంటాడు. లేకపోతే పిల్లలు పాడైపోతే చీ దేవుడికి నా మీద అనుగ్రహం లేదంటాడు. ఎవరు పెచ్చాడా, దేవుడికి అనుగ్రహం లేకపోవటము కాదు, నీ మీద అనుగ్రహం ఎక్కువైపోవడం కాదు, ఈ రెండూ నీ పుణ్యపాపములే అని ఆ పద్య యొక్క తాత్పర్యం, ఇందాక చెప్పిన పద్య తాత్పర్యం అనమాట. అద్భుతమైన శతకం అండి. ఆ శతకాన్ని మీరు మళ్ళీ చదవాలి. ఎప్పుడో ఇప్పుడు పుస్తకాలు లేవు, ప్రీప్రింట్ చేస్తే మాత్రం తాత్పర్యంతో సహితంగా ఇస్తాను. ఆ పద్యములను మహానుభావులైనటువంటి జయేంద్ర సరస్వతులు వారు, అంతఃపురం ఉన్నటువంటి కంచి సరస్వతి చంద్రశేఖర సరస్వతి స్వామి వారు ఎంతో ఇష్టపడేవారు అనమాట. 2 పద్యాలు అప్పుడప్పుడు చిన్నప్పుడు వినిపించేవాడు నేను. ఆ రోజుల్లో పరమాత్మను ఆవహించి రాయించుకున్నటువంటి పద్యాలు. ఎందుకు చెబుతున్నానంటే సుఖదుఖములంటే మన సంతాన రూపంలో వస్తాయి, సుఖదుఖములంటే మన కర్మముల ఫలితం. అన్నిటికీ మూలం మన కర్మమే. అందుకే కర్మాచరణ బాగుండాలి అని ఈశ్వరుడు చెప్పాడు. ఇక అన్నిటికంటే స్వప్నం అంటే ఏమిటన్నది ఆవిడ. స్వప్నము అంటే భావికి సూచన. ఆరోగ్యవంతులకు వచ్చేటటువంటి కలలు భవిష్యత్తును సూచిస్తాయి. అనారోగ్యం ఉందే పాపమునకు చిహ్నం. మన పాపమే అనారోగ్యం. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే. నీవు ఇంతకు పూర్వం చేసిన, పూర్వజన్మ అంటే కిందటి జన్మనే కాదు, ఈ జన్మలో కూడా ఒక 10 క్రితం చేసిన పాపం ఇప్పుడు నీకు రోగ రూపంలో వస్తోంది. ఇతఃపూర్వము నీవు చేసిన పాపమే ఈనాడు నిన్ను రోగము రూపములో పట్టి పీడిస్తోంది. కాబట్టి ఈ రోగమే నీ పాపం, సుఖమే నీ పుణ్యం. సుఖము ఆరోగ్య రూపంలో వచ్చి ఈ ఆరోగ్యంగా ఉన్నప్పుడు మంచి కలలు వచ్చేలా చేసి ఈ కలలు ఫలించేలా చేస్తుంది. మంచి కలలన్నీ కూడా సుఖమునకు చిహ్నం, పుణ్యమునకు చిహ్నం. అనారోగ్యం వల్ల కూడా కొన్ని కలలు వస్తాయి, ఇవి నీ పతనానికి మూలమవుతాయి. కాబట్టి కలలు అనేవి భావిని సూచిస్తాయి, మంచి కలలు మంచిని సూచిస్తాయి, చెడ్డ కలలు రాబోయే ఆపదలను సూచిస్తాయి. ఈ రెండింటికి కూడా విరుగుడు శివనామస్మరణ చేయటమే. ఎప్పుడన్నా దుస్వప్నం వస్తే వెంటనే పరమేశ్వరుడు నామస్మరణ చెయ్యాలి, లేక విష్ణునామస్మరణ చెయ్యాలి. నరులకు పునర్జన్మ ఉందా లేదా అంది ఆవిడ. ఎందుకులే తల్లోయ్, మరణించిన వారికి రూపం ఉండదు, ఆత్మ చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది, మహాకాంతి స్వరూపం. యముడు దానికి బొటన వేలంత ఆకారం కలిగించి పాశం వేసి పట్టుకుపోతాడు. అది కేవలం అలాగా తళుక్కుమని మెరుస్తున్న ఒక కాంతి రూపంలో ఉంటుంది. అది నిజానికి బొటన వేలంత కూడా ఉండదు, కానీ యముడు కావాలని దాన్ని అంగుష్ఠ ప్రమాణ పురుషుడిగా చేసి పాశమునకు పట్టుకెడతాడు. అది అణువు కంటే అణువు, మహత్తు కంటే మహత్తు, నాశనము లేనిది ఆత్మ. ఎన్ని శరీరములు ధరించినా ఆ శరీరములు నాశనమవుతాయి, కానీ ఆత్మ మాత్రం నాశనం కాదు. తనువులు పెక్కయిన చెడవు తన కర్మములు. ఎన్ని శరీరములు ధరించినా ఈ ఆత్మ శరీరములో ఉన్నప్పుడు చేసిన కర్మములు కూడా నాశనం కావు. అందుకే కర్మల వల్ల ఎప్పటికప్పుడు ఆత్మ మళ్ళీ శరీరం ఎత్తుతూ ఉంటుంది. పురుగుగానో, అరుగు మీద కూర్చునే మనిషిగానో, లేక నరుడుగానో, పిశాచంగానో ఏదో ఒక జన్మ ఎత్తుతూనే ఉంటాడు మానవుడు. యమకింకరులు ఈ ఆత్మని మాత్రమే బంధిస్తారు, శరీరాన్ని ఇక్కడే వదిలిపెడతాడు. మానవులు 84 లక్షల జీవరాశుల్లో ఏ జీవరాశిగైనా పుడతట. ఇవాళ మానవ జన్మ వచ్చింది కదా, రేపు మళ్లీ మానవ జన్మ వస్తుందనుకోవడానికి లేదని ఈశ్వరుడే అనుశాసనిక పనుల్లో చెప్పాడు. ఇవాళ మానవుడు, రేపు పొద్దున ఏదైనా అవ్వచ్చు వాడు. బాగా పుణ్యకర్మములు ఆచరించిన వాళ్ళు స్వర్గం వంటి వర్ధలోకాలకు వెళ్ళొచ్చు, పాపకర్మల వల్ల నరకానికి పోవచ్చు, నరకం నుంచి మళ్ళీ భూలోకానికి వచ్చాక చేమో దోమో ఇంకోటో ఇంకోటో ఏదైనా అవ్వచ్చు, ఇవేమీ లేవు అని నాస్తికవాదం చేసినంత మాత్రం చేత లేకుండా పోవచ్చుమా? పునర్జన్మ లేదు, దేవుడు లేడు, దెయ్యం లేడు, నీకు నువ్వే అనుకున్న వాళ్ళు కూడా దొంగలుండే వాళ్ళు, వాళ్ళ పార్టీలు ఆస్తుల కోసం అలా పెట్టుకుంటున్నారు ఆ పార్టీలు తప్ప. వీళ్ళు మళ్ళీ పెళ్ళాన్ని చెబితే వెళ్ళి తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకుంటాడు వాడు, అక్కడ లడ్డు తింటాడు, వాళ్ళు బాగుపడదామని చూస్తారు, మళ్ళీ వాళ్ళని నమ్మి మనం పాడైపోతాం. అమ్మో కొన్ని జెండా పార్టీలు ఉన్నాయి, దరిద్ర పార్టీలు, వాళ్ళు నాస్తికవాదాన్ని వ్యాపింపచేయడానికి అదొక నాటకం వాళ్ళు. ఇటువంటి వాళ్ళని నమ్మకండి. వాళ్ళ సంగతి నాకు తెలిసినట్టు మీకు తెలియదు. అబ్బో ఇలాంటి ఎన్ని రకాలైనటువంటి వ్యక్తులతో తిరిగాం, ఎంతమందికి పురాణం చెప్పాం, ఎంతమందికి కవిత్వం చెప్పాం నా కర్మయోగం వల్ల. ఎందుకు చెబుతున్నానంటే తప్పక పునర్జన్మలే కాదు, ఆత్మస్వరూపాలు ఉన్నాయి, వాటిని దర్శించగలిగేవాడు దర్శిస్తాడు. ఇప్పుడు నరకాలు ఎన్నుంటాయి అన్నదావిడ, నరకములు 5 రకములుగా నేను సృష్టించాను, ఒక్కొక్క దానిలో ఉన్న భేదముల వల్ల వెరసి 81,000 నరకాలు అయ్యాయి. ఈ నరకములలో పుణ్యపాపాలను బట్టి చేరుతూ ఉంటారు. బాగా పుణ్యం చేసిన వాడు నరకానికి పోడు, మహాపాపాత్ములు మాత్రం ఈ నరకాలకి పోతారు. ఇప్పుడు పాపాలంటే ఎన్ని రకాలంది ఆవిడ? మానసికము, వాచికము, కాయికము అని పాపములు 3 రకాలుగా విభజించాం మేము. అందులో మొదటిది మానసికం, మనస్సుతో చేసే పాపం. మనస్సులో ఉన్న పాపాలు బయటికి తెలివిగా పైకి ఎంతో అందంగా చక్కగా ఉన్నారు ఎదురుగుండా, కానీ లోపల మాత్రం వాళ్ళ దగ్గర బంగారం ఉంగరం ఉంది, మన దగ్గరికి లేదు అని కుళ్ళిపోవచ్చు. అందరూ మీలాంటి ధర్మాత్ములు ఉంటారండి, పైకి లోపల అన్నీ ఒకే రకమైన బుద్ధులతో ఉండే వాళ్ళు అరుదుగా ఉంటారు. చక్కగా హాయిగా కళకళలాడిపోతున్న ముఖాలతో ఉంటూ కూడా లోపల లోపల ఇతరుల యొక్క అభివృద్ధిని చూచేడ్చేవాళ్ళు, లేదా పైకి చెప్పరాని ఎన్నో ఊహలు హృదయాల్లో పొందేవాళ్ళు ఉన్నారు. పైకి చెప్పలేనన్ని కొన్ని ఊహలు మన మనసులో వస్తే తెలుసిన ఒక్కోసారి, ఒక ఆవిడైతే నా దగ్గరకు వచ్చి గురువుగారు అదేమిటో తెలియట్లేదని నిజంగా జరిగింది చెబుతున్నాను అనమాట. నాతో పాటు ఉపన్యాసానికి ఒక ఆయన వస్తాడండి, ఎప్పుడు చూసినా ఆయన కౌగిలించుకోవాలనిపిస్తుందా అని చెప్పింది పాపం. ఆవిడ ఉత్తమురాలు గారికి చెప్పింది, అబద్ధం ఆటల్లా. ఆవిడ చాలా పెద్ద ఆవిడ, 50 ఏళ్ళ ఆవిడ. ఆవిడకి దుర్బుద్ధి ఎందుకు పుడుతుందంటే అది ఒక పాపం. అంటే పైకి చెప్పలేకపోయినా లోపల ఉండొచ్చు, కానీ ఆవిడకి వెంటనే నేను, నువ్వు మహాత్మురాలు అమ్మ, లోపల ఈ ఊహ వచ్చిందనే విషయం గురువుగారి దగ్గరికి, నా దగ్గరికి 2 రోజుల క్రితం వచ్చింది ఆవిడ, అందుకు చెబుతున్నాను. 2 రోజుల క్రితం వచ్చి గురువుగారు నన్ను క్షమించండి, నా పేరు మాత్రం బయట పెట్టకండి అది ఆవిడ. ఎలా బయట పెడతాను తల్లి, నాకేమిటో తెలియదు కండి, ఈ పురాణానికి వచ్చి ఒక ఆయన ఉన్నాడండి, ఆయన నాకంటే చిన్నవాడండి, కానీ తెలియకుండా నీ దుర్బుద్ధి పుడుతుంది అంది ఆవిడ. అప్పుడు సత్యం చెప్పావు గనక ఈ పాపం నుంచి బయటపడే మార్గం ఉంది, 4 సంవారాలు 11 ప్రదక్షిణలు ఈశ్వరుడికి చేస్తే ఇలాంటి దుష్ట సంకల్పముల వల్ల వచ్చే పాపం పోతుందట, అలాంటి పాపాలకు ప్రాయశ్చిత్తం ఉంది నిజం చెప్పింది గనక. ఇప్పుడు ఆవిడ చెప్పింది, మనం చెప్పలేకపోతున్నాం కొందరు, మన మనసులో ఏం పుడుతుందో ఏం తెలుసు, ఒక్కోసారి నాకు కూడా మంచి పులిహార మీద కోరిక రావచ్చు, ఏం చెప్పగలం, జీడిపప్పులు వేసి పోపు పెట్టిన పులిహార తినాలని రావచ్చు, నేను చెప్పుకున్నాను మీరు చెప్పుకోవట్లేదు. కాబట్టి మొత్తం మీద ఏదో ఒక ఊహ హృదయంలోకి వస్తుంది. ఈ మనస్సులో వచ్చేటటువంటి సంకల్పములలో కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడ్డ ఉంటాయి. ఈ చెడ్డవన్నీ కూడా మానసిక పాపములు. ఇక 2వది వాచిక పాపములు, అంటే నోటితో చేసే పాపములు, మాట్లాడడం ద్వారా చేసే పాపాలు. మాట కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి వాడాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, నోటికి వచ్చినట్టు ఇతరులను తిడితే అది మహాపాపం. పరులకు మన మాటల ద్వారా బాధ కలిగించడం కూడా మహాబాధయే. కాబట్టి భార్య మీద కోపం వచ్చి దౌర్భాగ్యాలని తిట్టాడు అనుకోండి, అది వాచిక పాపం. భార్యామణికి భర్త మీద కోపం వచ్చి ఓరి దిక్కుమాలాడా నువ్వెక్కడ దొరికావురా అంది అనుకోండి, 50 ఏళ్ళయ్యాక పెళ్ళయ్యి, అది వాచిక పాపమే. పాపం ఒక శిక్షురాలు ఉండేది, ఆవిడ చిన్నప్పుడు బావను చేసుకుందాం అనుకుందట, బావను ఈవిడ మరదలో కలిసి తోటల్లో తిరిగారట, మధ్యలో వాళ్ళ ఆయన పెళ్లి చూపులకు వచ్చి ఆయన తనుగుపోయాట. ఆవిడ అస్తమాటు వచ్చి, చిన్న గురువు గారు నన్ను మా బావకిచ్చి చేస్తాం అనుకున్నారండి, కానీ మధ్యలో మా ఆయన పెళ్లి చూపులకు వచ్చి నచ్చానని చెప్పాడండి, దాంతో ఈ దౌర్భాగ్యుడికి ఇచ్చి పెళ్లి చేసాడండి మా నాన్న. ఎప్పుడు పెళ్ళయిన 50 ఏళ్ల తర్వాత ఆవిడ చెప్పింది, అప్పటికా బావ దావగారిపోయాడు, ఇంకా బావ ఆవిడ చెప్పండి మరి. కాబట్టి ఇప్పుడు ఇంకా రోజు ఆ భర్తను తిట్టేది, ఆయన లారీ డ్రైవర్ పాపం, నా యాత్ర పడిపోయేవాడు గణపురంలో ఉన్న రోజుల్లో, నాకేమో నవ్వు ఆగేది కదండి, చిన్నవాడిని కదండి, 8-10 ఏళ్ల వయసులో వచ్చి మా బావ అంటే నాకేం తెలుస్తుంది ఈ బావ ఈ జావాను. సరే అందుకని తెలియక కొంచెం పెద్దయ్యాక అర్థమైంది విషయం ఏమిటో, ఇలా రోజు మొగుడిని ఈవిడ తిట్టినా లేక మొగుడు ఆవిడిని తిట్టినా ఈ తిట్లన్నీ కూడా వాచిక పాపాల కింద వస్తాయి. తెలిసి కానీ తెలియక కానీ అనవసరంగా నోరు పారేసుకుంటే అవి వాక్కుతో చేసే పాపాలు. ఇంకా కాయిక పాపములు అంటే శరీరముతో చేసే పాపములు. శరీరంతో పక్కన లాగి గోప మీద కొట్టడం, కాలితో నేల మీద పెడుతున్నప్పుడు చేమల్ని దామల్ని తొక్కి చంపడం, ఆయన దొరికింది కదా అని ఆదివారం నాడు పీక్కు తినడము, చేపల్ని బరబర అరగదీసేసి వాటిని పులుసు వండుకు తినడము, ఇవన్నీ కూడా కాయిక పాపాలు. ఈ మూడు రకాలైనటువంటి పాపములకి కూడా ప్రాయశ్చిత్తములు ఉన్నాయి. ఎప్పుడూ మళ్లీ చెయ్యనంటే మానసిక వాచిక కాయికములు అంటారు పాపాలు. ఇవే జన్మలకి మూల కారణం. పుణ్యములు ఎన్ని రకాలంది ఆవిడ? పుణ్యములు కూడా మూడున్నాయి. ఔపమికము అంటారు, అనగా పాపాన్ని తొలగించే పుణ్యం. నేను నరకానికి వెడతానేమో అనే భయము పొంది ఈ రోజు నుంచి పాపములు చెయ్యను అని ఎవడన్నా సంకల్పిస్తే దానికి ఔపమిక పుణ్యము అని పేరు. పుణ్యములలో ఔపమికం పుణ్యము అంటారనమాట. అనగా ఏమిటనమాట? పశ్చాత్తాపం కలిగింది, అయ్యో నేను ఎన్నెన్నో దోషాలు చేశాను, పాపములు చేశాను, దీనివల్ల నరకానికి పోతానేమో అనే భయం కలిగి పాత పాపాల మీద భీతి కలిగి ఇంకా చెయ్యను అని గట్టిగా సంకల్పించుకుంటే ఈ పుణ్యమునికి ఏమని పేరు? ఔపమిక పుణ్యము అంటారు. సహజంగా ప్రతి వ్యక్తికి ఎప్పుడొకప్పుడు పశ్చాత్తాపం కలుగుతుంది. అయ్యయ్యో వెనక్కి తిరిగి చూసుకుంటే నేను ఎన్ని పాపాలు చేశాను, ఎన్నేళ్లు గడిచిపోయాయి, నా జీవితం వ్యర్థమైపోయిందే, తినరానివి తిన్నాను, తాగకూడనివి తాగాను, పొందరానివి పొందాననే ఒక భీతి కలిగినప్పుడు పశ్చాత్తాపం కలిగి ఇంకా చెయ్యను అనుకున్నాడా, అది కూడా పుణ్యంట. ఈ పుణ్యమునికి ఏమని పేరు? ఔపమికము. ఇక రెండవ పుణ్యం ఉన్నది నిరూపకరణము, అనగా శుచిగా ఉండుట, చక్కగా పవిత్రంగా ముఖం కడుక్కోవడం, పొరుద్దుటే హాయిగా స్నానం చేయడము, గుళ్ళోకి వచ్చేటప్పుడు పవిత్ర వస్త్రాలు కట్టుకోవడం, కుళ్ళిపోయిన బట్టలు కట్టుకోకుండా రెండు పూట్ల స్నానం చేయాలంటే మరీ తీవ్రమైన అనారోగ్యం వస్తే తప్ప, లేకపోతే ప్రతి వ్యక్తి ఉదయ సాయంకాల స్నానాలు చేయాలి. ఇవన్నీ శుచి కింద వస్తాయి, శుచి పొందడం. రెండవది ఏమిట? అందులో నిరూపకరణంలో సత్యం పలకడం. వీలున్నంత వరకు సత్యమే పలకండి, అసత్యం అసలు ఆడకండి. మీ మనస్సులో ఉన్నది ఏమిటో పెద్దల దగ్గర చెప్పండి, అందరి దగ్గర చెప్పుకోలేం కానీ గురువుల దగ్గర చెప్పండి, మొహమాటం లేకుండా చెప్పండి. లోపల ఒకటి పైకొట్టి ఉండకూడదు. అసత్యం కంటే గొప్ప పాపం మరొకటి లేదు. సత్యమే గొప్ప ధర్మం, సత్యమే పుణ్యం. సత్యాన్నాస్తి పరో ధర్మ, సత్యాన్నాస్తి పరం తప. సత్యం కంటే గొప్ప ధర్మం, సత్యం కంటే గొప్ప తపస్సు లేదన్నారు. సత్యమే వేశ్వరో లోకే సత్యే సర్వం ప్రతిష్ఠితం. సాక్షాత్తు రామచంద్రుడు అయోధ్యాకాండలో చెప్పిన శ్లోకం ఇది. సత్యమే ఈ లోకమునకు భగవంతుడు, సత్యమే అధిపతి, సత్యములో లోకమంతా ఉన్నది, కాబట్టి సత్యం పలికావంటే నువ్వు ఎప్పుడూ సుఖంగా ఉంటావని రాముడు కూడా చెప్పాడు. ఇలా సత్యం పలకడం అదొక గొప్ప పుణ్యం. అహింస గొప్ప పుణ్యం. అప్పుడప్పుడు వ్రతాలు చేస్తున్నామే మనం, సత్యనారాయణ వ్రతమో లేక అమ్మవారి వ్రతమో, ఈ వ్రతాలు అవి పుణ్యములే. అప్పుడప్పుడు చేసే ఉపవాసాలు, ఇవన్నిటికీ ఏమని పేరు? నిరూపకరణం. మొదటి పుణ్యం ఏమిటని చెప్పాము? ఔపమికం. పాపములు చేసినప్పుడు పశ్చాత్తాపం పొంది ఇక జీవితంలో నేను పాపము చెయ్యను అని సంకల్పించుకుని పాపములను విడిచిపెడితే ఔపమికం. నిరుపకరణం అనే పుణ్యం రెండవది. ఇదేమిటనమాట? శుచి, సత్యం, అహింస, వ్రతాలు చెయ్యడము, దానధర్మాలు, ఉపవాసాలు చేయటం. మూడవది సోపకరణం. తన కష్టపడి సంపాదించిన ధనాన్ని, వ్యాపారం చేశాడు ఓ 25 ఏళ్ళు 30 ఏళ్ళు, ఆ ధనం తానే సంపాదించాడు, అటువంటి ధనాన్ని, ఉద్యోగం చేసి సంపాదించిన ధనాన్ని, ఇటువంటి పవిత్ర ధనాన్ని, మళ్ళీ దొంగతనం చేసిన ధనాన్ని మాత్రం దానం చేస్తే ఎక్కువ ఫలితం రాదు. తెలియక పక్కవాడు మళ్ళీ గొలుసు కొట్టేసి పెట్టుకొచ్చి నాకు దానం చేస్తే దానివల్ల మీకు అట్టే ఫలితం రాదు, ఎందుకంటే ఆవిడ ఏడుస్తోంది కదా. అంత మీరు చేయరనుకోండి ఎలాగోనో, మీరు చేస్తారనుకుంటే మహాపాపం. ఇంకేమన్నా ఉందా? మీరు దొంగతనం చేశారని ఏదన్నా అంటే ఈ పక్క ఆయన కళ్ళు బావు కాబట్టి ఎట్టి పరిస్థితులు అలా అనలేము. కానీ సహజంగా ఎందుకంటాడంటే ఆయన ధర్మ మార్గములో నీ కష్టార్జితమే దానం చెయ్యి. కష్టార్జితము దానము చెయ్యటం వల్ల వచ్చే పుణ్యం ఇంకా ఇది ఎంత అని చెప్పలేమట. దానికి సోపకరణం అని పేరన్నమాట. ఈ విధంగా పుణ్యములు మూడు రకములని శివుడు చెప్పాడు. ఇవేదో ధర్మరాజు చెప్పింది కాదు, శివుడు పార్వతికి చెప్పాడు, నారదుడు విన్నాడు, ఈ నారదుడు కృష్ణుడి సన్నిధానంలో ఋషులకి చెప్పారు, ఇదంతా ఇప్పుడు భీష్ముడు ధర్మరాజుకు చెబుతున్నాడు, నేను మీకు చెబుతున్నాను. పుణ్యములు మూడన్నమాట. ఔపమికం, నేను పాపాలు చేశాను అని పశ్చాత్తాపంతో ఇక ఆ పాపాలు జోలికి వెళ్లకుండా ఉండడం ఔపమికం. సత్య, శుచి, అహింస, వ్రతాదులు చెయ్యడం నిరూపకరణం. పవిత్ర ధనాన్ని దానం చెయ్యడం సోపకరణం. ఈ మూడు పుణ్యముల వల్ల మానవుడు పునర్జన్మ లేకుండా చేసుకుంటాడు. ఒకవేళ పునర్జన్మ వస్తే మీలాగా మహానుభావులైన గుంటూరు పౌరవాసుల్లాగా పుట్టి చక్కగా పురాణాలు అప్పుడప్పుడు వింటూ మహానుభావులు ఎంతో మంది ఈ వేదికను పవిత్రం చేశారు. సద్గురువులు వస్తూ ఉంటారు, వారందరినీ చూడడం, తరించడం, పురాణ శ్రవణం చేయటం, అప్పుడప్పుడు వేద సభలు జరుగుతుంటే వేదం వినడం, గోసేవ చేయడం వంటివి చేసే ఉత్తమ జన్మలు పొందుతారు. ఇప్పుడు 16వ ప్రశ్న వేసింది ఆవిడ, మోక్షం ఎలా కలుగుతుంది, నాకు మోక్షం గురించి తెలుసుకోవాలని ఉన్నది అనగానే, నిరంతర హరిస్మరణ వల్లనే మోక్షం వస్తుంది. ఎప్పుడు హరి హరి వాసుదేవ అనుకో, హరిస్మరణ వీలున్నప్పుడల్లా స్మరణ చేయాలి, గోవింద అనుకుంటూ ఉండాలి. అంటే మధ్యలో మూలక్కండి, మళ్ళీ అయిపోయాక చేయండి. ఇప్పుడు చేయమన్నాం కదా అని పురాణం మధ్యలో పెద్ద పెట్టిన అరి చేశారంటే పురాణానికి ఇబ్బంది వస్తుంది. ఔచిత్యంతో చేయాలి, లోపల లోపల చేయాలి. రెండవది ఏమిటో తెలుసా, హరిస్మరణ తర్వాత కథాశ్రవణం. పురాణ కథలు ఎవ్వరు చెప్పినా శ్రద్ధగా వినండి, అంటే బండభూతులు చెప్తే వినకండి, ఔచిత్యంతో కూడిన ప్రామాణిక కథలు వినండి. మళ్ళీ చెప్పేటటువంటివి ప్రామాణికం అయి ఉండాలి. కల్పితాలు, అసభ్యపు మాటలు ఇటువంటి వాటితోటి ఉన్న వాటిని మాత్రం వినకూడదట. శాస్త్ర ప్రమాణబద్ధమైన పురాణములే వినాలి. కొంతమంది వెకిలిగా చెప్పారనుకోండి, 24 గంటలు అందులో ఏముండదు, అబద్ధాలు ఆడతారు, అలాంటివి వినకూడదు. ప్రామాణికంగా భారతము, భాగవతము, రామాయణము ఇటువంటివి తాను అనుభవించి ఆ అనుభవించినటువంటి పవిత్ర గాథలు చెబుతూ ఉంటే ఆ పవిత్ర గాథలు వినాలి. మూడవ చెప్పారు, ఒకటి హరిస్మరణ, రెండు పురాణ కథాశ్రవణ, మూడు పండితులను విద్వాంసులను ధర్మ మార్గములో నడుచుకునే వారిని పూజించడం, ఈ మూడింటి వల్ల మోక్షం వచ్చి తీరుతుందని ఈశ్వరుడు పార్వతికి చెప్పాడు. ఇప్పుడు ఇదంతా అయ్యాక భీష్ముడు, నాయన ఆనాడు ఈశ్వర పార్వతీ సంవాదం అంతా నారదుడు విని, ఆ నారదుడు నాకు చెప్పాడు, నేను నీకు చెప్పాను, ఇంకా ఏం వినాలనుకుంటున్నావంటే దారిద్ర్య దుఃఖం పోగొట్టే జపమేమిటి అన్నాడు ఆయన. కొంతమందికి ఏమిటో తెలియదు కానీ ఎప్పుడు చూసినా ఎన్ని కష్టాలు పడినా సంపాదన ఉండదు, ధనం రాదు, ఎంత గింజుకుంటాడో, యావత్ జీవితం దరిద్రమే. దారిద్ర్యం నుంచి తొందరగా బయటపడాలంటే ఏం చెయ్యాలి, నిరంతరము గురువుల ద్వారా ఉపదేశం పొంది ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షరీ మంత్రం చేసిన వాడు చాలా తొందరగా దారిద్ర్య దుఃఖం నుంచి బయటపడతారని చెప్పారు భీష్ముల వారు. ధర్మరాజు గారికి చెప్పారు, నాయన గురుముఖత ఉపదేశం పొంది ఓం నమో భగవతే వాసుదేవాయ అనే పవిత్ర మంత్రాన్ని శ్రద్ధాసక్తులతో జపించేవారు, వ్యూహలక్ష్మి మంత్ర జపం చేసేవారు, ఇద్దరూ కూడా దారిద్ర్యం నుంచి బయటపడతారు. అంతా విన్నాక ఇప్పుడు అన్నాడినా, కో ధర్మ సర్వధర్మాణాం భవత పరమో మతః కిం జపన్ ముచ్యతే జంతుః జన్మ సంసార బంధనాత్. అన్ని ధర్మాలలోకి గొప్ప ధర్మం ఏమిటి, ఇన్ని విన్నాడు ఆయన. శ్రుత్వా ధర్మాన్ అశేషేణ పావనాని చ పావశః యుధిష్ఠిర శాంతనవం పునరేవాభ్యభాషత అన్నారు వేదవ్యాసులు వారు ఆనుశాసనిక పురంలో. ఎన్నో ధర్మములు విన్నాడు, సంభాషణలు విన్నాడు, పుణ్యములు గురించి విన్నాడు, పాపముల గురించి విన్నాడు, అనేక అనేక ఇతిహాసాలు విన్నాడు. ఇన్ని విన్నాక ఆఖరేమన్నాడు, అన్ని ధర్మములలోకి గొప్ప ధర్మమని నీవేమనుకుంటున్నావు, నీవేమనుకుంటున్నావు. కోధర్మ సర్వధర్మాణం భవత పరమోమత, భవత నీకు అన్నాడు, నీకు ధర్మములలో కల్లా గొప్ప ధర్మమని ఏదనిపిస్తోంది. వాడన్నాడు వీడన్నాడు పక్కన పెట్టి నీ మనస్సుకు ఒకటి ఉంటుందిగా, తాత నీ మనస్సులో ఏ ధర్మం గొప్ప ధర్మం అనుకుంటున్నావు, దేనిని జపం చేస్తే ఏ నామస్మరణలు చేయటం వల్ల ఈ జీవి జన్మ సంసార బంధం నుంచి బయటపడతాడు, అంటే పుట్టడం, పెరగడం, అనారోగ్యాలు పొందడం, వార్ధక్యం పొందడం, చివరికి చావడం, ఇది సృష్టి యొక్క రహస్యం. వీటి నుంచి ఎవరూ బయటపడలేరు. ఈ పునరపి జననం, పునరపి జన మరణం, పునరపి జననీ జఠరే చేయనం అనేది ఒక సృష్టి రహస్యం. ఈ కర్మ సంసార బంధనాల నుంచి, ఈ జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం అనే వాటన్నిటి నుంచి బయటపడడానికి ఏ నామస్మరణ చెయ్యాలి, ఏ జపము చేస్తే వీటి నుంచి మనం బయటపడతామని అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు, నాయన శ్రీమన్నారాయణుడి యొక్క సహస్రనామములున్నాయి, ఈ 1000 నామములను భక్తి శ్రద్ధలతో విష్ణు సహస్రనామ పారాయణ చేసిన వాడు జన్మ సంసార బంధం నుంచి విముక్తి పొందుతాడు. ఆయన సుస్పష్టంగా చెప్పాడు. ఆయన అవి పరమ పవిత్రమైన నామాలు, 108 శ్లోకములతో ఉంటాయి, 1000 నామములతో ఉంటాయి. ఈ నామములన్నిటినీ ఒకనొకప్పుడు ఈశ్వరుడు లోకానికి అందించాడు. మేమంతా భక్తితో జపిస్తాం. ఈ నారదాదులు నిరంతరం వింటారు. వేద సమ్మతమైన నామములవి, అత్యంత పవిత్రమైన నామాలవన్నీ కూడా, ఒకదానిని మించిన పవిత్రమైన నామాలవి. ఈ విష్ణు సహస్రనామంలో విశ్వమంతా ఉన్నది. విశ్వంలో విష్ణు సహస్రనామం ఉండడం కాదు, విష్ణు సహస్రనామంలో విశ్వమంతా ఉన్నది. ఇందులో సకల వేదముల సారమున్నది. శ్రీమన్నారాయణుని సకల అవతారములు, ధర్మములు, కర్మములు, శుచి, ఇవన్నీ అందులో ఇమిడి ఉన్నాయి. ఇందులో సకల దేవతలు నిండి ఉన్నారు. ఇంతకంటే గొప్పది మరొకటి లేదు. అటువంటి పరమ పవిత్రమైన విష్ణు సహస్రనామాన్ని విశ్వం విష్ణురు వషట్కారో భూత భవ్య భవత్ప్రభు అని మొదలుపెట్టి వరుసగా ఆ శ్లోకాలు చెప్పుకొచ్చాడు ఆయన. ఈ శ్లోకములను శ్రద్ధతో పారాయణ చేసేటటువంటి వాడు సంసారం నుంచి బయటకు వచ్చేస్తాడు. నా వాసుదేవ భక్తానాం దుర్గతిర్ విద్యతే క్వచిత్. వాసుదేవ భక్తులకి ఈ విష్ణు సహస్రనామ పారాయణ చేసే మహానుభావులకి దుర్గతి, నరకముల వంటి దరిద్రపు గతులు క్వచిత్ విద్యతే ఎక్కడుంటాయి అంటే, ఈ స్మరణ భక్తితో చేస్తే వాడు మాట వరసకి కూడా యముడి దర్శనం చేయడు. గోవింద గోవింద అన్నవాడికి ఇంక శరీరం అయిపోయిందనే బెంగేమున్నది, యమకింకరులు భయమేమున్నది. నిరంతర గోవింద స్మరణ పరాయణులైనటువంటి వారికి ఈ నామాలని శ్రద్ధతో చదివేటటువంటి వారికి దుర్గతులుండవు. యముణ్ణి, యమకింకరుల్ని, యముడి పాశాలని, ఆ యముడి యొక్క వాహనమైన దున్నపోతుని, దున్నపోతు మెడలో ఉన్న ఘంటా నాదాన్ని మాట వరసకు కూడా వెండవాడు. ఆ దున్నపోతు వస్తూ ఉంటే, యమధర్మరాజు గారు వస్తుంటే మహావేగంగా వస్తున్న దున్నపోతు మెడలో ఎంత గంట ఉంటుంది, పెద్ద గంట ఠంగ్ ఠంగ్ అని వినబడుతుందిట. ఓరి బాబోయ్, అది చచ్చిపోయే ముందు మన చెవులకి భీతి కలిగిస్తుంది. ఆ భీతి నుంచి బయటపడాలంటే హరినామస్మరణ చేయమని చెప్పారు ఆయన. విష్ణు సహస్రనామ చేయమన్నాడు ఆయన. అందువల్ల విష్ణు సహస్రనామం చాలా గొప్పది. ప్రతి నామం ఒక విచిత్రమైనది. విష్ణువు అనే ఒక శబ్దం ఉన్నది, అది సర్వాంతర్యామి గనక ఆయనకు వచ్చింది. వ్యాపకశీలత్వాత్ విష్ణు అంతటా వ్యాపించి ఉంటాడు. అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా, దోమ చీమ ఒక గడ్డిపరక అనే తేడా లేకుండా భువన బ్రహ్మాండములు వ్యాపించి ఉంటాడు ఆ పరమాత్మ. ఆయన లేని చోటంటూ లేదు. అందుకని వ్యాపకశీలత్వము వల్ల, అంతటా నిండి ఉండడం వల్ల ఆయనకు విష్ణువు అని పేరు వచ్చింది. ఆయన ఎక్కడుండడు, అంతటా ఉంటాడు. ఇందుగలడు అందులేడని సందేహము వలదు అని ప్రహ్లాదుడు ఎందుకు చెప్పాడు ఇప్పుడు అర్థమైందా? విష్ణు శబ్దం అనకు అర్థం అదనమాట. అంతటా నిండి ఉండేవాడు ఆయన. ఒకనొకప్పుడు ఇంద్రియములను అదుపులో పెట్టి, ఈ ఇంద్రియములకు తనస్మరణ ద్వారా బ్రహ్మానందం కలగజేసి గోవులను రక్షించాడు, గోపాలకుల్ని రక్షించాడు, భూదేవిని రక్షించాడు. ఇన్ని కారణముల చేత గోవిందుడయ్యాడు ఆయన. అటువంటి ఆ గోవిందుణ్ణి నీ అదృష్టవశాత్తు నీ బావగా నీ పక్కన పెట్టుకుంటున్నావు. ఈయన పరమాత్ముడి అనే విషయం నాకు తెలుసు. ఈయన సకల లోకాలు వ్యాపిస్తాడు. ఈయన ఒకనొకప్పుడు వామనావతారంలో భూమి ఆకాశాలు దద్దరిల్ల చేస్తూ వ్యాపిస్తూ ఉంటే, ఆ వ్యాపిస్తున్నప్పుడు బయటకు వచ్చిన గంగానది, ఆయన పాదాల నుంచి పుట్టిన గంగానది ఈ లోకాలను తరింపజేస్తుంది. ఆ గంగానది పుత్రుణ్ణి. గంగ ఎంత పవిత్రమో ఈ నామములు అంత పవిత్రమైనవి. కాబట్టి ఈయనను మాత్రం విడిచిపెట్టకు, సర్వకాల సర్వావస్థలలో సేవించి నువ్వు తరించవచ్చు అని ధర్మరాజు గారికి విష్ణు సహస్రనామ ప్రభావాన్ని చెప్పాడు ఆయన. ఈ విష్ణు సహస్రనామాలు అంత గొప్పవి. కాకపోతే ఏంటంటే, ఇటువంటి వాటికి, విష్ణు సహస్రనామాలు లాంటి వాటికి, భగవద్గీత లాంటి వాటికి పురాణాల్లో వ్యాఖ్యానం చెప్పడం మొదలు పెడితే ఏళ్ళు గడిచిపోతాయి. విష్ణు సహస్రనామం ప్రత్యేకంగా ఓ 10 రోజులో 20 రోజులో పెట్టుకుని వ్యాఖ్యానం చేసుకోవాల్సిన నామాలు. ఒక్కొక్క నామం ఒక్కొక్క పరమ మహిమ కలిగినవి. మీ అందరూ కూడా మహానుభావులు కనుక, మీ అదృష్టవశాత్తు పూర్వజన్మ సుకృతం వల్ల ఆ నామాలని అప్పుడప్పుడైనా చదువుకోగలుగుతున్నారు కనుక, కంఠస్థం చేసిన వాళ్ళు ఉన్నారు కనుక, దాన్ని విడిచిపెట్టకండి. ఈ రోజు నుంచి మొదలు పెట్టండి. ఎందుకో తెలిసిన, తెల్లవారితే ఏకాదశి మొదలవుతుంది మీకు, కృష్ణపక్ష ఏకాదశి. ఏకాదశికి ముందు ఈ విష్ణు సహస్రనామ మహిమ వినడం ఎంత యోగం అండి. అది విని ఏకాదశి నాడు మొదలు పెట్టండి. కొత్తగా పాతవాళ్లు దాన్ని ఇంకా ఎక్కువ చదవండి, కొత్తవాళ్లు మొదలు పెట్టండి. ఈ విష్ణు సహస్రనామమే మీకు సామూహికంగా ఇస్తున్న ఒక మంత్రోపదేశం అనుకోండి, దాని ప్రభావం తప్పక పొందుతారు మీరు. ముందు ఇహం పరం రెండూ పొందుతారు. ఈ విధంగా అన్నీ చెప్పి, నాయన ఇందులో అనేక లోకాలున్నాయి, అనేక నామములున్నాయి, సహస్రనామాల ఫలితాలున్నాయి, ఇంక వీటి వల్ల దుర్గతులు తొలగి తీరుతాయి, వీటి వల్ల పోయే పాపములు వీరందరూ కలిసినా చేయలేరు అని చెప్పాక, ఇప్పుడు ధర్మరాజు గారు ఆనందపడి బ్రాహ్మణ ప్రభావం చెప్పన్నాడు ఆయన. మహానుభావులైన విప్రుడు నిరంతరం వేద పఠన చేసి, తపస్సు చేసి, లోకాలను ఆశీర్వదించి తరింపచేశారు. ఒకనొకప్పుడు కార్తవీర్యార్జునుడు ఈ భూమండలాన్ని 1000 సంవత్సరాలు ఏలేట, ఒకరోజు 2 రోజులు కాదు, అధిప సహస్రవాహ అర్జునుడు ఏడు దీవుల నేలి అద్భుత బల పరాక్రమముల ధనర్చి మత్సములు ఎవ్వరును ఎందులేరని అత్యవలేపయుక్తి నాడిన ఒక భూతమాకాశమున నుండి ఎరుగక పలికెదవు ఎల్లవారికధికులు కార్యధరామరులు అనవుడు అతడు వారలు రాజునాశ్రయించి నడపి కొందురు మనుగడ పొడమిరేని కంటే ఎట్లెక్కుడైరట్లుగాక ఏను మనుదుగూర్చిన చెరుతు నల్గిన సమస్త భూతముల నన్న వెరచి ఆ భూతమరిగే. చాలా కాలం క్రితం దత్తాత్రేయుడి యొక్క భక్తుడు, వేయి చేతులు పొందినవాడు, కార్తవీర్యుడు అని పేరు కలిగిన ఒక ఆయన ఉండేవాడు. కార్తవీర్యార్థుడు మహావీరుడు, సహస్రబాహు, సప్తద్వీపాలతో కూడిన భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన వీరుడు, రావణాసురుణ్ణి చితక్కొట్టి చెరసాల పాలు చేసినవాడు. కొంతకాలం పోయాక దురహంకారం బయలుదేరింది. గురువుల దగ్గర చేరాక గురువుగారి దయతో పైకి రావాలి తప్ప నేను గురుభక్తుండి, గురువుగారి శక్తితో ఏదైనా చేస్తాను, లోకాలని పీడిస్తానని అహంకారం పొందకూడదు. ఈయన దురదృష్టవశాత్తు అహంకారం ప్రబలి ఈ ప్రపంచంలో నన్ను మించిన వాడు ఎవడూ లేడనగానే ఆకాశంలో ఒక పెద్ద భూతం ప్రత్యక్షమైంది. ఓరి మూర్ఖుడా, నువ్వేం గొప్పవాడివిరా, నిన్ను మించి అడవిలో తపస్సు చేసుకుంటున్నటువంటి విప్రులు చాలా మంది ఉన్నారు, వాళ్లే నీకంటే గొప్పవాడు. నువ్వు కోటీశ్వరుడు అవ్వచ్చు, సంపదలు ఉన్నవాడు అయ్యి ఉండొచ్చు, లేక 1000 చేతులు ఉన్నవాడు అయ్యి ఉండొచ్చు, పరాక్రమం కలిగిన వాడు అయ్యి ఉండొచ్చు, కానీ తపస్సు చేసుకునే ఒక సామాన్య విప్రుడికి నువ్వు సరిపోవు అనగానే వాడి మొహం, వాడు కూడా నా దగ్గరకు వచ్చి అడుక్కుని నా దగ్గర నుంచి డబ్బు పట్టుకెళ్లేగా వేదం చదువుకున్నాడు అన్నట్ట. అనగానే భూతం, దీనికి తగిన ఫలితం నువ్వు అనుభవిస్తావన్నది. ఆ శాపం వల్లే పరశురాముడి దగ్గరికి వెళ్ళి ఏది అడవిలో ముక్కు మూసుకు తపస్సు చేసుకునే పరశురాముడి వల్ల మొత్తం చేతులు పోగొట్టుకున్నాడు. ఆ చేతులు పోతున్నప్పుడు అర్థమైందిట, మా గురువుగారే ఈ రూపంలో ఉన్నాడు, దత్తాత్రేయుడే విష్ణువు, ఆ విష్ణువే ఈ పరశురాముడు అని. కాబట్టి ఎట్టి పరిస్థితులలోనూ కూడా దురహంకారంతో నేను గొప్పవాడిని అనుకోవడానికి వీల్లేదు. అందులో విప్రులు, వేద పండితులు, జ్ఞానం కలిగిన వాళ్ళు, తపస్సు చేసినటువంటి వాళ్ళని చాలా జాగ్రత్తగా గౌరవించాలి. ఒకనొకప్పుడు ఉతథ్యుడు అని పేరు కలిగిన ఒక మహాపండితుడు ఉండేవాడు. ఆయన కేకారణ్యంలో మహాతపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చుకుని బ్రహ్మదేవుడు నీకేం కావాలని కోరితే కోరుకోమంటే నీకేం కావాలో కోరుకోమన్నాడు బ్రహ్మ తపస్సుకు మెచ్చుకుని. నేను మోక్షం పొందాలనుకుంటున్నాను అన్నట్ట. మోక్షం పొందాలంటే ప్రతి వ్యక్తి గృహస్థాశ్రమంలో ప్రవేశించాలి. గృహస్థాశ్రమంలో ప్రవేశించకుండా అంటే పెళ్లి చేసుకుని కొంతకాలం పాటు సంధ్యావందనము, యజ్ఞములు, పిల్లల్ని కనడం, దాన ధర్మాలు చేయటం, ఈ ఆశ్రమాలన్నిటినీ తప్పక ప్రతి వ్యక్తి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు పరిపాలించాలి. అలా చెయ్యకపోతే వాడు పొరపాటును కూడా తరించడు. గృహస్థాశ్రమం చాలా గొప్పదండి. అన్నిటికంటే ఆశ్రమములకెల్లా గృహస్థాశ్రమమే శ్రేష్టమందు ఆర్యులు. ఆశ్రమాలలో గృహస్థాశ్రమం చాలా గొప్పది. ఈ సన్యాసాశ్రమాలు లాంటి వాటిల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి, అవి అందరికీ చెల్లవు, చాలా కఠోర నియమాలు ఉంటాయి. అందులో ఉన్నవాడు పొరపాటున కోరికలు పొందితే వాడు భ్రష్టుడైపోతాడు. అందుకనే సన్యాసులకు ఉన్నటువంటిది కత్తి మీద సామన్నారు. అసిధారావ్రతం అని ఒక వ్రతం ఉన్నది, అంటే కత్తి అంచు మీద నడవడం అన్నమాట. కత్తి అంచు మీద నడవడం అంటే మాటల సన్యాసాశ్రమం అంత గొప్పది. దానిలో ఉన్నవాడు పొరపాటున ఏవైనా చెయ్యరాని పని చేసినా, పొందకూడని ఊహ పొందినా, దేని మీదైనా వ్యామోహం పడినా, ఏ అప్సరస లాంటి స్త్రీయో కనపడితే ఇతడు పొరపాటున కాముకుడైనా ఇంకోటి సర్వభ్రష్టుడైపోతాడు. మహాభయంకరం అది. అందుకనే పూర్వులు ఏమన్నారు, ఎవరు పడితే వాడు సన్యాసం ఎందుకురా, చాలా కఠినం అది ఇంద్రియ నిగ్రహం అంటే. బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసం అపి కర్షతి, ఇంద్రియములు బలమైనవి. పండితులు కూడా ఒక్కొక్కప్పుడు బొట్టలో పడతారు, ఇక సామాన్యుడు పడ్డంలో ఆశ్చర్యమేమున్నది. కాబట్టి ఏదో క్రమ పద్ధతిలో ముందు పుట్టావు, పెరిగావు, చదువుకో, సంపాదన పొందు, ఆ తర్వాత గృహస్థాశ్రమంలో ప్రవేశించు, వార్ధక్యంలో మునివృత్తిని అవలంబించు అని చెప్పారు. గృహస్థాశ్రమం వల్ల ఏంటంటే క్రమక్రమంగా ఆశ్రమం తర్వాత ఆశ్రమంలోకి వెళ్తాడు గనక వీడిలో కొన్ని కోరికలు అదుపులు ఉంటాయి. కాబట్టే గృహస్థాశ్రమం అయిన తర్వాత వానప్రస్థమునకు వెళ్ళిన వాడు తరిస్తాడు, గృహస్థాశ్రమానికి వెళ్ళని వాడు తరించడు. నీకు సన్యాసి యోగం అంత తేలిగ్గా ఇవ్వను. కాబట్టి నీకు మోక్షం కావాలంటే ముందు గృహస్థాశ్రమంలో ప్రవేశించు అన్నాడు బ్రహ్మదేవుడు ఈ ఉచిత్తుడు అనేవాడు తపస్సుకు మెచ్చుకుని. అప్పుడు ఆయన అన్నాడు, సంసారంలో ప్రవేశించాలంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయండి, ఆ వచ్చే భార్య ఎటువంటిది అవుతుందో తెలియదు, తీరా పెళ్లి చేసుకున్నాను, ఏదో గృహస్థాశ్రమంలో ప్రవేశించి సత్కార్యములు చేసి తరిద్దామనుకుంటున్నా నన్ను ఆవిడ రోజు డబ్బు తెస్తావా లేదా అందనుకో, మళ్ళీ ఏ ఉద్యోగంలోకి వెళ్ళాలో, ఆ ఉద్యోగంలో ఏ పోస్ట్ వస్తుందో తెలియదు, అక్కడికి వెళ్ళాక ఏం పిచ్చ పనులు చేస్తానో తెలియదు, క్రమంగా ఇంకా భ్రష్టుడు అయిపోతానేమో అంటే అక్కర్లేదులే, నువ్వు కోరుకుంటే నీకు మంచి పిల్లని నేను ఇస్తాను, ఆ పిల్ల నేను ఏడిపించదు, మీ ఇద్దరు ఐకమత్యంతో ఉండి గృహస్థాశ్రమాన్ని నడపండి, అపవిత్రమైన కోరికలు కోరని స్త్రీని నీకు ఇస్తాను, నువ్వు ఎలాగో కోరవు, ఇద్దరు కలిస్తే బాగుంటుంది సంసారం అన్నట్ట, అయితే అలాంటి మంచి పిల్లలుంటే ఇయ్యి అన్నాడు ఆయన. అప్పుడు బ్రహ్మదేవుడు శాండిల్యుడనే ఒక ఋషి కూతురిని, పరమసుందరీమణిని, కంపిలి అని పేరు కలిగిన ఒక సుందరిని ఈయనకి భార్యగా ఇచ్చాడు. ఆవిడ అన్ని రకములుగా ఈ ఉచిత్యునికి సరిపోయే భార్యట, అంటే ఇద్దరికీ రంగు బాగుండేది, ఇద్దరు ఒకే రంగులో ఉండేవారు, ఇద్దరు ఒకే యౌవనంలో ఉండేవారు, ఇద్దరి మనస్తత్వాలు ఒకటే, ఇద్దరికి పెద్దగా ధనాల మీద వాటి మీద వ్యామోహం లేదు, ఇద్దరు అడవిలో ఒక ఆశ్రమంలో ఉంటూ సుఖంగా గడిపారు. ఈ కంపిలి ఉచిత్యుడు ఎంత సుందరి ఒకట ఆవిడ, ఆ కంపిలి సౌందర్యానికి లోకమంతా ఆశ్చర్యపోయేవారు, ఉవ్విళ్ళు ఊరారట ఇంద్రాదులు కూడా. కాకపోతే ఉచిత్యుడు తపస్శాలి, పొరపాటున ఆవిడ జోలికి వెళ్ళామంటే వాడు భస్మం చేస్తాడని ఎవరికి వాళ్ళు భయపడేవారు. ఒక రోజున ఈ ఉచిత్యుడు తన భార్యని, నువ్వు ఆశ్రమంలో ఉండు, ఎవరైనా భిక్షాటనకు వస్తే లోపల నుంచే భిక్ష వేయి, బయటకు వచ్చి మాత్రం గడప దాటి ఎవరికి భిక్ష వేయొద్దని చెప్పి ఒక యజ్ఞం చెయ్యడం కోసం హిమాలయాలకు వెళ్ళాడు. ఆ యజ్ఞమునకు ఔపమికము అని పేరు, పాప ప్రక్షాళన చేసే యజ్ఞం అది. ఏమో మానవ జన్మిత్యం, నేను నా భార్య కూడా ఏం పాపాలు చేశామో తెలిసి కానీ తెలియక కానీ కొన్ని పాపాలు చేస్తాం, అందరం కావాలని చెప్పవచ్చు, ప్రతి వ్యక్తి ఏదో ఒక తప్పు చేయకుండా ఉండడు, ఈ పాప ప్రక్షాళన అయిపోతే మోక్షానికి వెళ్ళచ్చు, అందుకని పాప ప్రక్షాళన కోసం ఔపమిక యజ్ఞం చేస్తాను అని హిమాలయాలకి బయలుదేరాడు ఆయన. ఆవిడ అలాగేనన్నది. వెళ్ళేటప్పుడు ఆయన చెప్పాడు, నువ్వు మాత్రం ఆశ్రమం గడప దాటి బయటికి రావద్దనే వచ్చేదాకా, కొన్ని నీకు ఇబ్బందులు ఉన్నాయి గనక ఆ ఇబ్బందులను నువ్వు తట్టుకోలేవు గనక చెప్పానంటే అలాగేనండి అన్నది. మళ్ళీ ఈవిడికి వచ్చిన అనుమానం వచ్చింది, ఏమండీ మరి మీరు ఎప్పుడు వస్తారో తెలియదు కదా, ఆశ్రమం లోపలే ఇన్ని రోజులు ఉండిపోతే కాలకృత్యాలు ఎలాగా, స్నానాలు ఎలాగా అంటే సకల దేవతలు వచ్చి లోపలికి వచ్చి నీకు కాలకృత్యాలకి స్నానాలకి అన్నిటికీ ఏర్పాట్లు చేస్తారు, ఆశ్రమంలో నీకు కొత్త స్వర్గం తనంత తానే వస్తుంది, అది నా మహిమ అన్నాడు ఆయన. ఆశ్రమం నీకు ఒక పెద్ద స్వర్గంలో ఉంటుంది, ఆశ్రమం కదా అది, ఒక మహాపట్టణం అవుతుంది నీకు అన్నాడు ఆయన. అనగానే ఆవిడ పరీక్షించడానికి ఆయన అలా వెళ్ళగానే హిమాలయాలకి, నాకు లోపల స్నానాగారం కావాలి అనుకున్నదట. చూస్తే ఆశ్రమంలో పెద్ద అద్భుతమైన గుంటూరు లేక విజయవాడ ఎంత పట్టణం అంత పట్టణం లాంటి భవనం వచ్చేసింది. ఆ భవనంలో స్నానం చేసే మందిరం, అందులో స్నానం చేయించడానికి చెలికెత్తులట. ఆ చెలికెత్తులు వచ్చి ఈవిని తీసుకెళ్లి ఒళ్ళంతా నలుగు పెట్టి చక్కగా ఆ స్నానాగారంలో బాత్రూంలో కూర్చోబెట్టి పన్నీటితో జలకం వాడించి మంచి గంధం పూసి తలంతా దువ్వి ఆ తలలో పువ్వులు పెట్టి సేవ చేశారు. ఆహా, నా భర్త యొక్క మహిమ ఎంత గొప్పది అనుకున్నది ఆవిడ. అంటే ఇంట్లో ఓ చిన్న ఆశ్రమంలో ఓ పెద్ద భవనం వచ్చిందా, ఆ భవనంలో స్నానాగారం, ఇప్పుడు భోజనం కావాలనుకోగానే దేవతా స్త్రీ లాంటి స్త్రీలు వచ్చి ఆ బిల్డింగ్లోనే మంచి భోజనాలు ఉండేటటువంటి శాల ఉందట, అక్కడికి తీసుకెళ్లారు. అందులో కూర్చోబెట్టి వీడికి రకరకాల పిండి వంటల భోజనం పెట్టారు. ఏక చూడండి ఆవిడ ఏమనుకుంటే ఆ భవనంలో వచ్చేస్తున్నాయి. ఇంకేముంది, ఆవిడకి బయటికి రావాల్సిన అవసరం లేకుండా లోపలే కూర్చుంది. దేవతల లాంటి వాళ్ళ లోపల ఉన్నారు ఆ ఉచిత్యుని యొక్క మహిమ వల్ల. ఇలా నెలలాళ్ళు గడిచింది. ఇంకా ఆయన రెండు మూడు రోజుల్లో యజ్ఞం పూర్తి చేసి వస్తాడనగా ఒక రోజున ఈ గుడిసె, గుడిసేమో బయటికి గుడిసే, లోపల భవనాలు ఉన్నాయి కానీ బయటికి చూసేవాడికి మాత్రం అది ఎందుకు పనికిరాని పర్ణశాల. పర్ణశాలలో ఇంత ఉందన్నమాట సంపద. నేను నిజంగా చూశాను, ఓ లంకకి వెళ్ళాను ఆ మధ్యన, ఓ పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ పల్లెటూరులో, దాని పేరే లంక. చేపల చెరువులు ఉన్నాయి అక్కడ, అందులో ఒక గుడిసే, ఆ గుడిసెలోకి తీసుకెళ్లారు వాళ్ళు లోపలికి గురువుగారు రెండని. ఓరి బాబోయ్, ఆ గుడిసే, గుడిసెలో ఓ చిన్న భోషాణం, చెక్క భోషాణం, ఆ చెక్క భోషాణం నిండా అన్ని 500 కట్లు 1000 కట్లు. ఓరి నాయన, అసలు ఆ కట్టల్ని మానవ నేను మొయ్యలేను. అందులోంచి వాళ్ళు ఎంతో గొప్ప దాతలు, 500 కట్లు 1000 కట్లు పక్కన పెట్టి 2 రూపాయలు దక్షిణ ఇచ్చారు ఏకంగా నాకు. చాలా ఆశ్చర్యపోయేవాడి అనమాట. అంటే నేను చెప్పొచ్చింది ఏంటంటే, కొన్ని పైకల గుడిసెలు చుట్టూ గుడిసెల కింద కనపడతాయండి. అంటే సరదాగా అంటారు కానీ 2 రూపాయల కోసం నాకు కక్కుర్తి కోసం కాదు, కానీ వాళ్ళ దాతృత్వం చెప్పుకోకపోతే ఎలా, మరి ఇక్కడ కూడా మహాదాతలు వాళ్ళు. చెప్పొచ్చేది ఏంటంటే, అక్కడ నా శిష్యుడు సుబ్రహ్మణ్యం అని పనిచేస్తూ ఉండేవాడు, అందుకని అతని కోసం ఆ ఊరు వెళ్ళా. చూడ్డానికేమో గుడిసెలండి. ఆ గుడిసెలు ఒక్కొక్క దాంట్లో గనక మనం డబ్బులు వెతకడం మొదలు పెట్టామో, ఏ ఇన్కమ్ ట్యాక్స్ వాడైనా దాడి చేశాడా, మన భారతదేశానికి సరిపోయేంత డబ్బు ఉంటుంది అక్కడ. చాలా చిత్రంగా ఉంటాయి కొన్ని చోట్ల పల్లెటూళ్ళలో. పైకి ఎలా ఉంటారు, ఇంటిలో యాంటీనాలు, చిన్న గుడిసెలం ఉంటుంది, అది ఎవరో ఎక్కడ మా పీఠం దగ్గర ఒక గుడిసె ఉంటుంది, పూర్వం గుడిసె ఉండేది, ఇప్పుడు గుడిసె స్థానంలో బిల్డింగ్ వేసుకుందండి. ఆ గుడిసె లోపల మంచి ఎల్జీఓ ఏదో ఉందో టీవీ, ఏమి టీవీగా కూర్చునేవారు, ఆ టీవీ పెట్టుకునే వాళ్ళు. మన ఇళ్లలో మామూలు ఉంటాయి, మన ఇళ్లలో అంటే నా ఇంట్లో అండి, మీ గురించి నేను చెప్తాను, మీ ఇళ్లలో ఏ టీవీ ఉందని చూసి వచ్చానండి. కానీ చెప్పొచ్చేది ఏంటంటే కొన్ని ఏమో పైకి గుడిసెల్లో కనబడతాయి, లోపల సకల సామ్రాజ్యాలు ఉంటాయి. ఒకచోట అయితే ఒక గుడిసెలో నల్లమందు కూడా వ్యాపారం చేసిన వాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి మనం గుడిసెలను చూసి మోసపోకూడదు. ఇదేమో ఋషీశ్వరుడి ఆశ్రమం, చిన్న గుడిసె, లోపల ఒక స్వర్గం ఉన్నది, ఒక విచిత్రమైన అద్భుతమైనటువంటి సృష్టి అన్నమాట. ఆ సృష్టి బయటవాడికి తెలియదు, ఈవిడ హాయిగా ఉన్నది. ఇంకా 2 రోజులలో భర్త వచ్చే ముందు ఏం జరిగిందిట, ఆ గుడిసె దగ్గరకు ఓ బ్రాహ్మడు వచ్చాడు, భిక్షాందేహి అన్నాడు. ఈవిడ గుడిసె లోపలే ఉండి ఇదిగోనండి అని భిక్ష వెయ్యబోయింది. ఏమమ్మో గడప యువతలకైనా రావాలి, లోపలకైనా నన్ను పిలవాలి, గడప అవతల నుంచి యువతలకి భిక్ష వేస్తే మహాపాపం, అలా పుచ్చుకుంటే నాకు దోషం, ఇస్తే నీకు నరకం అనగానే మా ఆయన బయటికి వెళ్ళొద్దన్నాడండి అన్నది ఆవిడ. అది ఇతరుల గురించి, మాలాంటి తపస్శాలురైన విప్రుల గురించి చెప్పలేదు నీ భర్త, రా బయటికి అన్నాడు ఆయన. వెంటనే ఆవిడ గడప దాటి బయటకు వచ్చింది, టక్కన పురుషుడి వినెత్తుకుని మాయమైపోయాడు. వాడెవడో వరుణుడు, ఏకంగా పశ్చిమ దిగ్భాగానికి అధిపతి అయిన వరుణదేవుడు ఏకంగా ఈ సౌందర్యవతిని కామించి ఈ మారువేషంలో వచ్చి ఎత్తుకుపోయాడు. ఇంతలో నారదుడు ఈ వరుణుడు ఆవిడ ఎత్తుకుపోతుంటే వచ్చి, ఏం వరుణదేవా ఇదేం బుద్ధి పుట్టింది నీకు, ఉచిత్యుని యొక్క భార్య పరమపతివ్రత సుమ, ఆయన కూడా చాలా గట్టివాడంటే, ఏం గట్టివాడయ్యా, నా ఇంద్రియాలు ఇంకా గట్టివి, ఇంద్రియ వ్యామోహం ముందు ఈ గట్టిదనం ఏం పనిచేస్తుంది, ఈ సౌందర్యవతి కోసం చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నాను, ఒకనొకప్పుడు బ్రహ్మదేవుని వండి సృష్టించినప్పుడు నేను దగ్గరికి వెళ్ళి బ్రహ్మదేవ ఈ అందగత్తెని నాకు ఇచ్చి పెళ్లి చేయంటే నీకోసం కాదు, తపస్సు చేసుకునేటటువంటి ఇంద్రియ నిగ్రహం కలిగిన బ్రాహ్మడికి ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు ఆయన. అప్పటి నుంచి నేను ఎన్నో రకాలుగా ఎదురు చూస్తున్నాను, ఇప్పటికి అవకాశం దొరికింది ఎత్తుకుపోతున్నాను అన్నట్ట. వాళ్ళు ఆయనకి తెలిస్తేనో, తెలిస్తే తెలిసింది, వాడు మొహన్ నా దగ్గరికి ఎక్కడ వస్తాడు, నేను సముద్రంలో ఉంటాను, నీళ్లలో వాళ్ళు ఆయన వస్తే చచ్చి ఊరుకుంటాడు ఊపిరాడక. ఒకవేళ వస్తే మాత్రం నన్ను ఏం చేస్తాడు, వరుణుణ్ణి పశ్చిమ దిగ్భాగానికి అధిపతి అన్నట్టు ఆయన. ఆయన వెళ్ళిపోయిన తర్వాత 2 రోజుల తర్వాత భర్త గారు వచ్చారు, ఉచత్తుల వారు. గుడిసె దగ్గరికి వచ్చేసరికి అప్పటిదాకా నారదుల వారు ఎక్కడికి వెళ్ళలేదండోయ్, నారాయణ నారాయణ అనుకుంటూ వేణ వాయించుకుంటూ అక్కడే ఉన్నాడు. ఉచిత్తుడు గుడిసె లోపలికి పెడుతుంటే నారదుడు వచ్చి, ఏం మహర్షి యజ్ఞం బాగా జరిగిందా అంటే, బాగానే జరిగిందండి, మా ఆవిడంటే ప్రాణం కదండి, లోపలికి వెళుతున్నాను అన్నట్ట. లోపలికి వెళ్ళి ఏం చేస్తావు, మా ఆవిడ్ని చూస్తానండి అన్నట్ట. ఇంకెక్కడుంది మీ ఆవిడ, ఆవిడ్ని కావిడిలో పెట్టి పట్టుకుపోయాడు ఒక, ఎవరా పట్టుకుపోయింది అన్నాడు ఈయన తెల్లబోయి. ఇంకెవరు, సాక్షాత్తు వరుణదేవుడు విప్ర రూపంలో వచ్చి పట్టుకుపోయాడు అని, కానీ మా ఆవిడ అసలు బయటికి రావద్దన్నానే అన్నాడు ఈయన. నువ్వు రావద్దన్నావు కానీ ఆవిడ కంగారు పడిపోయి భిక్షాటన కోసం ఎవడో వస్తే, ఒక భిక్షుకుడు వస్తే వాడేమో గడప అవతల నుంచి భిక్ష వెయ్యొద్దంటే కంగారు వాడు బయటకు వచ్చింది. నిజం కూడా గడప బయటికైనా వచ్చి మనం భిక్ష వేయాలి, లేదా ముష్టివాణ్ణి లోపలికి రమ్మనన్నా భిక్ష వెయ్యాలి సుమ, ఎప్పుడు గడప అవతలం చేయకండి. అలాగని మిమ్మల్ని ఎవరు ఎత్తికెళ్లరు, ఎత్తికెళ్ళడానికి అవతలవాడేమి రావణాసురుడో లేకపోతే ఇంకొక వరుణదేవుడో కాదుగా, మనల్ని ఎవరు ఎత్తికెడతారైనా ఏముంది కనుక మన దగ్గర. సరే కాబట్టి అక్కడంటే ఆవిడంటే అపూర్వ సౌందర్యవతి కదా, అందుకని ఎత్తుకుపోయాడు. బయటికి వెళ్ళింది ఆవిడ కంగారు పడి నీ మాట కాదని ధిక్కరించి బయటికి వెళ్ళి కొంప ముంచుకుందని గాని, ఎంత పని చేశాడండి వరుణుడు, నారదా నువ్వు చూసావు కదా ఆపలేదా అంటే, ఆపపోవడం ఏమిటయ్యా నన్ను, అలాగా ఓ చిన్న గడ్డి పరకతో సమానంగా జమగట్టాడు, తృణంతో సమానంగా జమగట్టి వెళ్ళిపోయాడు ఆయన అనగానే, నారద మహర్షి ఈ వార్త చెప్పి కనీసం నాకు ఉపకారం చేసావు, నాకు రాయబారికే వెళ్ళి నా భార్యను నాకు ఇప్పించవా అంటే, సరే నీ మాట చెబుతాలి అని ఈయన పాతాళానికి వెళ్ళాడు. వెళ్ళి, ఓ వరుణదేవ ఇప్పుడు ప్రస్తుతం నేను నారదునిగా రాలేదు, ఉచిత్యుని అనేవాడి యొక్క దూతగా వచ్చాను, పాపం ఆ ఉచిత్యుడు యజ్ఞం పూర్తి చేసి వచ్చాడు, నా భార్యను విడిచిపెట్టమని నీకు చెప్పమని నన్ను పంపాడు. పరస్త్రీని ఎందుకు ఏడిపించటం, ఆవిడ తనంతట తను ఇష్టపడి నీతో రాలేదు, నువ్వు ఎత్తుకుపోయావు, ఆవిడ ఏడుస్తూ కూర్చుంది, అక్కడ భర్త ఏడుస్తున్నాడు, వదిలిపెట్టేయి అంటే చచ్చిన విడిచిపెట్టను, వాడిని రమ్మను చూస్తాను అన్నాడు వరుణుడు. ఇప్పుడు నారదుల వారు అదంతా విని తిరిగి ఉచిత్యుని దగ్గరకు వచ్చాడు. ఉచిత్యుడు అప్పటికే మా ఆవిడ వచ్చేస్తుందేమో అనుకుని హారతి పళ్ళు ముచ్చుకున్నట్ట. భార్యకి హారతి ఇచ్చేవారు పూర్వం చక్కగా, ఇప్పుడు భార్యలే భర్తలకు హారతి ఇస్తున్నారు. మొత్తం మీద అన్నిటికీ మంగళహారతి పాడేస్తున్నారు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు పాప ఆయన నిజంగా హారతి పుచ్చుకుని, నక్షత్ర హారతి పుచ్చుకుని భార్య వస్తుందేమో అని ఎదురు చూస్తున్న ఆయన, నారదుడు ఒక్కడే వచ్చేసరికి, ఏది మా ఆవిడ వెనకాతల వరుణుడు ఏమైనా పల్లకీలో పంపుతున్నాడా అన్నట్ట. ఆ ఆశ విడిచిపెట్టి, పల్లకీ లేదు ఇంకోటి లేదు, ఆయన ఇవ్వనని చెప్పాడు. ఇంతితా విడువని ఎంతియ కాదు నన్ పెడతల పట్టి త్రోపించే వరుణుడని చెప్పుటయు నల్గియతడు సర్వజలం భూత్రావ్యద. ఏమయ్యో నీ భార్యని విడిచిపెట్టను అని చెప్పటం ఒకటే కాస్తమా, నన్ను తలపట్టుకు బయటకు తోశాడు. నారదుడిని మెడట్టు గింటెట్టండి ఆయన. నారదుడు చెప్పిన మాట, నన్ను పెడతల పట్టి త్రోపించి అంటే మెడబట్టుకుని అలా బయటకు తోశాడు. వరుణుడు నీ భార్యను నీకెమ్మని నేను చెప్పిన వెంటనే ఆగ్రహించి ఇవ్వనని చెప్పడమే కాకుండా నన్ను మెడబట్టుకుని బయటకు గింటించాడు. నీకోసం వెళ్ళి అవమానం పాలయ్యొచ్చానని నారదుడు చెప్పగానే అగ్రహోదగ్రుడైపోయాట. ఈ వరుణుడు అంతం చూస్తానన్నట్ట. ఎలా చూస్తావంటే నీరంతా తాగేస్తాను చూడన్నట్ట. చెప్పినంత తేలిక కాదు. వరుణుడంటే భూమి చుట్టూత వ్యాపించి ఉన్న మహాజలరాశి, ఆయనను నువ్వేం చేస్తావన్నట్ట చూడు అని నారదుడిని వెంట పెట్టుకుని ఉచిత్యుడు సముద్రం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేం చేశాడు, ఒక్కసారి ఇలా చెయ్యి చాపి ఓం కేశవాయ స్వాహ అన్నట్ట. మొత్తం నీరంతా చేతిలోకి వచ్చింది, గుట్టుకుని తాగేశాడు. సర్వజలంబు ద్రావిన వరుణపురంబు ధూళిమయమైన భయమంది మానినిగొని వచ్చి ఒప్పిల్చి ప్రణమిల్లి తప్పు వాపికొని ముని కృపగాంచితనియనా దిక్పతి. ఈ విధంగా మొత్తం నీరంతా తాగ్గానే వరుణపురం అంతా పైకి తేలిపోయింది. ఆ వరుణపురం అంతా దుమ్ము కొట్టుకుపోవడం మొదలెట్టిందిట. హఠాత్తుగా ఆకాశం నుంచి దుమ్ము వచ్చి వరుణుడి యొక్క నగరం అంతా దుమ్ములో నిండిపోయింది, ధూళైపోయింది. భవనం రాళ్లు పెటిల్ పెటిల్లని పగిలిపోవడం మొదలు పెట్టాయి. పిడుగులు పడితే చెట్లు ఎలా పడిపోతాయి, అలా వాడి భవనం అంతా ధ్వంసం అయిపోయింది. దాంతో వరుణుడు ఒడిగిపోయాడు. వరుణలోకం అంతా మరి కాసేపటికి నాశనమైపోతోందని కనిపెట్టి పరుగు పరుగునొచ్చి నారదుని సన్నిధానంలో, నారద నిన్ను మెడపట్టుకుని త్రోయించినందుకు నన్ను క్షమించు, అపరాధం చెప్పుకుంటున్నానని లెంపలేసుకొచ్చి నన్ను రక్షించవంటే నేనేం రక్షిస్తాను, రక్షించినా శిక్షించినా ఈ ఉచిత్యుడే చెయ్యాలి, ఆయన కాళ్ళ మీద పడన్నట్ట. వెంటనే వరుణుడు ఆయన కాళ్ళ మీద పడ్డాడు. ఉచిత్య నన్ను క్షమించు, ఈ నీరంతా తాగేసి నా నగరం అంతా దుమ్ము ధూళిలో నింపి నగరాన్నంతా బాంబులతో బ్లాస్టర్ చేసేస్తున్నట్టున్నావు. నువ్వు వేస్తున్నటువంటి మంత్రములు ఒక్కోటొక్కో బాంబు అయినా భవనాలు పడగొడుతోంది, రక్షించవనగానే ఆయన ఒకసారి మంత్రోచ్చారణ ఆపేశాడు. దాంతో వర్షంకుగా కురుస్తున్న దుమ్ము ఆగింది, పేలిపోతున్న భవనాలు పేలిపోకుండా ఆగాయి. ఏది నా భార్య అన్నట్టిన, ఇంకా నీ భార్యను నా దగ్గర అట్టే పెట్టుకుంటానా అని ఎంతో భక్తితోటి, ఒక్క క్షణం ఇక్కడే ఉండే, ఈలోపు మంత్రం చదివి మిగతా నగరం ధ్వంసం చేయకు అని పరుగు పరుగున భవనంలోకి వెళ్ళి ఒక మంచి మందిరంలో ఉన్నటువంటి అతని భార్యని అలంకారం చేయించి పట్టుకొచ్చి భార్యా సమేతంగా వచ్చి, ఇదిగో నీ భార్యను అప్పగించి కాళ్ళ మీద పడ్డాడు. వెంటనే ఆయన క్షమించి, ఇంకెప్పుడు నాలాంటి వాళ్ళ జోలికి రాకు, ఇక వెళ్ళిరానా అంటే నువ్వు వెళ్ళొస్తే ఆ తర్వాత మేము కుళ్ళిపోతాం, నీకు పుణ్యం ఉంటుంది, మళ్ళీ నా భవనములు యథాతథంగా తయారు చెయ్యి, ఈ దుమ్మంతా వెనక్కి తీసేసుకో. నీరంతా తాగేస్తే సముద్రం లేకపోతే భూమి అంతా ధ్వంసం అయిపోతుంది. భూమి చుట్టూ సముద్రం ఉంది కాబట్టి ఈ జలము దీనిని చెక్కబరిచి గట్టిపరిచి భూమిని నిలబెడుతోంది. నీరు లేని తక్షణం భూమంతా ఎసక్కిందలా కింద కారిపోతుంది, నాశనమైపోతుంది, మరుస్థలం అయిపోతుంది భూమి. మళ్ళీ నీరు విడిచిపెట్టంటే ఇంకెక్కడ నీళ్లు విడిచిపెట్టడం, మొత్తం తాగిన నీరంతా డైజెషన్ అయిపోయింది అన్నట్టు. ఆయన మాయదార్థ పులిహార తింటే ఏం డైజెషన్ మనకి గట్టిగా, అటువంటిది అంత నీరు తాగితే ఆయనకేం లేదట. లేదండి అలాంటి ఎలాగనగానే ఆయన పక్కపక్కనవి, ఇదిగో తాగిన నీరు నోటితో విడిచిపెడితే అది ఎంగిలి అవుతుంది, ఎంగిలి నోట్లో నువ్వు నివాసం ఉండకూడదు, చూసుకో, కాబట్టి కుడి చెవిలోంచి విడిచిపెడుతున్నాను అని మొత్తం సముద్ర జలం అంతా కుడి చెవిలోంచి ఇలా బయ్యను బయటికి లాగట్ట. ట్యాప్ విడిచిపెడితే ఎలా వస్తుంది నీరు? అలాగ కుడి చెవిలోంచి ఆయన ట్యాప్ విడిచిపెట్టాడు, కుళాయి విడిచిపెట్టినట్టుగా. ఈ కుళాయి మళ్ళీ మామూలు కుళాయి కాదు, మామూలు మున్సిపాలిటీ కుళాలు రాత్రి 9 వస్తాయి సన్నగాను, మిషన్లు పెట్టుకుని నానా యాతన పడి నీళ్లు తోడుకోవాలి. ఈ కుళాయి ఎలా కాదట, ఒక్క దెబ్బకి డామ్ అనే శబ్దంతో మహాసముద్రాలు ఉప్పొంగిపోయి నిమిషంలో మొత్తం భూమి చుట్టూ మళ్ళీ సముద్ర జలం వచ్చి పడిపోయింది. ఆ సముద్ర జలంలో వరుణ నగరం యథాతథంగా అడుగున కప్పడిపోయింది హాయిగా.
ఈ విధంగా అంత సముద్రాన్ని తాగి మళ్ళీ కుడి చెవిలోంచి విడిచిపెట్టి తన భార్యని వెంట పెట్టుకుని మహామహిమతో ఆశ్రమానికి వెళ్ళాడు. అది ఉచిత్తుడి లాంటి విప్రుల యొక్క ప్రభావం అని ఈ విధంగా ధర్మరాజు గారికి భీష్ముడు చెప్పి, చూసావా మహానుభావులు ఈ భూమండలం మీద ఎంతో మంది ఉన్నారు, అటువంటి ఋషీశ్వరుల యొక్క చరిత్ర వినడం చాలా అదృష్టం అంటూ ఉండగా భీష్ముడికి క్రమంగా నాలుక పిడచగట్టుకుపోయింది, పటుత్వం తగ్గిపోయింది. నాయన ఇక నేను మాట్లాడలేకపోతున్నాను, కాసేపు నా బదులు ఈ కృష్ణుడు నీకు ఏదైనా చెబితే బాగుంటుంది అన్నాడు ఆయన. అంటే భీష్ముడికి కూడా క్రమంగా ఒక శరీరంలో తేడా వచ్చిందనమాట, శ్రీకృష్ణుడి యొక్క శక్తి తగ్గింది. అప్పుడు కృష్ణుడిని నువ్వే చెప్పంటే శ్రీకృష్ణుడు చెప్పాడు, నా జీవితంలో జరిగిన ఒక గొప్ప ఘటన చెబుతున్నాను ధర్మరాజా. ఇప్పుడు భీష్ముడు వింటూ ఉండగా, ఇప్పటివరకు చెప్పింది భీష్ముడు, ఇప్పుడు కృష్ణ పరమాత్మ చెబుతున్నాడు, జగద్గురుడైన కృష్ణుడు చెబుతున్నాడు. అక్కడ చెబుతున్నది మామూలు కృష్ణుడు కాదు, జగద్గురువు అయిన కృష్ణుడు. నారదాదులు, భీష్ముడు, ధర్మరాజు అందరూ వింటూ ఉండగా చెప్పాడు, ఇప్పుడు నేను ఒక మహానుభావుడైన ఋషి యొక్క ప్రభావం చెబుతా విను. చాలా కాలం క్రితం నేను ద్వారకా నగరంలో రుక్మిణీ సమేతంగా సుధర్మ సభలో కూర్చునున్నాను. ఆ సమయంలో అక్కడికి దుర్వాస మహర్షి వేయించేశాడు. రావడంతో ఏయ్ కృష్ణ, నేను నీకు కొద్ది రోజులు అతిథిగా ఉందామనుకుంటున్నాను, నేను చెప్పిన పనులన్నీ చేస్తావా లేదా అన్నట్ట. అదేమిటి మహర్షి, మీరు వస్తే కాదంటానా, మీరు ఏం చెబితే చేస్తాను అనగానే, అయితే నన్ను నీ భవనానికి తీసుకెళ్లి మంచం మీద కూర్చోబెట్టి మీ ఇద్దరు నా కాళ్ళకి పసుపు పూసి పారాణి పెట్టి కాళ్ళు నొక్కండి అన్నట. దుర్వాసుని తీసుకెళ్లి రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణుడు తన మందిరంలో పరుపు మీద కూర్చోబెట్టాడు. శుభ్రంగా కాళ్ళకి పసుపు పూశాడు, తర్వాత పారాణి పెట్టాడు కుంకంతో, కాళ్ళు అక్కడ మొదలుపెట్టాట. 30 రోజులు ఏకధాటిగా కృష్ణుడు రుక్మిణి పక్కనే కూర్చుని కాళ్ళు నొక్కుతూనే ఉన్నారు. వద్దండి ఆయన, సాధారణంగా కాళ్ళు నొక్కుతూ ఉంటే కాసేపు నాకు బాబు హిసాలు లేవరా పడుకో అంటాము మనం ఈయన అండల్లా, ఏమిటా నొక్కడం, ఏం రుక్మిణి ఏం చేతులు నొప్పెడుతున్నాయి గట్టిగా నొక్కన్నట్ట. పాపం రుక్మిణీదేవి ఎవరికి నొక్కింది, ఎప్పుడో లక్ష్మీదేవిగా ఉన్నప్పుడు విష్ణువుకి నొక్కింది, ఇప్పుడు ఈ ముసలాయన కాళ్ళు అలా నొక్కుతూ కూర్చుంది. 30 రోజులు పాదసేవ చేయించుకున్నాడు ఆయన. ఆ తర్వాత హఠాత్తుగా లేచి నేను బయటికి వెడుతున్నాను, వచ్చేదాకా ఇక్కడే కూర్చోండి, కదిలేరా జాగ్రత్త అన్నట్ట. ఏది కాళ్ళు నొక్కుతున్న చోట కింద అలా కూర్చునే ఉండండి ఈ మంచం దగ్గరే అని వెళ్ళాడు. వెళ్ళిన వాడు, బయటికి వెళ్ళిన వాడు, 1 రోజు అయ్యింది, 2 రోజులయ్యింది, 3 రోజులయ్యింది, రాడు, కదలడానికి లేదు వీళ్ళు, నేను వచ్చేదాకా కదలొద్దన్నాడుగా, అందుకని తమ మంచం దగ్గర కిందే కూర్చుని ఎప్పుడు గురువు గారు వస్తారా అని చూశారట. 3 రోజుల తర్వాత హఠాత్తుగా వచ్చాడు ఆయన. పర్వాలేదు, బుద్ధిమంతులే, కదలకుండా కూర్చున్నారు. కదిలి వెళ్ళుంటేనా మీ సంగతి చూసేవాడిని, నాకు ఇప్పుడు మంచి ఆకలిగా ఉంది, పాయసం చేయించండి, అది కూడా కృష్ణ నువ్వు పాలు పితకాలి, ఈ రుక్మిణీదేవి పొయ్యి వెలిగించాలి, పొయ్యి మీద మంచి పంచలోహ పాత్ర పెట్టాలి, ఆ పాత్రలో ఆవు పాలు మాత్రమే పోసి నీళ్లు చుక్కపోయకుండా పాయసం వండాలి. మళ్ళీ కొంతమంది పాయసం అంటే ఏం చేస్తారంటే 4 లీటర్ల నీళ్లు, 1/2 లీటర్ పాలు, అదేం పాయసం, దరిద్రం ఆయాసం. అది అలా కాదు, పూర్తిగా పెద్ద పంచలోహ పాత్ర పెట్టి ఆవు పాలే మరగబెట్టి ఆవు పాలల్లో చక్కగా బియ్యం పోసి జీడిపప్పులు కిస్మిస్సులు ఆవు నెయ్యి పోసి చేస్తే ఉంటుంది, అందులో ఏలకలు వేస్తే ఓరి నాయనో ఇక స్వర్గం అంటే అక్కడే ఉంటుంది, అలాంటి పాయసం తయారు చేయి అనగానే వెంటనే శ్రీకృష్ణ పరమాత్ముడు, ఆయనకి పాలు పెతకడం అలవాటు ఉంది కాబట్టి, అదే నాలాంటి వాడిని పాలు పెతకమంటే ఇంకేమైనా ఉందా, ఓసారి గో సంరక్షణ చేస్తున్నాక మాకు ఆ తూర్పుగోదావరిలోనూ అక్కడ ఉన్నాయి ఆవు పాలు పితుకుదామని వెళ్ళేసరికి అది మూతి మీద పెడుక్కింది అన్నింది. కాబట్టి పాలు పెతకడం కూడా చాలా జాగ్రత్తగా పెతకాలండి, మన ఇష్టం వచ్చినట్టు కాదు, ఎవరో పడితే వాళ్ళు ఆ పనులు చేయలేరు, మైక్ ఆయనే పెట్టాలి, కెమెరా ఈయనే పెట్టాలి, వింటే మీరే వినాలి, చెబితే నేనే చెప్పాలి, ఎవరి పనులు వాడు చేయాలి, కాబట్టి ఒకళ్ళ పనులు ఒకళ్ళు చేస్తే కష్టం. అలాగే బయటకు వెళ్ళినప్పుడు తోసుకుంటూ వెళ్ళి పులిహారం మీరే తినాలి, అక్కడికి నేను వెళ్ళానంటే బలప్రయోగంలో మీతో నేను ఎక్కడ నిలబడతాను ఇలా తోసి పారేస్తారు. ఇంకా అక్కడికి వెళ్ళాక గురువు లేదు బరువు లేదు, పులిహార పులిహారే, ఇంకా పులిహార దగ్గర ఎక్కడన్నా గురువు అంటేను ఒప్పుకుంటాను, పులిహార దగ్గర గురువు అంటేను తప్పుకుంటాను అంటారు వాడు. గుళ్ళోకి వెడితేనే అప్పటిదాకా ఎంతో భక్తిగా ఉన్నవాడు ఒకడు నన్ను దోసి మరేసి ఇలా జబ్బుచ్చుకులేగాడు అంటే పాపం ఎవరో అనుకున్నాడండి, వెనక నుంచి పొద్దున్నే లుంగి కట్టుకుని పైన కండువా వేసుకుని వెళ్ళాను శివాలయంలోకి, నాకు పెద్ద అనుభవం ఇది. ఆ వెనకాతలనోడు ఏ ముందుకు వెళ్ళిపోతామని ఇలా లాగి దండం పెట్టుకున్నాడు, తీరా చూశాక జబ్బుచ్చుకులేగాక చూస్తే నేను ఆయనకి అలా ఉండిపోయాడు. అక్కడి నుంచి ఈ బుధం ఇప్పటిదాకా రామరామ రామరామ
ఆయన మరి కుంగుఫూ చేశాడో కరాటే ఫైటరో తెలియదు.
అప్పటి నుంచి ఆ కుర్రాన్ని తీసుకెళ్లి
బొబ్బమ్మ నాకు కూడా ఉండరు బాబు, ఎక్కడికైనా వస్తుంటే గురువు గారు వస్తున్నారని చెప్పరా బాబు. ఆ తర్వాత ఆయన ఎంత పశ్చాత్తాపడ్డాడో పడితే లాభం. ఆ తర్వాత పిశ్చాత్తాపడినా పశ్చాత్తాపడినా ఇది మాత్రం ఇక అలాగే ఉంది. కాబట్టి ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే ఇంకా కాసేపు మంది మనమే రెండోది అనిపించదు అనమాట. కాబట్టి ఇది సృష్టి రహస్యం. దాన్ని మనం ఎవరము ఏమీ చేయలేము, అది పక్కన పెడితే. ఎందుకంటే పాయసమును తయారు చేయడానికి నువ్వే పాలు పితకనగానే శ్రీకృష్ణ పరమాత్ముడు పెద్ద గిన్నె పెట్టుకెళ్ళి చక్కగా గోవు యొక్క పాలు పితికాడు. ఇది ఆనుశాసనిక పర్వంలో ఉన్న కథ, ఏదో అక్కడ ఎక్కడ కథ కాదు, భారతంలో కథ. పాలు పితికి పట్టుకొచ్చాక అమ్మ రుక్మిణీదేవి చక్కగా పొయ్యి వెలిగించింది. దాని మీద పంచలోహ పాత్ర పెట్టారు, పాలు బాగా కడకడ పెట్టించారు, అద్భుతంగా తయారు చేశారట పాయసం. వేడి వేడి పాయసాన్నాన్ని పట్టుకొచ్చి ప్రభు దుర్వాస మహర్షి ఇదిగో పాయసం అనగానే పాయసం చేసేశారు. అప్పుడే ఎలా ఉంది, వేడిగా ఉందా, వేలు పెడితే ఊడిపోయేంత వేడిగా ఉందండి, జీడిపప్పులు అన్నీ ఉన్నాయండి అన్నాడు కృష్ణుడు. అమ్మవారు రుక్మిణి కూడా అలాగే అంది. తింటారా అండి, పెట్టనా అంటే తినడానికి నేను ఏమన్నా తెప్పించుకున్నానా. నాయంగంబుల నెల్లల్ పాయసమతి భక్తి పూసి, మీరేం చేయాలి, ఈ క్షణమే పాయసం పట్టుకురండి, నా ఒళ్ళంతా పాయసం పుయ్యండి. నేను మంచం మీద పడుకుంటాను, ఒక గోచిగొట్టు మాత్రమే పెట్టుకు పడుకుంటాను, నా ఒళ్ళంతా పాయసం పుయ్యండి అన్నాడు ఆయన. ఇదేం పెచ్చరాబోమనుకుంటాగా మళ్ళంటి వాళ్ళం అయితే, పాయసం వేడివేడిగా ఉంది, ఆ వేడి పాయసం చల్లారకుండా మీ ఇద్దరు నా ఒంటి పుయ్యండి అన్నాడండి ఆయన రుక్మిణిని కృష్ణుడిని. ఓ రెండు రోజులు ఇలాంటి వాడు ఎవడన్నా మీ ఇంటికి అతిథిగా వస్తే తెలుస్తుంది. ఈ దుర్వాస మహర్షి అలా అనగానే కిక్కురు మునకుండా జగద్గురుడు శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణీ సమేతంగా తన పరుపు మీద ఆయన పడుకోబెట్టి, పైగా ఆయన పరుపేది, రేపు పొద్దు నేను ఎడిపోయాక పరువు అంతా కంపైపోవాలి, అలాంటి పరుపు మీద పడుకోబెట్టి ఆయన కేవలం ఒక గోచి పెట్టుకుని ఉంటే ఈ ఇద్దరు ఆ వేడి వేడి పాయసం తీసి, పాపం రుక్మిణీదేవి అంత వేడి పదార్థాలు ముట్టుకుంటే ఆవిడ చేతులు కందిపోవా, ఆవిడ వంట చేసి ఎరుగున ఆవిడ ఆదిలక్ష్మి అవ్వచ్చు, కానీ ఇప్పుడు మాత్రం సుకుమారిణి అనే ఒక స్త్రీ, ఒక సుందరీమణి, ఆ తల్లి పూసింది, ఆయన పూశాడు. ఆవిడ చేతులు బాబోయ్ బాబోయ్ అంటూ ఉండగా కాలిపోతూ ఉండగా ఆ వేడి వేడి పాయసం ఒళ్ళంతా పూశారట. అంత వేడి పాయసం పోయించుకునేటండి ఆయన మాత్రం చెక్కు చెదరట్లేదట. చాలా కాలం క్రితం కాళిదాసు మహాకవి గారు కథలో చాలా గొప్ప కథ, ఇది కూడా ఇక్కడ మీరు వినవలసిన కథ. కాళిదాసు లాంటి అపూర్వ కవులు ఎక్కడో ఉంటారు. కాళిదాసు ఒక వేశ్యా స్త్రీ దగ్గరికి వెళ్ళేవాడు. దాంతో ఊళ్ళో ఉన్నటువంటి కొంతమంది చేతస్థం కలిగినటువంటి విప్రులు ఈ కాళిదాసు వేశ్యా గృహంలో పడుకుంటున్నాడు కనుక వీడిని మన ఇళ్లలో భోజనానికి పిలవకూడదని వ్యతిరేకంగా ఆయన్ని వెలేశారు. ఆ ఊళ్ళో అగ్నిశిఖుడు అని పేరు కలిగిన ఒక బ్రాహ్మడు ఉన్నాడు. ఆయన తద్దినం పెట్టాల్సి వచ్చింది. తద్దినానికి భోక్తగా ఆ ఊళ్ళో ఉన్న ఒక యతీశ్వరుణ్ణి పిలిచాడు. ఆ యతి ఏమన్నాడో తెలుసా, మేము భోక్తలుగా వెళ్ళాం కానీ నువ్వు పిలిచావు కాబట్టి వస్తాను, కానీ రెండో భోక్తగా కాళిదాసుని పిలిస్తేనే నీ ఇంటికి భోజనానికి వస్తానన్నాడు. ఈయనకి మతిపోయింది. యతిని పిలిచానంటే నేను ఎంత నిష్ఠాగరిష్ఠుండో ఆలోచించండి, దౌర్భాగ్యులకు ఎవడగబెడితే ఇంట్లో మా ఇంట్లో భోక్తలుగా భోజనం పెట్టాం, ఆ కాళిదాసేమో బోగందని ఇంట్లో ఉన్నట్ట, నేను ఎలా పిలవనండి అంటే ఆయన్ని పిలిస్తే నేను వస్తాను, నన్ను పిలిచావు, పిలిచి భోజనం పెట్టబోతే నీ కర్మ, నేను చెప్పాను ఆయన పిలు అన్నట్ట. అయ్యో యతీశ్వరుడు చూస్తే అవధూత లాంటి వాడు అని అందరూ పొగుడుతారు, ఆయన చాలా గొప్పవాడు, ఆయన చూస్తే కాళిదాసు లాంటి మతి లేని వాడిని రమ్మంటున్నాడు, ఆయన చూస్తే వేశ్యాలూరుడు అంటున్నారు జనం అని తిట్టుకుంటూనే ఆ వేశ్యా గృహానికి వెళ్ళి, ఈయన ఎప్పుడు వేశ్యావాటికి వెళ్ళని విప్రుడు ఈయన పాపం చేదస్తుడు, అక్కడికి వెళ్ళి తలుపు తట్టాడు. ఆ లోపల నుంచి ఒయ్యారంగా చీర కట్టుకుని జల్లో మల్లెపూలు పెట్టుకుని ఒక ఆవిడ వచ్చింది. ఆవిడ చూడగానే ఈయన మొహం పక్కకి తిప్పుకుని, షీ నా కర్మ కాలిపోయింది అనుకుని, అమ్మా లోపల కాళిదాసు గారు ఉన్నారా అంటే ఉన్నారండి అందుట ఆవిడ. ఆయన పిలుస్తారా అంటే పిలిచింది ఆవిడ. కాళిదాస్ గారు కిళ్ళీ వేసుకుని మరీ బయటకు వచ్చాడు కావాలని. అసలు కిళ్ళీ వేసుకున్నవాడు నాకు భక్తి ఏమిటని ఈ లోపల కొత్త కొత్తలు ఆడిపోయాడు. సరే ఎతి మాట కాదనకూడదుగా, ఎల్లుండి మా ఇంట్లో పితృకార్యం అండి, భక్త గారండి అంటే వస్తాను, నా కోసం 12 గుండిగల నీళ్లు కళ్ళ పెళ్ళ కళ్ళ పెళ్ళ మరగబెట్టండి అన్నట్ట. అలాగేనండి అని లోపల, ఈ దరిద్రపు కంపంతా నా ఇంట్లో వదిలించుకుంటావా 12 గుండిగల నీళ్లతో ఈ భోగందాని కంపంతా అని తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు. నిజంగా ఇలాగే జరిగింది కదా, అద్భుతంగా దీనిని భోజరాజు రాశాడు, బోధుడు రాశాడు కాబట్టి నేను చెప్పగలిగాను మీకు. సరే తద్దినం వచ్చింది, ముందు ఎత్తొచ్చాడు, ఆయన హాయిగా స్నానం చేసి విభూతి పూసుకు వచ్చాడు. ఆ ఆఖరిని కాళిదాసు వచ్చాడు. రాగానే నీళ్లున్నాయా అన్నట్ట, ఉన్నాయండి అన్నట్ట, ముందు స్నానం చేసి వస్తే నా ఇంట్లోకి రండి అన్నట్టు. పైగా ఈయన దొడ్లోకి వెళ్ళాడు. ఈయన ఆ లోపల గుండిగలు కళపెళ కళపెళ ఉడికిపోతున్నాయి నీళ్లతో. ఈ గుండిగల నీళ్ళన్నీ ఏం చేస్తారండి అన్నాడు పాప ఈ భోజనానికి పిలిచిన గృహస్థుడు. ఏం చేయడం ఏమిటి, స్నానం చేస్తాను అంటే చన్నీళ్ళు పెట్టనా అండి, అవి కళపెళ కళపెళ ఉడుకుతున్నాయి కదండి, వేలెడితే వేలు ఉడిపోయేటట్టుంది కదండి అంటే, ఏమయ్యో
నువ్వు నీ శిష్యులు కలిసి ఇంకెవరూ ముట్టుకోకుండా ఆ గుండిగలు నీ నా మీద పోయండి అన్నట్టు కాళిదాసు. ఈయనకి మతిపోయింది, అయ్యా మీరు చచ్చిపోతే ఆ పాపం నాకు చుట్టుకుంటుంది, పైగా ఇప్పుడు భోక్తగా రావాలండి, అదో కర్మ నాకు అన్నట్ట, నీకెందుకు నేను పోయమన్నాను పోయి అన్నట్ట. నిజంగా ఆ బిందెని చర్మాలతోటి గుడ్డలతో పట్టుకుంటే కూడా చేతులు కాలిపోతున్నాయి. అటువంటి గుండిగల నీళ్లు ఈ అగ్నిశిఖుడు ఆయన శిష్యులు పట్టుకొచ్చి నెత్తి మీద పోస్తూ ఉంటే కిక్కులు మరకుండా 12 గుండిగల నీళ్లు పోయించుకున్నాడు కాళిదాసు. అప్పుడు అసలు సగం కంత అర్థమైంది దీనికి, ఈయన ఎవరో సామాన్యుడు కాదని. అయిపోయిందా, నేను ఒక అరగంట జపం చేసుకుంటాను, ఇంకా భోక్తృత్వం 12 కదా మొదలెట్టేది, అరగంట సేపు ఆ గదిలో కూర్చుంటాను, దగ్గరికి రావద్దన్నాడు కాళిదాసు. అనగానే అలాగేనండి అని ఈయన అన్నాడు. ఈయన లోపలికి వెళ్ళి జపంలో కూర్చున్నాడు కాళిదాసు. సమయం అవుతుంది రావటంలా, అందుకని కవీంద్ర కవీంద్ర లోపలికి వచ్చి గబుక్కులు ఏం చేసేట, తొడమే చెయ్యేసేటండి అగ్నిశుకుడు ఈ కాళిదాసు తొడ మీద. భుగ్గుమనే శబ్దంతో అగ్నిజ్వాలలు వచ్చి ఈ చెయ్యి ఇక్కడ దాకా మడికట్టు దాకా ఊడి కింద పడిపోయింది. కాళిదాసు శరీరం నుంచి కోటి సూర్యుల దగ్గర ఎంత వేడో అంత వేడి వచ్చింది. ఆ దెబ్బకి బాబో బాబో అని అరిచేశాడు, పెద్ద పెట్టున అరుపులు అరిచాడు, గిజగిజలాడిపోయాడు. దాంతో కాళిదాసుకి సమాధి భగ్నం అయ్యింది. ఆ వెంటనే, నాయన నేను అగ్నిస్వరూపుణ్ణి, మహాకవిని, కేవలం మిమ్మల్ని పరీక్షించడానికి ఆ భోగస్త్రీలో ఉంటాం, మా గురువులు అవధూతల పరీక్షలు ఇలాగే ఉంటాయి, ఇప్పుడు 12 గుండిగలు నీళ్లు పోసావు కదా, నీకు ఇప్పటికి కూడా అర్థం కాలేదా, అంత కళపెడలాడుతున్న నీళ్ళు ఇంకోటి ఎవడన్నా ఒంటి మీద పోయించుకుంటాడా, అది నీకు కనువిప్పు చేయడానికి, బాహ్యాడంబరం కాకుండా ఆంతరికమైన తపశ్శక్తిని గుర్తించడానికి నేను ఈ నాటకం ఆడా, అందుకే నా ఒంటి మీద వెయ్యొద్దన్నాను, నా ఒళ్ళు కోటి సూర్యుల కాంతితో ఉంటుంది, నేను అమ్మవారి భక్తుండిరా వెర్రాడా, నువ్వు చెయ్యేసావు, దాంతో ఏమైంది, కోటి సూర్యుల కాంతి అయితే నువ్వు భస్మైపోతావు, నేను నా కాంతిని తగ్గించుకున్నాను. 12 గుండిగలు కళపెళలాడుతున్నప్పుడు ఎంత వేడి ఉంటుందో అంత వేడి ఇప్పుడు నా శరీరం మీద ఉంది, ఆ వేడి జపరూపంలో నీ దగ్గరకు వచ్చింది, నీ చెయ్యి కాలి కింద పడింది, ఇంకెప్పుడు ఈ పిచ్చ పని చేయకు అని ఆ ఊడిపోయిన చెయ్యి చేతికి పెట్టి ఉప్పును వదగానే అతుక్కుపోయింది, మళ్ళీ ఏం బాధలేదు డైరీ. ఆ తర్వాత అప్పుడు కాళిదాసు ఇలా ఒక లీలామాత్రంగా లోకంలో తిరుగుతున్న వ్యక్తే తప్ప మహానుభావుడు, ఆయన అగ్నిస్వరూపుడని లోకానికి అర్థమైంది. ఇది కాళిదాస్ చరిత్రలో, భోజరాజు గారు రాసిన చరిత్రలో ఉంటే భోజరాజు గారు చాలా అద్భుతంగా రాశాడు, మహానుభావులు వాళ్ళు ఆ వేడిని తట్టుకుంటారు, ఆ వేడిని జపరూపంలో బయట పెడతారు, వాళ్ళు నిత్యశుచులండి, వాళ్ళు మహాత్ములు, వాడు జగద్గురువులు వాడు. ఇప్పుడు దుర్వాసుడి శరీరం మీద లేకపోతే ఇంత వేడివేడి పాయసం పోస్తుంటే, పోస్తున్న రుక్మిణీదేవి అమ్మ ఆవిడ నా చెయ్యి కాలుతుంది, అందుకని ఆయన కిక్కును మండు, కృష్ణుడు పరమాత్మ కదా, పోసేయి పాయసం అన్నట్ట, మొత్తం పోశారు. ఆ పోసిన తర్వాత ఆయన ఏం చేశాడో తెలిసిన, రథం తీసుకురండి అన్నాడు. రథం తీసుకొచ్చారు వీళ్ళు. ఈ రథానికి గుర్రాలు తీసేసి మీరిద్దరూ చెరువువైపున ఉండి నన్ను ఊరంతా ఊరేగించండి, రథానికి గుర్రములు బదులుగా మీ ఇద్దరు ఖాళీ దగ్గర మెడలు పెట్టి మీ మెడ మీద రథాన్ని మోస్తూ ఏడవండి, మీ ద్వారకా నగరం అంతా తిప్పండి అంటే కృష్ణుడు ఒక పక్కన రుక్మిణి ఒక పక్కన రథాన్ని లాగారటండి, ఎడ్ల బండి ఉంటుంది కదా రెండెడ్ల బండి, ఓ రెండు ఎడ్లు బదులుగా కృష్ణుడు రుక్మిణి ఎడ్ల బదులుగా వాళ్ళు మోశారట ఆ రథాన్ని. ఆ రథంలో దుర్వాసుడు కూర్చుని కొరడాకర్తో ఢామ్ ఢామ్ అని కొట్టాడు. ఇది ఆనుశాసనిక పురంలో తూచే తప్పకుండా చెబుతున్న కథ ఇది. కొడుతూ ఊరంతా తిప్పాడు వాళ్ళిద్దరిని. కృష్ణుడు రుక్మిణి ఏమాత్రం సహనం కోల్పోకుండా ఆ రథాన్ని గుర్రాల బదులుగా మోశారు, ఊరంతా తిప్పారు. కొరడా దెబ్బలు ఆయన కొడుతుంటే తట్టుకున్నారట. ఆయన కొట్టినప్పుడల్లా దుర్వాస శరణం, దుర్వాస శరణం అన్నారు తప్ప వాళ్ళు ఏమీ మాట వరసకు కూడా కోపగించలే. అంతా అయిపోయాక టక్కన చూస్తున్న జనాలకు మాత్రం ఒళ్ళు మండిపోతుంది. ఓ పక్కన సాత్యకి, కృతవర్మ ఇలాంటి వాళ్ళు కొత్త కొత్తలు ఆడిపోతున్నారు అన్నమాట యాదవ వీరులంతా. ఈ దౌర్భాగ్యుడు ఎవడో వచ్చి మన కృష్ణ పరమాత్మని ఇలా నాటకం వాడి ఇష్టం వచ్చినట్టుగా ఏడిపిస్తున్నాడు, అమ్మ రుక్మిణీదేవి చేత రథాన్ని ఏడిపిస్తున్నాడు, కొడుతున్నాడు, వీళ్ళు ఊ అంటే వీళ్ళని చంపేద్దాం అన్నంత కసిగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళకేం తెలుసు విషయం? ఈ విధంగా ఊరేగింపయ్యాక రథంలోంచి కిందకు దూకాడు దుర్వాసుడు. దూకి కృష్ణుడి కాళ్ళు రుక్మిణి కాళ్ళు పుచ్చుకుని కాసేపు ఏడ్చి, పరమాత్మ నీ సంకల్పంతో నిన్ను నేను పరీక్షించాను, భగవంతుడు అంటే నువ్వు, సద్గురువు అంటే నువ్వు, ఒక్క క్షణమైనా ముఖం చిట్లించావా, ఎంత పవిత్రుడు అయ్యా నువ్వు, ఈ ఆదిలక్ష్మీ స్వరూపిణి అయిన రుక్మిణీమాత ఇన్ని దెబ్బలు తిన్నా సహనం కోల్పోయిందా, గురువుల పరీక్ష గురువులు మాత్రమే తట్టుకుంటారు, భక్తి పూసి పాద తలమునూయవుగావున కలుగునపాయం బరకా. వ్రతాదులు చెయ్యడం నిరుపకరణం,
పవిత్ర ధనాన్ని దానం చేయడం సోపకరణం. ఇలా నీకున్న విలంఘ్యముంబై ఇప్పుడు నేను నీకు ఒక వరం ఇస్తున్నాను. నిన్ను మించిన కీర్తి ఈ ప్రపంచంలో ఏ అవతారమూర్తికి రాదు. నీవు భూమండలాన్ని 128 సంవత్సరాల పాటు ధర్మబోధతో పోషిస్తావు, పాలిస్తావు, సకల సంపదలతో ఉంటావు. ఈ రుక్మిణి నీ పట్టమహిషుల్లో అగ్రస్థానం పొందుతుంది. నీ అవతార కథలు భూమండలం ఉన్నంతకాలం ఉంటాయి. పంచభూతాలు కూడా నీ అవతార కథలని గానం చేస్తాయి. నా శరీరం అంతా పాయసం పూసి నా పాదం దగ్గర, అరికాల దగ్గర, ఇంత మడమ దగ్గర మాత్రం పుయ్యలేదు. అక్కడ బాణం దెబ్బ తగిలి నువ్వు శరీరం విడిచిపెట్టేస్తావు. నీ అవతార సమాప్తి ఆ పాద తలం దగ్గర, ఈ అరికాల దగ్గర ఇంత పిసర మాత్రం పుయ్యలేదుట. కొంచెం ఈ మడమ దగ్గర ఉన్న ఈ కాస్త ప్రాంతం కావాలనే కృష్ణుడు పుయ్యలేదు. నువ్వు గనక ఒళ్ళంతా పాయసం పూసి ఉంటే నీకు అవతార సమాప్తి లేకుండా శాశ్వతంగా ఇక్కడే ఉండమని దేవనిచ్చేవాణ్ణి. నువ్వు అలా కాకుండా కాస్త అట్టే పెట్టావు. అట్టే పెట్టావు కనుక అక్కడ బాణం దెబ్బ ఒక బోయవాడు కొడతాడు. ఆ బాణం దెబ్బ తగిలి ఆ తర్వాత నువ్వు అవతారాన్ని విడిచిపెట్టేస్తావు. నువ్వు మౌసల పర్వంలో కేవలం పాదతలము వద్ద బోయేవాడు కొట్టిన బాణము దెబ్బని తిరి తద్వారా శరీరం విడిచిపెడుతావుగాక. ఇదే చెప్పాడు. నీకు కలుగు నపాయంబు అరకాల నీకు అవిలంఘ్యంబై. దాన్ని నువ్వు కూడా దాటలేవు. నువ్వు సకల సంపదలతో ఉంటావు అనగానే నేను వెంటనే నా శరీరాన్ని చూసుకున్నాను. అప్పటిదాకా ఆయన కొట్టిన దెబ్బలన్నీ మాయమైపోయాయి. అందంగా తయారయ్యా, నాకు పీతాంబరం వచ్చేసింది, పసుపచ్చని బట్ట. రుక్మిణి కూడా చాలా అద్భుతంగా తయారైంది. రుక్మిణియును నేను రుచి రసం పద అప్పుడతి శిల్లు అస్మదంగ కమ్ముల చూచి కొన్ను చుమ్మిగుల చోద్యమందుచు ప్రియ మెడద నెలకొనంగ నింటి కరిగి. రుక్మిణి నేను ఆరోగ్యంగా తయారయ్యాం, సకల సంపదలు పొందాం, ఒకరినొకరు చూచుకుని ఆనందించాం, మా ఇంట్లో సంపదలు కూడా రెట్టింపయ్యాయి అని ఇదంతా ఎవరు చెబుతున్నారు? శ్రీకృష్ణుడు చెబుతున్నాడు. దుర్వాసుడు నన్ను పరీక్షించాడు, విప్రుడు పరీక్షిస్తే నేను కాసేపు మామూలు మనిషిలో ఉంటాను. ఈయన భగవంతుడండి, సంపదలు ఆయనవండి. ఆయన ఏమంటున్నాడు తెలుసా? దుర్వాసుడు పరీక్షించి నన్ను ఆశీర్వదించడం వల్ల నా సంపదలు పెరిగాయి, మేము సుఖంగా ఉన్నాం. నాకు చావు అంటూ వస్తే దుర్వాసుడు పెట్టిన శాపం వల్ల అరికాల్లో బాణం తగిలి నేను శరీరం విడిచిపెడతానని ధర్మరాజుకి భీష్ముడికి ఇక్కడ కూర్చుని చెబుతున్నాడు ఆయన. తద్వారా బ్రాహ్మణో మమ దేవతని చాటడానికి తప్ప ఆయనకి పరమాత్మకి కులమేమిటి, మతమేమిటి? మహాత్ముల్ని, ఋషుల్ని మీరు గౌరవించండి. నేను ఈ పరీక్షలో నెగ్గాను, రుక్మిణి నేను నెగ్గాం. ధర్మరాజా, రేపు ఎప్పుడైనా అలాంటి ఋషులు వస్తారు, నిన్ను పరీక్షిస్తారు, అప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా అని ఈ విధంగా ధర్మరాజు గారికి శ్రీకృష్ణుడు చెప్పి ఆ తర్వాత ఏమన్నాడు? ఈశ్వరుడికి మహాదేవుడని పేరు. ఈ ప్రపంచంలో అంత గొప్ప పేరు మరొకటి లేదు. ఆయన ఉగ్రత్వం కలిగిన వాడు, ప్రతాపోన్నతి కలిగిన వాడు, రుద్రుడు అని పేరు పొందాడు. అఖిల లోకములను వ్యాపించి ఉంటాడు. నేను ఈశ్వరుడు ఒకటే. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువైన వేదములు చెబుతున్నాయి. కాబట్టి నువ్వు ఎప్పుడైనా నన్ను పూజించి శివుణ్ణి ద్వేషించడం కానీ, శివుణ్ణి పూజించి నన్ను ద్వేషించడం కానీ చెయ్యక శివకేశవులిద్దరిని ఒకటిగా భావించామంటే ఈ జన్మలోనే తరిస్తావు అనగానే ఇప్పుడు మళ్ళీ భీష్ముడికి ఓపికొచ్చింది. ఈ లోకములో కొందరు సాధువులుంటారు. చూడ్డానికి వాళ్ళు సాధువుల్లా కనబడరు, వాళ్ళ రూపం ఆకర్షణీయంగా ఉండదు. సాధువులు అసాధువుల్లా కనపడతారు, అసాధువులు కూడా సాధువుల్లా కనపడతారు. కొంతమంది దానికి వాడు దుర్మార్గులు, పైకి మాత్రం వేషం వేసి బ్రహ్మాండం కనపడతారు. ఒక్కొక్కను చూడండి, ఎంత శరీరం వేసుకుని అంతెత్తు సింహాసనం మీద కూర్చుని ట్యూబులు పెట్టి శివలింగాలకు అభిషేకం చేసి నేనే సిద్ధుణ్ణి, నా దగ్గరకు వస్తే మీకు బుద్ధి కలుగుతుంది అంటాడు. ఇలాంటి ప్రబుద్ధుల లోకంలో ఉంటారు. రూపము ద్వారా ఆకర్షించే వాళ్ళు కొందరుంటారు, అసాధువులు సాధువుల్లా కనపడతారు. ఇది గ్రహించు. ఎంత బాగా చెప్పాడండి భీష్ముడు. సదుపదేశంబున కాన రసాధుజనులు ధర్మబోధం విధములు రెంటను కలిగెడివారు సాధులు. ఈ రెండూ తెలుసుకుని ఎవరు సాధువులో ఎవరు అసాధువులో కేవల రూపాన్ని కాక వాళ్ళ బోధని బట్టి, జ్ఞానాన్ని బట్టి, వాడి వాక్కుని బట్టి గ్రహించు. మహానుభావులైన సద్గురువుల యొక్క పరంపరని పొగిడేవాడు సాధువులు. సాధువులు సద్గురువుల్ని మాట వరసకు కూడా తిట్టరట. ఎంత లోపమున్నా వ్యాసుడు పాపాత్ముడిని తిట్టగలరా మీరు ఎవరన్నా? మనలో ఎన్ని పాపాలైనా ఉండొచ్చు, కానీ వ్యాసుడి దగ్గరికి వచ్చాక మనం ఏమంటాం? ఆ మన లోపాలను వ్యాసుడికి అంటగడతామా? వ్యాసుడు వ్యాసో నారాయణో హరి. ఆది శంకరాచార్యులు వారు మనందరికీ ఒక సద్గురువు. భగవద్ రామానుజాచార్యులు వారు సాక్షాత్తు లక్ష్మణస్వామి, ఆయన ఆదిశేషుడు. వల్లభాచార్యులు వారు మధురమైన భక్తి కలిగిన శ్రీకృష్ణ స్వరూపుడు ఆయన. ఇలాంటి మహానుభావుల్ని మాట వరసకు కూడా మనం నోటితో దూషించడం, అసలు సద్గురువులను నింద చేయటం ఏంటంటే కర్మ కాకపోతే. ఈ మధ్యకాలంలో ఆ నలుగురిని తిట్టే దౌర్భాగ్యులు పెరిగిపోయారు. రోజు కొన్ని 100 ప్రశ్నలు అట్టపైకి ఏమిటో అవి నాకేం అర్థం కాలే. ఇది మహాపాపం సుమ. గురు పరంపర వందే గురు పరంపరం అన్నాం. మన తండ్రి ఒకవేళ నిజంగా పాపాత్ముడైనా తిట్టకూడదని శాస్త్రం చెబుతుంటే ఆ స్థాయిలో ఉన్న గురువులు ఎక్కడ, మనం ఎంత మన బతుకు ఎంత ఎంత గింజుకుంటే మాత్రం ఈ దౌర్భాగ్యుడు ఎవడన్నా ఏమైనా చేయగలడా? తెగ తినేసి శరీరాలు పెంచుకున్న మనం ఎక్కడ, పాపిష్టి కూడు చేసి ఫ్యాక్షనిజంతో బయటకు వచ్చిన మనం ఎక్కడ, మహానుభావులైన ఆ గురువులు ఎక్కడ? ఆ మహానుభావుల్ని మాట వరసకు కూడా తిట్టకూడదు. అలా తిట్టేవాళ్ళు ఒక్కొక్కప్పుడు సాధువుల్లో కనబడచ్చు, వాళ్ళని విడిచిపెట్టాలి. మన భోజనం, మన ప్రవర్తన, మన ఆహార్యం, మన వాక్కు, వీటిని కనిపెట్టి గురువులు ఎవరో తెలుసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాడు సంతోషం పొందుతాడు. ఇదంతా చెప్పి ఇక నీ సందేహాలు విడిచిపెట్టు అని ధృతరాష్ట్రుణ్ణి పక్కకి తీసుకున్నాడు. ఆయన కూడా అక్కడే ఉన్నాడు. నీ కొడుకులు చచ్చిపోయారని బెంగపెట్టుకోకు. ఈ ధర్మరాజు కంటే గొప్ప కుమారుడు నీకు దొరకడు. ఈతడు ఎంత మహాత్ముడో నాకు తెలుసు. ఈతడు అజాత శత్రుడు. ఈతడే నీకు దిక్కవుతాడు, నీకు పిండం పెడతాడు, నీ కొడుకుల వల్ల గండం తప్పేమీ లేదు అని అందరినీ ఓదార్చి, ఇంకా ఉత్తరాయణం వచ్చాక ఇక్కడికి రండి, మీరు వస్తే కానీ శరీరం విడిచిపెట్టను, కృష్ణ నాకు మాత్రం శరీరం విడిచిపెట్టే ముందు దర్శనమియ్యి అన్నాడు ఆయన. అప్పుడు అందరూ ఆయనకి నమస్కరించారు. శ్రీకృష్ణుడు, ధర్మరాజు, ధృతరాష్ట్రుడు, తక్కిన పాండవులు రథాలెక్కి హస్తినాపురానికి వెళ్ళిపోయారు. ఋషులంతా, ఆహ్, ఈ భీష్ముడు శ్రీకృష్ణుడు ఆవేశించడం వల్ల ఎన్ని ఉపకారాలు చేశాడు, లోకానికి ఎన్ని ధర్మాలు చెప్పాడని ప్రశంసించి వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. క్రమంగా 53 రోజులు గడిచిందట. యుద్ధం అయిన 53 రోజులు అనమాట. యుద్ధం అయ్యాక 53 రోజుల తర్వాత చచ్చిపోయాడు. ఎవరు? భీష్ముడు. అప్పటిదాకా ఉన్నాడు ఆయన. భారతంలో చెప్పారు 53వ రోజు వచ్చింది. రాగానే ధర్మరాజు స్నానం చేసి చక్కగా అలంకరించుకుని పవిత్రంగా తయారయ్యాడు. కృష్ణ పరమాత్మని వెంట పెట్టుకున్నాడు. ధృతరాష్ట్రుణ్ణి, విదురుణ్ణి, సంజయుణ్ణి, మహానుభావుల్ని అందరినీ వెంట పెట్టుకున్నాడు. సోదరుల్ని వెంట పెట్టుకున్నాడు. కుంతీదేవిని, గాంధారిని ఇంచుమించుగా హస్తినాపురంలో అందరినీ వెంట పెట్టుకున్నాడు. ఎవరెవరు అవసరమో వాళ్ళందరినీ తీసుకుని మహావైభవంతో ఇప్పుడు వెడుతున్న చోటకి నిజం చెప్పాలంటే ఏదో ఒక భోగ విలాసయాత్రకి మరియు తీర్థయాత్రకి రెండింటికి వెడుతున్నట్టుగా ఉందట. అంటే వైభవంతో వెడుతున్నారు. అట్ ది సేమ్ టైం వైభవంతో వెడుతున్నాం కదా అని అక్కడేదో కేవలం సుఖభోగాలు అనుభవించడం కాకుండా ఆధ్యాత్మిక వాతావరణం కూడా ఉండాలి కనుక ఆధ్యాత్మిక వాతావరణానికి కావలసిన చందనాది పదార్థాలు కూడా తీసుకున్నారు. గంధం చెక్కలు పట్టుకెళ్ళారు, నేతులు పట్టుకెళ్ళారు, మంచి పువ్వులు పట్టుకెళ్ళారు, అగరువత్తులు పట్టుకెడుతున్నారు. ఇలా ఇహం పరం రెండింటికి కావలసిన వస్తువులతో మహావైభవంగా బయలుదేరి వెళ్ళారు. సరిగ్గా భీష్మ పరమాత్మ శరీరం విడిచిపెట్టి రోజు అదే రోజు అక్కడికి వెళ్ళగానే భీష్ముడు కృష్ణుని మనసులో తలుచుకుని ఎప్పుడొస్తావా స్వామి అని ఎదురు చూస్తున్నాడు. సరిగ్గా అలా అనుకుంటున్నాడో లేదో ఇంచుమించుగా మధ్యాహ్న కాలం అవుతున్న ఆ సమయంలో 11:10 మధ్యకాలంలో శ్రీకృష్ణుడు చిరునవ్వుతో దివ్యమంగళ విగ్రహంతో దర్శనమిచ్చాట భీష్ముడికి. అప్పుడు భీష్ముడు ఆనందం పట్టలేక ధర్మరాజాదులందరినీ చూశాడనమాట. ధృతరాష్ట్రుడిని ముందేం చేశాడు, ధర్మరాజు చేతిలో పెట్టాడు. నీ తండ్రి, ఈయన జాగ్రత్తగా చూసుకో, ధృతరాష్ట్ర నీకేం పర్వాలని నిన్ను ఆయనే రక్షిస్తాడు, నిన్ను అన్ని రకాలుగా చూస్తాడు. ధర్మరాజు లాంటి ఉత్తముణ్ణి మాట వరసకు కూడా నీ పుత్రుడు చచ్చిపోయారనే కోపంతో ద్వేషించకు, అది మహాప్రమాదం సుమ అని నచ్చ చెప్పాడు. విదురుణ్ణి అప్పగించాడు ధృతరాష్ట్రుడికి. ఈ విదురుడిని ఆశ్రయించుకో, నువ్వు సుఖపడతావు. ఈ సంజయుడు పరమ పుణ్యాత్ముడు, ఈయన ద్వారా బోధలు వినన్నాడు. గాంధారిని ఓదార్చాడు, కుంతీదేవిని ఓదార్చాడు, అప్పగింతలన్నీ ఇచ్చాడు ఆయన. అప్పుడు కృష్ణుడికి తిరిగాడు, దేవదేవ జీవాత్మక దేవవంద్య శంఖ చక్ర గదా పద్మచారుహస్త వాసుదేవ త్రివిక్రమ వరద పరమ పురుష ప్రణతియొనర్చద కరుణచూడు. ఓ దేవదేవ, సమస్త జీవులకి ఆత్మస్వరూపుడి, దేవతల చేత నమస్కారాలు అందుకున్నవాడివి, శంఖం చక్రం గద పద్మం ధరించిన వాసుదేవుడివి, త్రివిక్రమ వరద పురాణ పురుష నన్ను కరుణించు. బలము నాకు నీవ
నాకు భక్తుండనీయడ ఆలు బిడ్డలేని ఎట్టివాడా, ఆలు బిడ్డ లేని ఎట్టివాడ కావు నల్ను నధిక కారుణ్యమున ఇమ్మనుజ్ఞ కమల దళ మనోజ్ఞనయన. నాకు బలం నువ్వు, నేను నీ భక్తుణ్ణి,
పెళ్ళాం బిడ్డలు లేనివాడిని, ఈ భూలోకంలో చచ్చిపోతే కన్నీళ్లు పెట్టడానికి మాట వరస కూడా ఏ బంధమో లేదు, నీ వల్ల ఇంతకాలం బతికా, కరుణతో నాకు అనుజ్ఞ ఇస్తే నేను వెళ్ళిపోతానన్నాడు ఆయన. ఏకాదశి దాకా ఆయన ఆపుదాం, రేపు ఏకాదశి నాడు ఆ పుణ్యాత్ముడు కొద్ది ప్రార్థన చేసి ఆయన అనుగ్రహం తీసుకుని వెళ్ళిపోతాడని చేత ప్రారంభంలో అందరూ రావాల్సిందిగా కోరుతూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్తా సుఖినో భవంతు.